ఈ మార్గశిర మాసంలో మాసాల్లో మార్గశిర మాసం నేనని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఈ మాసం మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది. కొంతమంది భగవద్గీత అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఏమంటారంటే ఈ మార్గశిర మాసాన్ని గీతా జయంతి మాసం అంటారు. మార్గశిర మాసాన్ని గీతా జయంతి మాసము అంటారు. అంటే ఈ నెల 17వ తేదీన గీతా జయంతి, ఈ నెల 17వ తేదీన కాపవరం. ఈ సంవత్సరం వెళతాం కాపవరం అవసరం లేదు, ఈ సంవత్సరమే కాపవరం వెళతాం, వచ్చే సంవత్సరానికి కాపవరం వెళ్ళాం. అన్నీ మానేస్తాం, పాలకొల్లు, అమలాపురం, తణుకు, ఈ అన్ని చోట్లకి, ఇతర చోట్లకి వెళ్ళే కార్యక్రమాలు మానేసి జిన్నూరులోనే నెలకు 2 మీటింగ్లు పెడతాం. ఇంకా వచ్చే సంవత్సరానికి, ఈ సంవత్సరం వెళుతున్నాం గీతా జయంతి కాపవరం, వచ్చే సంవత్సరానికి వెళ్ళాం ఇంకా. అలాగే గొర్రెమూడి అని, పాలకొల్లు అని, అమలాపురం అని, తణుకని ఇంకా మానేస్తున్నాం. ఎవరికి ఇక్కడే నెలకు 2 మీటింగ్లు పెట్టుకుంటే జిన్నూరులో సరిపోతాయి. ఇప్పుడు ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి, ఈ నెల 17వ తేదీ గీతా జయంతి. తర్వాత 23 రమణ జయంతి, గీతా జయంతి కాపవరం, రమణ జయంతి జిన్నూరులో. ఈ నెల 23వ తేదీ రమణ జయంతి, ఈ నెల 23వ తేదీ రమణ జయంతి అంటే నక్షత్రం ప్రకారం, పునర్వసు నక్షత్ర ప్రకారం 23వ తేదీ వచ్చింది. అంచేత ఈ నెల 23వ తేదీని రమణ జయంతి. కానీ ఇంగ్లీషు తేదీల ప్రకారం డిసెంబర్ 30, రమణుడు శరీరం తీసుకున్న రోజు డిసెంబర్ 30. అంచేత ఇంగ్లీషు వాళ్ళు ఎక్కువ నక్షత్రాన్ని బట్టి చేయరు, అంటే రమణాశ్రమం వాళ్ళు నక్షత్రాన్ని బట్టి చేస్తున్నారు కాబట్టి మనం కూడా నక్షత్రాన్ని బట్టి చేస్తున్నాం. ఆయన వారం సోమవారం, రమణుడి శరీరం ధరించిన సోమవారం పునర్వసు నక్షత్రం అది. అంచేది నక్షత్రాన్ని బట్టి ఈ నెల 23వ తేదీన వచ్చింది. కానీ జిన్నూరు రమణ కేంద్రంలో రమణ జయంతి ఈ నెల 23వ తేదీన జరుపుతారు. తర్వాత ఇంగ్లీష్ తేదీల ప్రకారం డిసెంబర్ 30ని ఐబీవారంలో పెట్టాం. ఐబీవారంలో డిసెంబర్ 30ని రమణ జయంతి. తర్వాత బహుశా వచ్చే సంవత్సరానికి 7 వెళ్ళాం, ఈ సంవత్సరం వెళుతున్నాం 7లో జనవరి 6వ తేదీన వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో జనవరి 6వ తేదీన 7లో, జనవరి 6వ తేదీ 7లో. అయితే మీరు కాపారం రావచ్చు, ఐబీవారం రావచ్చు, కానీ 7 అనవసరం. ఏం చేద్దంటే అది జనవరి 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు. మీరు ఇబ్బంది పడతారు, 7 వస్తే ఇబ్బంది పడతారు. పైగా ఏదో గుడి ఆవరణలో పెడతారు, అది వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళు గంటలు కొట్టేవాళ్ళని, అది ఇలా హాల్ కింద ఏం లేదు. అది ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ అయ్యాళ్ళ పద్ధతి అది అలా పెట్టుకున్నారు. ఏదో వారం రోజులు చేస్తారు, ఒక రోజునేమో అరికద, ఒక రోజున ప్రవచనం ఏదో చేస్తారు. అది ఒక రోజున దేవుడి కళ్యాణం ఏదో చేస్తారు. వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, కూర్చుని వాళ్ళు కూర్చుంటూ ఉంటారు, గంటలు కొట్టేవాళ్ళు గంటలు కొడతా ఉంటారు. అదేనా సాయంత్రం 6 గంటలకి, జనవరి 6వ తేదీ సాయంత్రం 6 గంటలకి మీరు శ్రమపడి 7 రావటం అనవసరం. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు. జనవరి 6 తర్వాత ఈ సంవత్సరం కొత్తగా వెళుతున్నాం, అదేనే వాళ్ళు మీటింగ్ కోసం పిలవలేదు. జనవరి 14వ తేదీని చెరికిమిల్లి, అంటే చెరికిమిల్లిలో భోజనాలు పెడుతున్నారు. అంటే మనకు కాదు, అక్కడ మనకు భోజనాలు ఏమనుకుంటారు, మనకు కాదు, ఆ ఊళ్ళో వాళ్ళు ముసలి వాళ్ళు ఆ చెరికి మిల్లకే. పొలమూరులో శ్మశానం కట్టారు, ఆ శ్మశానంలోకి పొలమూరు శవాలను తప్పించి ఏ శవాన్ని రానివ్వరు. అలాగే చెరికి మిల్లో భోజనాలు పెడతారు ముసలి వాళ్ళకి, అంటే వెనకాల సపోర్ట్ లేని వాళ్ళకి ముసలి వాళ్ళకి పెడతారు. ఎంత అందంగా పెడతారంటే ఇంటికి క్యారేజీలు పెట్టి పొద్దున్నే సాయంత్రం క్యారేజీలు ఇంటికి పంపేస్తారు. దానికి సంబంధించిన బిల్డింగ్ కట్టారు చెరుకు మిల్లు. ఆ బిల్డింగ్ ఆ రోజున 10:30 ఓపెనింగ్ పెట్టారు. అంటే మీరు ఎలా అయినా బిల్డింగ్ ఓపెనింగ్కి వస్తున్నారు కదా, మీరు ఆ 10 బిల్డింగ్ ఓపెన్ చేసి, బిల్డింగ్ ఓపెనింగ్ అంతా 10 అయిపోతుంది, మళ్ళీ 10 మొదలు 11 దాకా గంట మీరు చెప్పి వెళ్ళిపోవచ్చని చెప్పారు. 9:30 రమ్మన్నారు నన్ను అక్కడికి. 10 బిల్డింగ్ ఓపెనింగు, ఆ బిల్డింగ్ ఓపెనింగ్ 10 అయిపోయిన తర్వాత ఒక గంట చెప్పండి, 11 దాకా బిల్డింగ్ ఓపెనింగు మీటింగు సమానంగా అయిపోతుంది, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. చెరుకిమిల్లో మీటింగ్ ఉంటుంది కానీ మధ్యాహ్నం 2 కాదు, ఉదయం పదింటికే చెరుకిమిల్లు మీటింగ్. అక్కడ కూడా మీరు ఇబ్బంది పడి 10 రావడం అంటే కష్టం. చెరుకిమిల్లో 10 బిల్డింగ్ ఓపెనింగు, వాళ్ళు బిల్డింగ్ ఓపెనింగ్ అని పిలిచారు, తర్వాత ఒక గంట ప్రవచనం చెప్పి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అది బిల్డింగ్ కట్టారు. అక్కడ చాలా పద్ధతిగా పెడుతున్నారు. చెరుకిమిల్లు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి బాగా సంపాదించుకున్నారు కొంతమంది. పల్లెటూరు వాళ్ళకి ఏ ఆదాయం వస్తుంది? ఇంకా పల్లెటూరులో ఉన్నవాళ్ళకి అసలు ఆ ఎదుగుదల ఉండదు. పల్లెటూరులో ఉన్నవాళ్ళు, వ్యవసాయాలు చేసేవాళ్ళు, ఎవరు బాగుపడిన వాళ్ళు కనపడతారు. ఈ టౌన్కి వెళ్ళిన వాళ్ళు, సిటీలకు వెళ్ళిన వాళ్ళు ఎలా బాగుపడిపోతున్నారో, గాలి కింద బాగుపడిపోతున్నారు. ఇంకా పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఏంటి అలాగే పడి ఉంటున్నారు. అందుకే పల్లెటూరు జనం అంటారు మనం. అది జనం, మన పేరే పల్లెటూరు జనం అని. అంటే పల్లెటూరు వాళ్ళకి తెలివితేటలు కూడా తక్కువ ఉంటాయని ఉద్దేశం మీద పల్లెటూరు జనం అంటారు. ఇప్పుడు రైలు వస్తాను అనుకోండి, ఆ పెట్టి జరిగి మనం పరిగెడతాం, వీళ్ళు పల్లెటూరు జనం అని తెలిసిపోతాను అంటారు. ఆ టౌన్లో ఏమంటారండి, పల్లెటూరు జనం ఎలా పరిగెడతారు అంటే అని వాళ్ళు పల్లెటూరు జనం అంటారు మనల్ని. అంటే పల్లెటూరులో ఉన్నవాళ్ళకి తెలివితేటలు పెరగమని పూర్వానికి ఒక ఇది. ఈ రాజశేఖర రెడ్డి అని వాడు చచ్చిపోయే ముందు ఈ పల్లెటూరు వాళ్ళు బాగుపడే విధానం కనపెట్టలేదు, ఒక 10 కలిపేసి ఒక టౌన్ కింద చేసేస్తే బాగుంటుందేమో అని వాడాడు. ఆడికేదో ఆలోచన వచ్చి చచ్చిపోయే ముందు ఆలోచనది. ఇప్పుడు ఇన్నూరు, వేడంగి, ఇంకేమైనా మట్టపరి, ఇటువంటి ఊళ్ళు 10 కలిపేసి ఒక టౌన్ కింద తయారు చేసి మున్సిపాలిటీ కింద చేసేస్తే ప్రజలు బాగుపడతారేమో, పల్లెటూరు వాళ్ళు బాగుపడే విధానం కనిపించడం లేదు, వ్యవసాయాల మీద కూడా ఆదాయాలు తక్కువ. ఏంది వ్యవసాయం అంటే పేకాడుతూ సమానం, అది వస్తుందో రాదు, పని మీద వర్షం కురి మొన్న గట్టిగా కురిసిన వర్షానికి అందరూ పాడవుతారు. అది 800 రూపాయలు ధాన్యం రేటు ఉంటే తడిసిపోయిన ధాన్యం 500 కొంటున్నారు, అంటే 300 బస్తాకి పోతుంది. మరి తడిసిపోతే ధాన్యం తక్కువ కొంటారు కదా. అంటే రైతులకి కష్టపడి పండించి నోటి దగ్గర అన్నం పెట్టుకుని, నోటి దగ్గర ముద్ద పెట్టుకునే టైంలో పోతాం. అయ్యే పలు వ్యవసాయాలు చేసి పల్లెటూరుల మీద అభివృద్ధిలోకి రావడం చాలా కష్టం. ఇప్పుడు ఇంకా సబ్జెక్ట్ వదిలేద్దాం. అయితే ఎందుకు ఆ చెరుకిమిల్లు గొడవ గురించి వచ్చింది. చెరుకిమిల్లో చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి బాగుపడ్డారు, అందరూ పచ్చగా ఉన్నారు, అందరూ ధనవంతులు అయ్యారు. వాళ్ళు ఎక్కువ చెరుకిమిల్లు వాళ్ళు ఎవరు, అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంది, అది కాదండి, అక్కడ హైదరాబాద్ లోపు నాగలక్ష్మి ఉండి ఏరియా పేరు ఏం పేరు, ఆ కుక్కడపల్లి ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ బాగుపడ్డారు, ఏదో పరిశ్రమలు పెట్టుకున్నారు, ఏదో బాగుపడ్డారు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, మన చెరుకుముల్లో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ డబ్బు పుచ్చుకోవద్దు, 1 రూపాయి పుచ్చుకోవద్దు, ఏదో హాల్లో పెట్టి హాల్లోకి రమ్మనొద్దు, అందరికీ క్యారేజీలు ఇంటికి పంపేయడు. ఒక మనిషి ఉంటాడు అవసరమైన అందరింటికి పొద్దున భోజనం టైంకి, సాయంత్రం భోజనం టైంకి క్యారేజీలు ఇచ్చి వచ్చేస్తాడు. ఒక చోటకు రావక్కర్లేదు వాళ్ళు. అయితే చెరుకు మిల్లు వాళ్ళకే పెడతారు, పొలమూరు శవాలన్నీ పొలమూరు వాళ్ళకే, అక్కడ భోజనాలన్నీ చెరుకు మిల్లు ముసలి వాళ్ళకే పెడతారు. పొలమూరు రానివ్వని చెప్పేశారు ఇతరుపల్లి శవాలు, ఆ రాజుగారు ఇంజనీర్ గారు చెప్పేశారు ఇతర గ్రామాల శవాలను రానివ్వం, మా గ్రామం శవాలకే, పొలమూరుకు సంబంధించిన పేరుకు. ఆ చెరుకు మిల్లు వాళ్ళకే పోయి అదైనా మంచిపే కదా, గొప్పలకు వెళ్తారు వాళ్ళు, ఏదో మా ఊరి వాళ్ళకే పెట్టుకోగలమని దేశం అంతా మేము ఎక్కడ తాడుకట్టు, అది గ్రామం మీద అభిమానమే పెడుతున్నారు, అంత మట్టుకు మనం సంతోషించవలసిందే. ఈ ఇప్పుడు మీటింగ్లు అయ్యి ఏది 17 కాపవరం, తర్వాత ఏమో 23 ఇక్కడ రమణ జయంతి జిన్నూరులో, 30 ఐబీవారంలో, జనవరి 6 ఏలూరులో. ఏలూరు రాకుండా మధ్యాహ్నం 2 సాయంత్రం 6 ఎప్పుడో ఆ గంటలకు వచ్చి వాళ్ళు కొడుతూ ఉంటారు, మన చెప్పేని చెప్పేని అంటారు, మన ఉదాహరణ అది వాళ్ళకి. తర్వాత ఏమో జనవరి 14 భోగి అయింది ఆ రోజుని, మీకు రావటం కూడా కష్టం, భోగి స్నానాలు భోగి మంటలు అవి ఉంటాయి. జనవరి 14 భోగి అయింది, ఉదయం 10 గంటలకే మీటింగ్, మధ్యాహ్నం 10 గంటలకు బిల్డింగ్ ఓపెనింగ్ అయిన చెప్పి రిబ్బన్ కత్తిరించలే కదా. అన్నిటికంటే తేలిక ఏంటంటే బిల్డింగ్లు ఓపెన్ చేయటం. వాళ్ళు అదే కొబ్బరికాయ కొట్టమంటారు, మనం కుడికాయలు లోపల పెట్టడం, అంటే కాసేపు కూర్చోవడం, ఓపెనింగ్ అయిపోతుంది. సభకు అధ్యక్షత వహించడం, ఓపెనింగ్లు అన్నిటికి తేలికే. సభకు అధ్యక్షత వహించి వాడు మాట్లాడక్కర్లేదు ఏమని, వారు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారని కూర్చోవచ్చు, సరిపోతుంది అంతే. ఓపెనింగ్ ఊరికే రిబ్బన్ కత్తిరించడానికి, రిబ్బన్ కత్తిరించి 2 నిమిషాలు కూర్చుంటే అది అయిపోతుంది. 2 నిమిషాలు కూర్చుంటే మీరు కూర్చోండి, అయిపోతుంది అది. తర్వాత ఏమో గంట ప్రవచనం. అయితే చెరుకు మిల్లు 2:30 కాదు, 10 గంటలకే ఆ రోజున భోగి అయింది. ఆ రోజున కూడా మీకు ఇబ్బంది రావడం అవకాశం, వాళ్ళు రండి. ఆ చెరుకు మిల్లు చుట్టుపక్కల గ్రామాలు రావచ్చు, అది కార్యక్రమాలు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ జిన్నూరులో కార్యక్రమం 6 చేయగాను. మళ్ళీ జిన్నూరులో కార్యక్రమం ఈ నెల 23 రమణ జయంతి. మళ్ళీ 2 ఫిబ్రవరి ఇక్కడ 6 మీటింగ్, జిన్నూరులో 6 మీటింగ్. ఇంకా 1 జనవరి పండుగ వెళ్ళిన తర్వాత 1 జనవరిలో మీటింగ్లు ఉండవు. పండుగ వెళ్ళిన తర్వాత భక్తులైన మీకు ఈ సమాచారం తెలియపరచడమైంది. ఈ 23 జిన్నూరు, మళ్ళీ 6 కూడా జిన్నూరు. ఈ రోజున సుబ్రహ్మణ్య జయంతి. కుమారస్వామి గణపతి అర్చరి గారు ఏమన్నారంటే, సుబ్రహ్మణ్యుడి అంశ వల్లే రమణుడు జయించాడని చెప్తారు. ఆయన సుబ్రహ్మణ్యుడి అంశం ఉందానికి ఆయన తర్వాత వేద దేవత, పురాణ దేవత కూడా. వేదాల్లో కూడా సుబ్రహ్మణ్యం పేరు వస్తుంది. మనకి మొట్టమొదట అక్షర రూపంలో వచ్చింది వేదమే ప్రపంచం మొత్తానికి. తర్వాత కుమార సంభావన కాళిదాసు రాశాడు. తర్వాత పురాణం కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి మీద పురాణం కోసం ఉంది, స్కంద పురాణం ఏదో. మొత్తం అన్ని పురాణాల్లోకి పెద్ద పురాణం అది. విష్ణు పురాణం, శివపురాణం, పద్మపురాణం, ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి, కూర్మ పురాణం, ఇవన్నీ ఉన్నాయి. అన్ని పురాణాల్లోకి స్కాందమే చాలా ఎక్కువ శ్లోకాలు ఉన్నటువంటి పురాణం. ఆయన మీద పురాణం కూడా ఉంది. వేదంలో కూడా 1-2 సుబ్రహ్మణ్యుడు, శివుడికి సుబ్రహ్మణ్యుడికి ఏం తేడా లేదు. శివుడే సుబ్రహ్మణ్యుడి రూపంలో వచ్చాడు. అయితే శివుడు పాత రూపాయని చూస్తే ఎలా ఉంటుందో, శివుడు ఎలా కనిపిస్తాడు, కొత్త రూపాయని చూస్తే సుబ్రహ్మణ్యుడు. మనం రూపాయి అది మారుతుంది ఇది మారుతుంది బజార్లో, కానీ కొత్త రూపాయని చూస్తే ఒక రకంగా ఉంటుంది, పాత రూపాయని చూస్తే ఒక రకంగా ఉంటుంది. శివుడు పాత రూపాయి, సుబ్రహ్మణ్యుడు కొత్త రూపాయి. మరి బజార్లో మారటం ఒకటే విలువ, అంటే సుబ్రహ్మణ్యుడు లేటెస్ట్ మన కొత్త రూపాయి కింద కనిపిస్తాడు అది. అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యుడు 7 శరీరం ధరించినటువంటి రోజు. తమిళనాడులో ఒక్కో ప్రాంతం, తమిళనాడు మన ఆంధ్రాలో కూడా ఉంది. మన ఆంధ్రాలో ఇక్కడ మన ఆంధ్రాలో ఎక్కువ ఏమంటారంటే అక్కడ మురిగా, తమిళనాడులో మురిగా అంటారు, కుమార అంటారు, కార్తికేయుడు అంటారు, రకరకాల చాలా పేర్లు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా పేర్లు ఉన్నాయి, అలాగే ఆయనకి సహస్రనామాలు ఉన్నాయి. తర్వాత ఏమో ఇక్కడ షష్ఠి రూపంలో సుబ్రహ్మణ్య షష్ఠి అని ఇక్కడ నాగేంద్రుడు అంటారు. ఇక్కడ ఎక్కువ నాగేంద్రుడు నెల పిలుస్తారు ఇక్కడ. అంటే సుబ్రహ్మణ్యుడికి నాగేంద్రుడికి సంబంధం ఏంటంటే చాలామందికి అనుమానాలు వస్తాయి. చాలామందికి సంబంధం అంటే మన శరీరంలో కుండలిని శక్తి ఉంది, ఎన్నెముకు మధ్యలో ఉంటుంది. మన ఎన్నెముకు మధ్యలో చైతన్యం ఉన్న నాడి ఉంటుంది, చాలా సన్నంగా ఉంటుంది, మన స్కానింగ్లో దొరకదు అది. అది మీకు ధ్యానం పెరిగే కొద్ది, ఏకాగ్రత పెరిగి, పాము నడిచేటప్పుడు పాము పాకుతుంటుంది. ఆ పాము పాకినప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ లోపల కుండలిని శక్తి ఎలా ఉంటుంది. పాము పాకినప్పుడు పాము పాకుతుంది కదా, నడవదు పాము, ఇలా పాకెళుతుంది. పాము పాకెళ్ళినప్పుడు చూడండి, ఆ పాకినప్పుడు ఎలా ఉంటుందంటే అది లోపల మన ఎన్నెముకు మధ్యలో ఆ చైతన్య ఏకాగ్రత పెరుగుతుంటే, పవిత్రత పెరుగుతుంటే, మీకు బ్రాహ్మణ స్థితి కలిగే రోజులు దగ్గరికి వస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఆ కొండలని శక్తి లభిస్తుంది. లోపల ఆ కొండలి శక్తి కొండలని శక్తి ఏంటన్నది ఎన్నెముకి మధ్యలో ఉంటుంది. అది లోపల మీకు పాకే మీకు ఏకాగ్రత బాగుందనుకోండి, పవిత్రంగా ఉన్నారనుకోండి, విషయచింతన లేదనుకోండి, బ్రహ్మచింతనలో ఉన్నారనుకోండి, అప్పుడు అది బెగుస్తుంది. అది ఎన్నెముకి మూలంలో ఉంటుంది, లేచి పాము పాకినట్టు పాకుతూ ఉంటుంది. అది జ్ఞానం వచ్చే ముందు సహస్రారంలోకి వస్తుంది. అది మొదలేమో ఎన్నికి మొదలు ఉంటుంది, ఆ చివరేమో సహస్రం దాకా తీసుకొస్తుంది. అంటే సుబ్రహ్మణ్యుడికి పాముకి సంబంధం ఏంటంటే మీరు అడుగు, ఆ చైతన్య శక్తి వెన్నెముకు మధ్యలో ఉన్నటువంటి నాడి, అందులో చైతన్య శక్తి, అది లెగిసినప్పుడు ఆ మామూలుగా మన అందరిలో నిద్రపోతూ ఉంటుంది ఆ చైతన్య శక్తి. దానికి మెలకు వచ్చినప్పుడు మీకు ఏకాగ్రత పెరిగినప్పుడు అది లెగిసి పాము పాకినట్టు పాకి ఒకసారి కొంత కొంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు నూటికి నిరపాళ్ళు పవిత్రులై ఉంటే ఏకాగ్రత నూటికి నిరపాళ్ళు మీకు పరమేశ్వరుడి మీద ఆ చింతన ఉంటే అది లెగిసి ఇలా పాము పాకినట్టు మీకు సహస్రాలం దగ్గరికి వస్తుంది. అది మళ్ళీ దాన్ని ఏమో దాని సుషుమ్న నాడి అనేదో పిలుస్తారు, దాన్ని ఆ చైతన్య శక్తిని సుషుమ్న అనే ఇదే అంటారు. ఎన్నెముకలు ఉన్నది తర్వాత ఈ బ్రెయిన్లోంచి ఇక్కడికి ఒకటి ఉంది, మన మెదడులోంచి అంటే మన ఎడం పక్కనేమో గుండె మామూలు రక్తం పంప్ చేసే గుండె ఉంటుంది, కుడి పక్కనేమో స్పిరిచువల్ హార్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి మెదడులోంచి ఈ మనస్సుకి మనస్సు ఎక్కువ మెదడులోనే ఉంటుంది, రాత్రిడేమో దాని పుట్టింటికి కడుతుంది, ఇది మైండ్. ఆ మైండ్కి ఆ మైండ్ ఏమో హృదయంలో రాత్రులు ఎక్కడ ఉంటుంది పక్కనే వచ్చి ఇక్కడ మకాం పెడుతుంది ఇక్కడ మెదడులో. అది దాని అమృతనాడు అంటారు, దీన్ని అమృతనాడు అంటారు. దాని సుక్ష్మన ఏదని పిలుస్తారు దీని అమృతనాడు అంటే అమృతనాడు ఓపెన్ అవ్వకుండా అవ్వకుండా అవడక ఆత్మజ్ఞానం రాదు, అది ఓపెన్ అవ్వాలి. అంటే మీకు ఏకాగ్రతలు అవ్వనండి, ఈశ్వరుడు దయవల్లు అవ్వనివ్వండి. ఎలాగైతే అది ఓపెన్, ఏ కారణం చేతనే మీరు అది ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే రాత్రులు మనకు తెలియకుండా నిద్రపోయే ముందు ఆ నాడి ద్వారా మైండ్ ఏం చేస్తుందంటే హృదయంలోకి వెళ్ళిపోతుంది. అది హృదయంలోకి వెళ్ళిన తర్వాత మనకు నిద్రపడుతుంది, నిద్రలో ఉన్న చెప్పి నిద్రపడుతుంది. అయితే అది మనకు తెలియకుండా వెళుతుంది, సరిగ్గా నిద్ర వచ్చే క్షణం మనకు తెలియదు, ఆ క్షణంలో లోపలికి వెళ్ళిపోతున్నది. అయితే పగలు మనం మెలకుగా ఉండగా వేకింగ్ స్టేట్లో ఉండగా ఆ నాడి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయినప్పుడు మీకు తెలుస్తుంది, అది ఓపెన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఓపెన్ అయ్యి అది ఇక్కడ ఉన్నదేమో ఇక్కడ 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 నుంచి ఇక్కడ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది, ఈ హృదయంలో ఉన్న శక్తి మెదడులోకి ప్రవహిస్తూ ఉంటుంది అది ఓపెన్ అయితే. అంచేది రమణ మహర్షి గారు ఏమన్నారంటే హృదయంలో అయితే మనసు లేదు, మనసులో అయితే ప్రపంచం లేదు. మనసు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. హృదయం లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే ప్రపంచం లేదు, ప్రపంచం లేకపోతే దేవుడు లేడు. ఇది ప్రపంచాన్ని బట్టే కదా దేవుడు ఉన్నాడో లేడని ఎలా అనుకుంటున్నారు? దేహం లేని వాడికి ప్రపంచం ఎక్కడ, దేహం లేని వాడికి ప్రపంచం లేదు, దేహం ఉన్నవాడికి ప్రపంచం. అలాగే ఆ హృదయం లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే మనసు లేకపోతే ప్రపంచం లేదు, ప్రపంచం లేకపోతే దేవుడు. నీకు ప్రపంచం ఉంది కాబట్టి దీన్ని ఎవడో క్రియేట్ చేశాడని భావన మనకు కలుగుతుంది. ప్రపంచం ఉంది కాబట్టి దీన్ని పరిపాలించేవాడు ఒకడు ఉండాలి, నియమించేవాడు ఒకడు ఉండాలి. జీవకోటిని ఒకడు ఏ జీవుణ్ణి ఎక్కడ ఎక్కడ పెట్టాలో ఆ అడ్మినిస్ట్రేషన్ చూసేవాడు అక్కడ ఉండాలి, అని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అంటే నియమించేవాడు అని అర్థం. ఈశ్వరుడు అంటే కేవలం అక్కడ త్రిమూర్తుల్లో శివుడు అని కాదు, నియమించేవాడని అర్థం. ఇది రమణయ్య సుబ్రహ్మణ్య స్వామి అంశివారు, ఇప్పుడు శంకరాచార్యుల వారు శివుడు అంశ వల్ల జన్మించారని, ఇలాగ వ్యాసుడు మహావిష్ణువు అంశ వల్ల జన్మించారని, తర్వాత ఏమో అలా చెప్తారు కదా, ఇదో అంశుడు అలా చెప్తారు దేవతాంశుడు. అలాగే సుబ్రహ్మణ్యుడు రమణ మహర్షి గారు సుబ్రహ్మణ్యుడు అంశుడని గణపతి శాస్త్రి గారు చెప్పారు. అయితే దానికి పెద్ద విలువ ఇవ్వలేదు రమణ మహర్షి గారు. ఆయన పెద్ద అయినా ఎలా మాట్లాడినా చెల్లుతుంది ఆయనకి. గుళ్ళో రాయిని పెట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారా అంటున్నారా లేదో నాలుగు దేహాన్ని అనుకోలేవండి అని ఇటువంటి విషయాలకు ఆయన పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎవరు గణపతి శాస్త్రి గారు చెప్పింది వ్యవహారిక సత్యం అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఆయన పరమ సత్యం అబ్సల్యూట్ ట్రూత్ మీద మనసు పెట్టారు, కానీ వ్యవహార సత్యం మీద ఆయన వ్యవహార గొడవల మీద వీటి మీద ఈ సాపేక్షిక జ్ఞానం మీద ఆయన ఎక్కువ మనసు పెట్టినట్టు కనపడదు. అబ్సల్యూట్ ట్రూతే, అబ్సల్యూట్ ట్రూతే కానీ పార్షియల్ వ్యవహారిక సత్యాల మీద ఆయన అబ్సల్యూట్ ట్రూతే అంటే అంతిమ సత్యం, పరమ సత్యం, ఆ గోల్ మీదే ఆయన మనసు ఉండేది. అంటే గణపతి శాస్త్రి గారిని ఖండించలేదు, ఆయన అనుకోలేమని పోను సుబ్రహ్మణ్య స్వామి అంశాన్ని అనుకున్నాను, కానీ ఆయన ప్రోత్సహించలేదు, ఖండించలేదు, ప్రోత్సహించలేదు. అయితే ఈవేళ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని తమిళనాడులో తమిళ వాళ్ళకి రెండు అంటే బాగా ఇష్టం, మురిగ అంటే ఇష్టం, తమిళ అంటే బాగా ఇష్టం. మనకు మాతృభాష తెలుగు, మనకు మాతృభాష మీద ఇష్టం ఉండదు. ఇప్పటికే మనం తెలుగుదేశంలో పుట్టాం, కానీ మన సొంత భాష అంటే మనకు ఎంత ఇష్టం ఉండదు. తమిళ వాళ్ళకి వాళ్ళ భాష అంటే బాగా ఇష్టం. ఢిల్లీలో ఇద్దరు ఐఏఎస్లు కలుసుకుంటే తమిళ వాళ్ళు తమిళ్లోనే మాట్లాడుకుంటారు. మన తెలుగు వాళ్ళు ఇద్దరు ఐఏఎస్లు కలుసుకుంటే తెలుగులో ఎవరు మాట్లాడరు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇంకేది మనకు మాతృభాష మీద గౌరవం లేదు, తమిళ వాళ్ళకి మాతృభాష మీద గౌరవం ఉంది. అలాగే వాళ్ళకి రెండు అంటే ఇష్టం, ఒకటి తమిళ్ రెండు మురిగ, ఒకటి తమిళ్ రెండు మురిగ, మురిగ మూడు అక్షరాలు, తమిళ మూడు అక్షరాలు, ఆ మూడు బాగా ఇష్టం. ఏ వారికి స్వామి వివేకానంద ఇది ఒక చోట ఒక మీటింగ్లో మాట అన్నాడు, ప్రపంచంలో ఆశ్చర్యం మన దేవతల పేరు ఒక్కటి పేరు చెప్పలేదు. మనం ఒక మీటింగ్లో ఒక మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా అన్నాడు. ప్రపంచంలో ఒక వ్యక్తిగా చూసుకుంటే బుద్ధిడంత గొప్పవాడు ఎవడో లేడని చెప్పాడు. ఆయన గురువు కూడా పేరు చెప్పలేదు. ఆయన గురువు ఎవరు? ఆయన పేరు కూడా చెప్పలేదు. ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తిగా చూసుకుంటే ప్రపంచంలో బుద్ధిడంత గొప్పవాడు ఎవడో లేడని చెప్పాడు. అంటే నేను వరల్డ్ హిస్టరీ ఎంత చదివాను, ఆయన బాగా చదువుకున్నాడు కదా, ఆయన బాగా చదువుకున్నాడు, వరల్డ్ హిస్టరీ ఎంత చదివాను, బుద్ధిడంత గొప్పవాడు నాకు ఎవడకి మనదేవుని పేరు కూడా ఎత్తలేదండి ఆశ్చర్యం. ఒక మనిషిగా చూస్తే బుద్ధిని తర్వాత యేసుక్రీస్తు అన్నాడు, ముందు తాపర బుద్ధుడు అన్నాడు. ఒకటి, రెండు పుస్తకాల దగ్గరికి వచ్చాడు. మళ్ళీ పుస్తకాల దగ్గరికి వచ్చి మళ్ళీ బుద్ధుడు ధమ్మపదం రాశాడు, మళ్ళీ ధమ్మపదం గ్రేట్ అని చెప్పలేదు. మళ్ళీ పుస్తకాల దగ్గరికి వచ్చేవాడికి భగవద్గీత అంటే గొప్ప గ్రంథం ప్రపంచంలో లేదన్నాడు. బుద్ధుడు కూడా ధమ్మపదం చెప్పాడు, చెప్పినా భగవద్గీత అంత గొప్పది కాదని చెప్పాడు. ఒక వ్యక్తిగా మటు గొప్పవాడాడు. మనిషి చూస్తే అలాగా, ఒక మనిషిని చూస్తే అలా బుద్ధుడినే చూడాలి. ఆ వైభవం అటువంటిది ఎక్కడ ఏ బలజనత కనపడదు. అంటే మన పూర్వపు రాజులు వాళ్ళ అబ్బాయిలకి రాజ్యం ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరి వాళ్ళ అబ్బాయిల తర్వాత అబ్బాయిల పరిపాలన ఇలా వంశపారంపర్యంగా రాజ్యాలు ఇచ్చుకుంటూ వచ్చారు మన పూర్వపోళ్ళు. బుద్ధి కథ లేదు. ఆ వంశపారంపర్యంగా మన వాళ్ళే దేశాన్ని పరిపాలించాలన్న బుద్ధి కూడా బుద్ధిరిక లేదు. దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్, ఐ కెనాట్ అండర్స్టాండ్. అది బుద్ధుడి గురించి నేను చెప్పలేనని చెప్పాడు. నేను నా బ్రెయిన్కి అందడని చెప్పాడు బుద్ధుడు. ఐ కెనాట్ అండర్స్టాండ్ దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్, ఐ కెనాట్ అండర్స్టాండ్. అంటే నేను నా బుద్ధికి అందనేవాడు. ఆ తర్వాత పుస్తకాల దగ్గరికి వచ్చాడు. ఆ మీటింగ్లో ఇది కూడా చెప్పాడు. నేను వరల్డ్ లిటరేచర్, వెస్టర్న్ లిటరేచర్, ఈస్టర్న్ లిటరేచర్ చదివాను. అయితే భగవద్గీత లాంటి గొప్ప గ్రంథం, గొప్ప స్క్రిప్చర్ ప్రపంచంలో లేదని చెప్పాడు. అది మీకు అందకపోవచ్చు, దాని లోతులు, భగవద్గీత యొక్క లోతులు మీకు అందకపోవచ్చు, కానీ గ్రేటెస్ట్ స్క్రిప్చర్ అన్నాడు. అంతకంటే గొప్ప గ్రంథం, మిగతా గ్రంథాలు ఉన్నాయి, బైబిల్ ఉంది, ఇంకేంటి ఇంకేంటి ధమ్మపదం ఉంది, అలాగే మహమ్మద్ చెప్పినటువంటి ఖురాన్ ఉందా, ఉన్నాయి పవిత్రమైన గ్రంథాలు, వరల్డ్ స్క్రిప్చర్స్ ఉన్నాయి. అన్నిటికంటే కిరీటమైన గ్రంథం భగవద్గీత, దాని తర్వాతే మిగతా గ్రంథాలు. బుద్ధుడి తర్వాత మిగతా వాళ్ళు పుస్తకాల దగ్గరికి వచ్చేప్పటికి భగవద్గీత తర్వాత మిగతా పుస్తకం, ఈ మేరస్ దగ్గరికి వచ్చేటప్పటికి, తెలివితేటల దగ్గరికి వచ్చేటప్పటికి, లోతైన బుద్ధి దగ్గరికి వచ్చేటప్పటికి, విశాలమైన బుద్ధి దగ్గరికి వచ్చేటప్పటికి వ్యాసుడు అన్నాడు. మూడు పేర్లు చెప్పాడు. భగవద్గీత ఇక కృష్ణుడు చెప్పుకెళ్ళిపోయాడు, రాసిన వాడు వ్యాసుడు. కృష్ణుడు ఇప్పుడు మనం ఎలా చెప్పుకున్నా అలా చెప్పేశాడు, 40 నిమిషాల్లో చెప్పేశాడు భగవద్గీత. ఇప్పుడు 40 నిమిషాల్లో మనకు భగవద్గీత అవ్వదు చదవటం, అంటే శ్లోకబద్ధం చేశాడు కదా, 40 మినిట్స్లో చెప్పేశాడు కృష్ణుడు. అది స్పోకెన్ ఎక్స్ప్రెషన్లో చెప్పేశాడు, దాని శ్లోక రూపంలో చెప్పాడు. వ్యాసుడు అంటే విశాలమైన బుద్ధి, వ్యాసుడు అంటే లోతైన బుద్ధి, నా ఇంకో జీనియస్ ఇంతవరకు నాకు కనపడలేదు అన్నాడు. వ్యాసుడు లాంటి జీనియస్ నాకు కనపడలేదు, భగవద్గీత లాంటి గొప్ప గ్రంథం ఇంతవరకు నాకు కనపడలేదు. ఒక వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా, ఒక హృదయంలో ఎక్కడ చూసినా, మనం పెట్రమాస్ లైట్ చూసిన ఒక బలహీనత లేని వాడు ప్రపంచంలో బుద్ధుడు ఒక్కడ మాత్రమే. మన దేవతల పేర్లు కూడా, మన దేవతల పేర్లు కూడా చెప్పలేదు. అంటే ఆయన అభిప్రాయం ఇది, అది మీరు నూటికి నిలబడు, మీరు నిజం అనుకోపోవచ్చు. ఒక బుద్ధుడి దగ్గరికి వచ్చేవాడు కదా, ఒక ఇండివిజువల్గా చాలా గొప్ప అంతస్తు ఉన్నవాడు, ఒక టీ ఉన్నవాడు, గ్రంథాల్లో భగవద్గీత లాంటి గ్రంథం అంత గొప్ప గ్రంథం నేను ప్రపంచంలో ఏ స్క్రిప్చర్ చూడలేదు. అంత సమగ్రమైన గ్రంథం, అంత సమన్వయం చేసినటువంటి గ్రంథం. మూడు, వ్యాసుడు లాంటి విశాలమైన బుద్ధి, అంత లోతైన బుద్ధి, ఎక్కడ ఇరుకులేని బుద్ధి, నేరనస్తు లేని బుద్ధి వ్యాసుడు అని చెప్పాడు. ఒకడు బుద్ధుడు, రెండు భగవద్గీత, మూడు వ్యాసుడు. అంటే మేధస్సుకి ఏంటిది, మేధస్సుకి ఇది. ఈ రోజున సుబ్రహ్మణ్య అంశ కాబట్టి రమణుడి గురించి కూడా కొంత చెబుతాం. మనం ఏదో చెబుదామనుకున్నా చెప్పలేదు అక్కడక్కడ. రమణుడు చెప్పిన తర్వాత భగవద్గీత కూడా కొంత చెబుతాం. ఆచార్యులు వారు అన్నారు, చదువు లేని చదువుకున్న వాళ్ళు, ఆచార్యులు వారు అన్నారు, చదువు లేని వాళ్ళు అందరూ పనులు చేస్తారు కానీ చదువుకున్న వాళ్ళు చేస్తాడు అంటున్నాడు. ఈ మాట నీకు అర్థం కాదు. ఆచార్యులు వారు ప్రమాదం, ఆచార్యులు వారు చాలా ప్రమాదం. ఇది ఎలా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. దాని గురించి మీకు రమణ మహర్షి గురించి ఒక మాట విచిత్రమైన మాట చెప్పాడు, దాని గురించి చెప్తాను. తర్వాత ఆచార్యుల వారి మాటకు చెప్తాను. భగవద్గీతలో కామెంట్లు రాసేయడం మాట ఆశ్చర్యం వేసింది నాకు. చదువు సంధ్య లేని వాళ్ళు పనులు చేసుకుంటారు, చదువుకున్న వాడికి పని ఏంటన్నాడు. మరి ఆయన పని చేశాడు కదా, ఎవడు, శంకరుడు పని చేశాడు. రామకృష్ణుడు ఎక్కడికి వెళ్ళి ఉపన్యాసాలు ఏం చెప్పలేదు. రోజుకి 24 గంటలు, రోజుకి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి 16 గంటలు చెప్పాడు రోజు టీచర్. రోజు 16 గంటలు టీచింగ్ రామకృష్ణ పరమహంస. భగవాన్ వేరే విషయం, ఆయన ఆ ప్రశ్న ఉరికే ఆయన సమాధానం చెప్తే మనం అందుకుంటాడంటే చెప్పవారు, లేదా మౌనంగా ఉండవాళ్ళు. ఎక్కువ మౌనమే భగవాన్. రామకృష్ణుడు అలా కాదు, నేను తోవేశ్వరుడు పట్టుకుని బట్ట కొట్టడమే రాయి మీద, బట్టనే కొట్టితే కొట్టదు, బట్టను కొట్టిస్తాడు. అది కొట్టిస్తాడంటే ఏమవుతుంది, బట్ట మీద కోపం కాదు, బట్ట మీద దిమ్ము పోతుంది. అలా మీ దిమ్ము పోయే వరకు కొట్టేవాడు గంటల తరబడి, గంటల తరబడి మిమ్మల్ని రాతి మీద పెట్టి కొట్టేవాడు వాడు రామకృష్ణుడు. ఆ కంపాషన్, మానవ జాతి మీద ఉన్న కంపాషన్ ఎటువంటి. ఇప్పుడు చాకరోళ్ళు చూడండి, రాతి మీద బట్టను కొడతారు, ఎందుకు కొడతారు, దుమ్ము పోవటానికి. అలాగే ఆయన మాటల ద్వారా మీ దుమ్ము పోగొట్టడానికి రోజుకు 16 గంటలు చెప్పాడు. ఇప్పుడు భగవాన్ గురించి ఒక విచిత్రమైన మాట ఒక సందర్భంలో భగవాన్ చెప్పారు. ఈ భక్తులందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది రమణ స్వామి చెప్పినటువంటి మాట. ఏమని చెప్పాడంటే, ఈ మామూలుగా ఈ భక్తులందరికీ, భక్తులు అంటే మనుషులందరికీ, భక్తులు అంటే భక్తులు కానీ సామాన్య మానవులందరికీ, ఏం చేస్తారు వీళ్ళు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు అంటే నిషిద్ధ కర్మలు చేస్తూ ఉంటారు. భగవంతుడు ఏదైతే వద్దు మీరు ప్రమాదంలో పడతారని అన్నాడు. అవి ఎక్కువ చేస్తూ ఉంటారు. భగవంతుడు చెప్పిన చేయమని చెప్పిన అంత ఎక్కువ చెప్పరు, చేయరు. ఈ భక్తులందరి దగ్గర ఇంకో ప్రమాదం ఉంది, ఇదే నిషిద్ధ కర్మలు అంటే గుర్తు చేస్తుంది. రామాయణంలో రాముడు లక్ష్మణుడు సీతమ్మ మొదటి రోజున వచ్చేసారు, అడవికి వచ్చేసారు కదా, అది మొదటి రాత్రి. మరి అంతకుముందు మంత్రాల మీద పడుకునేవారు, ఇప్పుడు ఈ నేల మీద ఏంటి ఆకులు అయ్యి పలుచుకుని పడుకునేవారు, ఆకులు కింద వేసుకుని ఆకుల మీద పడుకునేవారు. ఈ వాల్మీకి రాసిన కానీ వైష్ణవుడు నిలువు బొట్టు పెట్టినవాడు, వాళ్ళకి రాముడే దేవుడు. వాళ్ళకి ఆ చదివివాడు నేను ఈ మాట చెప్పాననుకోండి, వాళ్ళు అంటారు నాన్నగారు ఆ శ్లోకాలు మాకు వాల్మీకి రాసిన శ్లోకాలు రాస్తే రాసేయండి అవి వదిలేయండి అని అంటారు. మొదటి రాత్రి వచ్చి అంతకుముందేమో మంత్రాల మీద పరిపూర్ణ పడుకునేవాళ్ళు, మొదటి రాత్రి వచ్చి కింద పడుకుంటే వాళ్ళకి, వాళ్ళు జితేంద్రియులు కాదు అతీంద్రియులు, అంటే ఇంద్రియాలుండి నిగ్రహించుకోవడం కాదు, అసలు ఇంద్రియాలు ఉన్నా లేని వాళ్ళతో సమానంగా జీవించారు. అంటే మనం ఏమనుకుంటాడు, మనకు నిద్ర పట్టదు కదా అని చెప్పి వాళ్ళకు కూడా పట్టదేమో అని అనుకుంటాం కదా. అలాగా వైష్ణవులు ఏమంటారంటే వాల్మీకి రాశాలు ఎండా శ్లోక వదిలేని అంటారు. అయితే మాకు దుఃఖం కలిగింది, మాకు దుఃఖం కలిగించే అక్కడ ఆచార్యుల వారు ఎవరో చెప్పారు కదా రామాయణం, ఏమన్నా మాకు దుఃఖం కలిగించే మమ్మల్ని ఉద్రేకపరిచే వాక్యాలు వదిలేయండి, వాల్మీకి రాస్తే రాశాలేండి, మీరు ఆ మాటలు వదిలేసి మిగతా చెప్పండి అని చెప్పేస్తారు. మొగమాట పడరు ఎవరు వైష్ణవులు అంటే వాళ్ళకున్న భక్తి మరి అటువంటిది రామచంద్ర పెరుమాళ్ళ మీద. వాల్మీకి రాస్తే రాశాలేండి అది వదిలేయండి ఆ మాటలు అంటారు. ఈడు మొదటి రోజున పడుకున్నారు, ముగ్గురు వరుసగా పడుకున్నారు రాముడు లక్ష్మణుడు సీతమ్మ అని. ఈడు సాయంత్రం నిద్ర పట్టే ముందు రాముడు అంటాడు, మొదటి అంటే అరణ్యవాసంలోకి వెళ్ళి పడుకున్న మొదటి రాదు లక్ష్మణ అంటాడు. ఈడేమంటాడు అన్నగారికి నిద్ర పట్టాలేమో అనుకుంటాడు. ఇది ఆడికి ఎందుకు నిద్ర పట్టదు, మనకు పట్టదు కానీ. ఇది ఏమంటాడంటే రాత్రి పడుకునే ముందు లక్ష్మణ అంటాడు, ఏంటి ఏంటి ఈయనకి నిద్ర పట్టాలది ఏంటని అన్నగారు పిలుస్తున్నారు అని దగ్గరికి వస్తాడు. శరణాగతి చేశాడు రాముడికి ఎవరు లక్ష్మణుడు, రాముడు శరణాగతి చేసిన వాడు లక్ష్మణ అంటాడు. దగ్గరికి వస్తాడు అంటే ఆయన నిద్ర పట్టాలది, ఇంకేమైనా సదుపాయాలు చేయాలా, ఆకులు ఎక్కువ పరచాలా కింద ఏంటను లక్ష్మణ అంటాడు. అని ఏమంటాడంటే కామం కంటే ధర్మం గొప్పది, ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఆడికి ఎందుకు జ్ఞాపకం వచ్చిందో రాముడికి తమ్ముడికి చెప్తున్నాడు, కామం కంటే మనకి ధర్మ అర్ధ కామ మోక్ష ఈ నాలుగు చెప్తారు కదా, ఇది పురుషార్థాలు అంటారు. లక్ష్మణ ఏదో పుస్తకాల్లో కామం గురించి కూడా చెప్పినా కామం కంటే ధర్మం గొప్పదే, ఏదో పుస్తకాల్లో చెప్పారు కదా కామాన్ని పట్టుకుని తిరగకూడదు. కామ ధర్మంతో సంబంధం, ధర్మంతో సంబంధం లేని కామాలు ఎప్పటికైనా ప్రమాదాలు తీసుకొస్తాయి. ధర్మంతో సంబంధం లేని కామం ఎప్పటికైనా ప్రమాదాలు తీసుకొస్తాయి. నిషిద్ధ కర్మల వల్ల చాలా ఆందోళన వస్తుంది, చాలా చిక్కుల్లో పడతాడు, చాలా ప్రమాదాల్లో పడతాడు. మనిషికి ప్రమాదాలు ఎందుకు వస్తాయంటే ధర్మాన్ని విడిచిపెట్టేసుకుని కామం వల్ల, కామంలో పట్టం వల్ల ఏ మనిషికైనా వస్తుంది అంటే అని చెబుతాడు. లక్ష్మణ్ ఏమనుకుంటున్నాడు అంటే ఎవడి గురించే చెబుతున్నాడో మీరు అనుకుంటాడు, చెబుతున్నాడు ఎవరు రాముడు చెబుతున్నాడు ఆ తమ్ముడికి ఎవరి గురించే చెబుతున్నాడేమో అనుకుంటాడు. ఇప్పుడు ప్రమాదంలో ధర్మాన్ని విడిచిపెట్టి కామం దగ్గరికి వెళ్తాడు, ప్రమాదంలో పడిపోతాడో తప్పదు. ఒకవేళ అది కామం కావాల్సి ఉంటే ధర్మాన్ని విడిచిపెట్టి కామం జోలికి వెళ్ళకూడదు అని చెబుతూ, ఇప్పుడు రామకృష్ణుడికి ఏం అక్కర్లేదు, మరి సామాన్య మానవుడికి కామం ఉన్నప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టి కామాల్లోకి వెళితే ప్రమాదంలో పడిపోతాడు. అంటే ధర్మానికి ఒకవేళ కామం కావాలంటే ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత కామానికి ఇవ్వాలి. ఎవరి గురించో చెప్తున్నాడు అన్నాడు. అప్పుడు అంటాడు మన తండ్రి గారి పరిస్థితి ఏంటంటాడు. వాళ్ళ తండ్రి గారు ఎవరో దశరథుడు. మన తండ్రి గారి పరిస్థితి ఇప్పుడు అప్పుడు చచ్చిపోలేదు, ఇంకా బతుకున్నాడు. ఎవడో దశరథుడు ఇంకా బతుకున్నాడు. చావులేదు, ఇంకా చావు వార్త రాలేదు. ఇప్పుడు మన తండ్రి గారి పరిస్థితి ఏంటంటాడు ఎవరు లక్ష్మణుడు. ఆయనకి ధర్మానికంటే ఎక్కువ కామానికి విలువ ఇచ్చాడు, ధర్మానికంటే డ్యూటీ కంటే ఎక్కువ కామానికి విలువ ఇచ్చాడు. ఈ కామం గురించి కైకి పేరు చెప్పలేదు, కైకి పేరు చెప్పలేదు. పేరు చెప్పకుండా ఏమన్నాడంటే కామం గురించి మాయలో పడ్డాడు, కామం గురించి మాయలో పడ్డాడు. ఇప్పుడు ఎంత అశాంతిలో ఉన్నాడు, ఎంత ఆందోళన ఉన్నాడు మన తండ్రి అంటాడు. మన తండ్రి అన్నవాడు లక్ష్మణ్ గారు తండ్రి కూడా లేదు. ఎవరి గురించో చెబుతున్నాడమో, దేశంలో ఎవరి గురించి కూడా చెబుతున్నాడమో. ఇప్పుడు మన తండ్రి మాట ఏమిటి లక్ష్మణ్ అన్నాడు. అంటే ధర్మానికి విడిచిపెట్టేసి ఎక్కువ కామానికి ఇవ్వడాలు. ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? సరిగ్గా ప్రమాదంలో పడ్డాడు, ఆందోళనలో పడ్డాడు, అశాంతిలో పడ్డాడు. ఇప్పుడు మన తండ్రి గారి గతి ఎలా ఉంది లక్ష్మణ? ఎవరి జీవితమైన అంతే, మన తండ్రి ఏంటి ఎవరి జీవితమైన అంతే. ధర్మాన్ని విడిచిపెట్టి కామానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే ఎవడైనా మన తండ్రిలాగా అయిపోతాడు లక్ష్మణ. ఈ కౌరు చెప్పడానికి లక్ష్మణ్ ఏంటంటే రాముడు గారికి సరిగ్గా నిద్ర పట్టాలి రమ్మని ఈ అనుకుంటే ఆడికి నిద్ర ఏంటి భగవంతుడికి? ఇక్కడ ఇది ఈ సందర్భంలో నాకు రమణ మహర్షి గురించి చెప్పేది సందర్భంలో రాముడు జ్ఞాపకం వచ్చాడు. ఇక మధ్యలో జ్ఞాపకం వచ్చాడు, రామాయణం జ్ఞాపకం వచ్చాడు. రమణ మహర్షి గారు అన్నారు భక్తులు ఏదో తప్పులు చేస్తూ ఉంటారు జనలుగా. తప్పులు చేయడం సహజమే. ఏం చేద్దంటే ఈ అలవాట్లు ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళకి శరీరాలు చచ్చిపోతాయి కానీ అలవాట్లు పోవం. చచ్చిపోవడం అంటే వాళ్ళు ఏంటి అనుకుంటున్నారు? చచ్చిపోవడం అంటే ఏమి లేదు, శరీరాలు మారుతాయి. ఎక్కడికి వెళ్ళరాళ్ళు? చచ్చిపోవడం అంటే శరీరాలు మారటమే చచ్చిపోవడం. బాగా అర్థం చేసుకోండి, చచ్చిపోవడం అంటే ఒక శరీరంలోంచి ఇంకో శరీరం మారిపోతుంది, అదే చచ్చిపోవడం అంటే అర్థం. చచ్చిపోవడం అంటే వాడు ఎక్కడికో పోతాడని కాదు, శరీరం మార్చుకుంటాడంతే. శరీరం మార్చుకుంటాడు, అలవాట్లు కూడా వచ్చేస్తాయి. అలవాట్లు అది బతికుండగా సాధన చేసి పోగొట్టుకోవాల్సింది, కానీ చచ్చిపోయిన తర్వాత సాధించింది కాదు. ఇప్పుడు ఈ భక్తులందరూ చేసి మాయలో పడ్డారు జనం. ఎక్కడున్నారో ఈ మాయ అజ్ఞానాన్ని బట్టి అహంకారం. ఇప్పుడు మనకు అహంకారం లోపల అజ్ఞానం ఉంది కాబట్టి అహంకారం వస్తుంది. అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? మమకారం లోపల అజ్ఞానంలో నుంచి వస్తుంది. నీకు అర్థమవుతుంది, అజ్ఞానంలోంచి అహంకారం వస్తుంది, మమకారం వస్తుంది. దేవుణ్ణి కాదని మనకు ఏమి చేయలేము అసలు, కానీ ఏదో చేయగలమనే భావం ఉంది కాబట్టి అహంకారం వస్తుంది. అది ఇక్కడ ఇప్పుడు భగవంతుని కాదని మనం ఏమీ చేయలేము. నీకు అర్థమవుతుందా? కానీ ఏదో భగవంతుని కాదని మనం చేయగలమని అనుకుంటూ ఉంటాం, అక్కడి నుంచి పుడుతుంది అహంకారం అంతా. ఈగో సెన్స్ అక్కడి నుంచి పుడుతుంది. భగవాన్ అన్నారు ఇప్పుడు మాయలో పట్టడం, అజ్ఞానంలో పట్టడం లేదు, తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేయటం అజ్ఞానం ఉన్నప్పుడు పూర్వజన్మ నుంచి అలవాట్లు వస్తాయి కదా, శరీరాలు పోతాయి కానీ అలవాట్లు పోవు. అలవాట్లు గట్టిగా సాధన చేసి గురువు అనుగ్రహంలో దేవుని అనుగ్రహంలో పోగొట్టుకోవాల్సింది కానీ తేలిగ్గా పోవం అని చెబుతూ ఈ భక్తులు కూడా అలవాటు అయింది. ఏదో గుళ్ళోకి వెళ్తారు, ఏదో గుళ్ళోకి వెళ్తారు. ఇప్పుడు మనం ఏదైనా ప్రమాదంలో పడ్డప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రమాదంలోంచి ఎలా బయటికి రావాలో ఆలోచించుకోవాలి. దాని భగవాన్ చెప్పిన మాటలు, మనం ఏదైనా ప్రమాదంలో పడతామనుకోండి, ఆ ప్రమాదంలోంచి ఎలా బయటికి రావాలో ఆలోచించుకోవాలి. లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మన శరీరానికి, ఈ అనారోగ్యంలోంచి ఎలా బయటికి రావాలో ఆలోచించుకోవాలి. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు దాని గురించే పట్టి అనారోగ్యం నాకు ఎందుకు వచ్చేసింది, ఈ రోగం ఎందుకు వచ్చేసినారో ఏడుస్తూ కూర్చోకూడదు. ఆ రోగంలోంచి బయటికి రావడానికి మీరు చేయవలసిన ప్రయత్నం చేసుకోవాలి. ఈ భక్తులందరూ ఏదో నదిలో మునగటం, ఈ నది కాదని అది గంగా నది, కృష్ణా నది, యమునా నది, ఆ నది, ఈ నది ఎక్కడ చూడ మునిగి రావడం, అక్కడ లంపలు అయింది, మా తప్పులని క్షమించమని ఆ నదినేమో పోరు రావటం. వీళ్ళకి ఇంకో పని లేదు. ఆత్మనే నదిలో ఆత్మనే సముద్రంలో స్నానం చేసేవరకే ఇది జాడ్యాలు వదలు వీళ్ళకే. గోదావరి నది ఆ కృష్ణ ఏమి నది అక్కడ దొరుకుతుంది వెళ్ళడం ఎలుగు ముందు చేయటం. నది అక్కడ దొరుకుతుంది అని చూడటం, ఆయన ముందేసి రావటం, పవిత్రులు అయిపోయాం మంచోళ్ళు అయిపోయాం అనుకోవటం. ఈ ఉద్యోగాలకు ఇలా తయారయ్యారు భక్తులందరూ. ఎక్కడ గుడి ఉంటే అక్కడికి వెళ్ళి పడిపోవటం, ఓ లెంపల వాసీలో వాడి వాయించేసుకోవటం. ఆ లెంపల వాళ్ళు ఏం చేసుకో, ఎందుకండి ఈ లెంపల వాయించుకోవడం ఎందుకు, చేసిన తప్పులు క్షమించమని. మీ లెంపలు ఎవరు వాయించరు మీరేలా. అందులో వినాయకుడి దగ్గరికి వెళ్తే ఆడికి లెంపకాయలంటే ఇష్టం ఆడికి, ఆడ లెంపకాయలు కొట్టేసుకోవడం. మనకు మీరు వినాయకుడిని సంతోష పెట్టారంటే గుంజులు తీయడాడు ఎదురకుండా ఆడికి సంతోషం వచ్చేస్తుంది. అది లంపకాయలు ఒకటి కొట్టుకోవాలి మీరు, మీ లెంపలు మీరే వాయించేసుకోవాలి. భగవాన్ చెప్పారు వీళ్ళకి పని లేదు ఇంకా లెంపలు వాయించుకోవడం నేర్చుకున్నారు, కనిపించిన గుళ్ళోకెళ్ళి వెళ్ళటం, కనిపించిన గుళ్ళో గుడి కనిపించడం వెళ్ళి పడిపోతారు అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళి చేసి పని ఏంటి, మా తప్పులన్నీ క్షమించమంటాం. మరుసటి రోజు మామూలే ఆ మరుసటి రోజు వాళ్ళు చేసి తప్పులేం మానరు, వాళ్ళు చేసి తప్పులేం మానరు. ఏదో గుడి కనిపిస్తే అక్కడ లెంపలు కొట్టేసుకు వచ్చేస్తారు. అది కాదు అయ్యా విధానం, అది అసలు పద్ధతి అది కాదు. నేను ఈ అలవాట్లో పడ్డాను. సరే ఎందుకు పడ్డాము, పడ్డాం ముందు అలవాట్లోంచి ఎలా బయటకు రావాలి. అలవాట్లేని సత్పురుషులతో మనం సహవాసం చెయ్యాలి. మహాత్ములు చెప్పినటువంటి అనుభవంతో, అది మహాత్ములు అనుభవంతో చెప్తారు ఏదైనా, వాళ్ళ అనుభవంతో చెప్పిన మాటలు వినాలి, వాళ్ళ అనుభవంతో మాటలు వినాలి. మనకి ఏ బలహీనతలు ఉన్నాయో చూసుకుని ఆ బలహీనతతో విరోధం, ఆ బలహీనత ఎలా పోతుందో దానికి అపోషణ పార్టీ పెట్టడం. మీకు అర్థమవుతుందా, మన ఆ బలహీనత ఎలా పోతుందో అది చూసుకుని దానికి అపోజిషన్ పార్టీ పెట్టడం. ఇప్పుడు మనం సిగరెట్లు కాల్చుకుని అలవాటు ఉందనుకోండి, ఆ సిగరెట్లు కాల్చివాడి దగ్గర కూర్చుని ఇంకా పెరిగిపోతుంది. ముక్కుపడం పీల్చి అలవాటు ఉందనుకోండి, ముక్కుపడం పీల్చివాడి దగ్గరికి వెళతాం అనుకోండి, మనం అలవాటు మాందామని ప్రయత్నం చేస్తాడు అంటే ఊరికే ఇస్తాడు ముక్కుపడం పీల్చబడు. ఏ అలవాటుల్లోంచి మనం పోగొట్టుకోవాలనుకుంటున్నాము, దానికి ప్రతిపక్షం పెట్టి అది ఎలా పోతుందని దానికి ఆలోచించి, దాని విరుగుడు ఆలోచించి దానికి తగినట్టు నువ్వు దైవాన్ని ప్రార్థించి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే నాకు మనసులో నాకు బలహీనత ఉందా, బలహీనత నుంచి దాన్ని విడుదల చేయి, నువ్వు దేవుణ్ణి ప్రార్థించు, సత్పురుషులతోటి సహవాసం చెయ్యి, మహాత్ములతోటి సహవాసం చెయ్యి, నీ బలహీనతను దేవుని దగ్గర ఆ బలహీనతను దాన్ని విడుదల చేయమని ఆ దేవతను ప్రార్థించు. ఆ రకంగా నువ్వు బయటకు వస్తావు కానీ ఉరికి లెంపరాయించుకుంటావంటే అసలు ఇప్పుడు సారా ఉందనుకోండి, సారా తాగుతున్నాం అనుకోండి మనం, అసలు సారా మానేద్దామని ఉద్దేశం మనకుంటే దానికి మందులు ఉన్నాయి. సారా అంటే సారా మీద విరక్తి పుట్టి మందులు ఉన్నాయి. అసలు సారా మానేసి ఉద్దేశం మనకు ఉంటే దానికి మందులు ఉన్నాయి. మందులు వాడితే సారా మానేస్తాం తాగటం. అదేవిధంగా నీకు ఏ రకమైన చెడ్డ అలవాటు ఉన్నా దాని గురించి కంగారు పడకు, దానికి విరుగుడు ఉంది. అసలు చెడ్డ అలవాటుని విడిచిపెట్టాలనే బుద్ధి నీకు ఉందా అని అడిగాడు. అది మెయిన్. అది నీకే బుద్ధి లేనప్పుడు ఎన్ని లెంపలు దవడలు ఎన్నిసార్లు కొట్టుకుంటావు నువ్వు, ఇంకా పని పాటు లేదా నీకు. ఆ నదిలో మునగటం, ఈ నదిలో మునగటం, ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవటం, అక్కడ దండాలు పెట్టడం, లెంపలు కొట్టుకోవటం, ఎన్నిసార్లు లెంపలు కొట్టుకుంటారు. అసలు నీకు ఆ బుద్ధి ఉందా? ఈ బలహీనత ఉంది, ఈ బలహీనతలోంచి నేను బయటపడాలి. అసలు బలహీనతలోంచి బయటపడాలనే మంచి బుద్ధి మీకు ఎప్పుడు నాకు కలిగింది? మంచి బుద్ధి కలిగితే ఆ బలహీనతలోంచి మీరు రావడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు నూటికి నూరిపాడు మీకు సహాయం చేస్తాడు. మీకే బుద్ధి లేనప్పుడు ఆయన ఏం సహాయం చేస్తాడు? మీకు బుద్ధి లేదు కదా, ఇంకా లంపలు వాయించుకుంటారు, ఎన్ని గుళ్ళు తిరుగుతారు, ఎన్ని నదుల్లో స్నానాలు చేస్తారు. ఇది రమణ భగవాన్ చెప్పినటువంటి మాటలు. ఎవరు చెప్పారు? రమణ భగవాన్. మీరు ఆత్మనే నదిలో ఆత్మనే సముద్రంలో మీరు స్నానం చేసే వరకు మీకు మోక్షం లేదు. మీరు ఆ నదిలో ఈ నదిలో మునిగితే కదా, అందులో ఈ నదిలో మునిగితే ఇప్పుడు ఆ పుణ్యం రావచ్చు. ఏముంది పుణ్యం సుఖరూపంగా ఉంది, సుఖరూపంగా వస్తుంది పోతుంది. పాపం పాపం పుణ్యానికి భగవాన్ పెద్ద విలువ లేదు. భగవాన్ ఏం చెప్పారంటే వేసవకాలం, తర్వాత వర్షాకాలం, తర్వాత శీతాకాలం. అది నేచర్, అది ఏంటది, అది ప్రకృతి. అలాగే నువ్వు పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు నీ ఆర్థిక పరిస్థితి కానీ నీ వైభవం కానీ ఒక రకంగా ఉండదు. ఇప్పుడు ఎలా సోనియా గాంధీ దేశంలో పెత్తనం చేస్తా, ఇంకా మూడేళ్ళు దాని పెత్తనం ఉండిపోతుంది, పతనం అయిపోతుంది. అంటే ఎవరిలో పతనం చేయని కాలమే ప్రభావం చేసేస్తుంది. మొఘలాయ సామ్రాజ్యం అంతరించిపోయింది. సోనియా గాంధీ లాంటిది ఇంత కుర్రాడు కడిగిపోతుంది, ఆ జగన్ పేరు చెప్పిన పడుకుపోతాను. అది ఇంత చేస్తే నేను కాక మనోడు కుర్రాడు ఏంటి అంతకు చచ్చిపోతాను ఏంటంటే పేపర్ ఆశ్చర్యపోతున్నారు. అది ఇంత కుర్రాడు ఇప్పుడు. అదే ఆ హిందీ రాష్ట్రాలు అన్నీ పోయినాయి కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్ లేదు, తమిళనాడులో కాంగ్రెస్ లేదు, అన్నీ లేదు, ఎక్కడా లేదు. ఆంధ్రాలో ఉంది, ఆంధ్రాలో ఈ లోడ్ కొట్టేయడానికి రెడీగా ఉన్నాడు జగన్. అది పైకి ఏమంటుందంటే జగన్ వల్ల మాకేమీ ప్రమాదం లేదంటే ప్రమాదం ఉందని చెప్పటం అన్నమాట మనకు. ఆడికి జగన్ జగన్ ఎందుకు గుర్తొస్తున్నాడు దానికి, జగన్ వల్ల ప్రమాదం లేదు. అస్తమాన జగన్ కూడా ఎందుకు ఇప్పుడు మన ముఖ్యమంత్రిని ఎందుకు మార్చారు, ఆడు జగన్ రెడ్డి ఇంకో రెడ్డిని పెట్టేసి ఈ రెడ్డి ఆ రెడ్డిని కొట్టేస్తాడు మనం. ఏమీ అవదు వచ్చేవాడు. ఈశ్వర సంకల్పం బలి మనది ఏంటది, ఈశ్వర మానవుడు తెలివితేటలు ఏ పాటి ఈశ్వర సంకల్పం ఉంది. అవి పెద్ద తెలివైంది కాదు, కానీ ఆ చేతిలో అధికారం ఉంది కాబట్టి అందరూ తెలివైంది తెలివైంది అంటున్నారు. చేతిలో ఎవరి డబ్బు ఉంటాడు తెలివైనడు, చేతిలో ఎవరి డబ్బు ఉంటాడు తెలివైనడు, ఈలో ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు తెలివైనవాళ్ళు, వాళ్ళు ఎంత తెలివి తక్కువడని వాళ్ళు తెలివైనవాళ్ళు. ఈ పిచ్చోళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ డబ్బు ఉన్నవాడు చుట్టూరు తిరగటం, వాళ్ళ డబ్బీలకు వస్తుందేమో, వాళ్ళ డబ్బీలకు రాదు, వాళ్ళ అలవాట్లు వీళ్ళకి వస్తాయి. ఈ పిచ్చ జనం కొంతమంది ఉన్నారు, ఎవరి డబ్బు ఉంటే వాళ్ళు పొగట్టం, వాళ్ళు చుట్టూరు తిరగటం, ఆ డబ్బీడికి ఎలా రాదు, వాడికి ఏమైనా అలవాట్లు ఉంటే అలవాట్లు వీళ్ళకి వస్తాయి. ఈ స్నేహం అనేది అసలు ఆడికి 10 కోట్లు ఉంటే 10 కోట్లు చాలా తర్వాత ఇంకెలా సంపాదించుకోవాలి, ఆడేడిస్తే అంటే ఇంకా ఆడి మీ ఆడి డబ్బు మీకెలా వస్తుంది. ఒకడికి 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్ల డబ్బు ఉందని మీరు ఆడు కూడా తిరుగుతారు, ఆడు ఇంకా 200 కోట్లు సంపాదించాలనుకుంటే మిమ్మల్ని మీకేం చేస్తాడు. అంతకంటే సామాన్య కుటుంబీకులే మీరు, అంతకంటే స్వామి వివేకానంద అన్నాడు ఏదైనా ఉద్యమం మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే కేవలం కొద్దిమంది ధనవంతుల మీద ఆధారపడకండి, సామాన్య సంసారాల మీద ఆధారపడకండి, వాళ్ళే మీరు ఎంతో కొంత నీ ఉద్యమానికి సహకరిస్తారు. ఇది ఇది భగవాన్ చెప్పారు. నువ్వు మామూలుగా వ్యవహారం కూడా నువ్వు గంగాధర స్నానం చేస్తే పుణ్యం రావచ్చు, అది వ్యవహారం, అది మనసుకు సంబంధించిన గొడవలు. ఇక్కడ ఇక్కడ భగవాన్ రహస్యం చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇది ప్రకృతి. ఏంటిది, వేసవకాలం వచ్చింది, తర్వాత వర్షాకాలం, తర్వాత శీతాకాలం. మన వర్షాలు ఇప్పటిదానికి కురిసి భరిస్తున్నాయి కదా, వ్యవసాయాలు నష్టపోయారు, భరిస్తున్నారు కదా, మనం కూడా నష్టపోయాం, భరిస్తున్నాం కదా. శీతాకాలం ఎప్పుడైతే చలి భరిస్తున్నాం కదా, ఈ శీతోష్ణాలను ఎలా భరిస్తున్నారో ఎలాగే మీకు మీ ప్రారంభాన్ని బట్టి ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. మీకు అర్థమవుతుందా, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఒకసారి ధనం మీ చేతిలో ఉండవచ్చు, ఒకసారి మీరు పావర్టీ అనిపించవచ్చు, ఒకసారి మీకు చేతిలో ఉండే డబ్బు ఉండవచ్చు, మళ్ళీ మీరే డబ్బు లేని పరిస్థితి వచ్చి పావర్టీ అనిపించవచ్చు. ఈ శీతాకాలం వర్షాకాలం ఎలా వస్తుందో మీరు మీకు దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దారిద్ర్యం వస్తుంది, భాగ్యం వస్తుంది, తర్వాత లాభం వస్తుంది, నష్టం వస్తుంది, గౌరవం వస్తుంది, అగౌరవం వస్తుంది. మీకు ఒకసారి గౌరవం వస్తుంది, మీకు ఒకసారి అగౌరవం వస్తుంది. ఈ శీతాకాలాన్ని వేసవకాలాన్ని ఎలా భరిస్తున్నారో ఇవి కూడా అలా భరించండి, అది నేచరు అని చెప్పాడు. మీరు మీకు ఏదైనా అగౌరవం వస్తే కంగారు పడిపోకండి, మీకు ఎవరికైనా అగౌరవం వచ్చిందని కంగారు. శీతాకాలం ఎలా వస్తుంది, ఆ ప్రారంభంలో ఒకసారి అగౌరవం వస్తుంది, ఒకసారి గౌరవం వస్తుంది. అయితే ఆత్మకి గొడవలకి గౌరవ చైతన్యానికి చైతన్యానికి గౌరవాలకి అగౌరవాలకి లాభాలకి నష్టాలకి ఉండటానికి లేకపోవటానికి ఇసుమంతవి సంబంధం లేదు. ఇవన్నీ మనస్సు గొడవలు, అది నువ్వు కాదు. ఇవన్నీ దేని గొడవలు? మనస్సు గొడవలు, అది నువ్వు కాదు. నువ్వు కానప్పుడు ఎందుకు శీతాకాలం చలిస్తే ఇప్పుడు భరిస్తున్నావు కదా, ఏదో రకంగా భరించి ఉపాయం చూసుకుంటున్నావు కదా, పొయ్యి దగ్గర కూర్చోవడం ఏదో చేసుకుంటున్నావు కదా. ఇంగ్లాండ్లో అమెరికా ఇంగ్లాండ్లో అందరికీ గోడకు పొయ్యిలు ఉంటాయి, చలేస్తానే అక్కడ కూర్చుంటారు, ఏదో ఉపాయాలు చూసుకుంటున్నావు కదా. అలాగే నీకు గౌరవం వస్తే పొంగిపోకు, అగౌరవం వస్తే కుంగిపోకు, లాభం వస్తూ ఉంటుంది, నష్టం వస్తూ ఉంటుంది. అంటే పూర్వజన్మలో ఈ పూర్వజన్మ కర్మను బట్టి ఏ టైంకి ఏది రావాలో అది వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుంది? మీకు ఏదైనా రావాల్సి ఉందనుకోండి, నీ సంకల్పం లేకుండా నీ కోరిక లేకుండా అది వచ్చి తీరుతుంది. నీకు ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి పని అవ్వదు, ఎంత పని చేసినా ఒకసారి పని అవ్వదు. ఈ మధ్యన పెద్ద మనిషి ఉన్నాడు, నిద్ర కాడ తిండి కాడ జాగ్రత్తగా ఉంటే మనం అనుకున్న పనులు కొన్ని అవుతాయని అన్నాడు. అతిగా తినేయకుండా, అతిగా నిద్ర లేకుండా, కొంతమంది ఓ తినేసి అలా పడిపోతా ఉంటారు. అతిగా నిద్ర లేకుండా, అతిగా తినకుండా ఉంటే మీ పనులు చాలా మటుకు అవుతాయని చెప్పాడు. మనకి రెండు మానం. ఈ మధ్యన పెద్ద మనిషి చెప్పాడు నాకు, కాదు అతిగా నిద్రపోయే వాళ్ళకి అతిగా తినేవాళ్ళకి ఏదైనా పనులు అనుకున్నా అవ్వండాలని చెప్పాడు. పొట్ట నిద్ర ఇదే పని ఇంకాళ్ళకి. ఈ భగవాన్ చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు మీరు శీతాకాలాన్ని భరిస్తున్నారు కదా, మన వర్షాలు విపరీతంగా కురిసినాయి, భరించాం కదా. అలాగే ఈ లాభాలు నష్టాలు ప్రకృతి ఎటువంటిదో అలా చట్టం అంటే ప్రపంచం యొక్క ఆ చట్టం అటువంటిది, అది ప్రకృతి ఎటువంటిదో. మీకు వచ్చే లాభ నష్టాలు, మీకు వచ్చే గౌరవాలు అగౌరవాలు, మీకు వచ్చే హెచ్చు తగ్గులు, మరి రకంగా మీ చుట్టాలను మిమ్మల్ని ఒకసారి గౌరవిస్తూ ఉంటారు, ఒకసారి అగౌరవంగా చూస్తూ ఉంటారు. మరి మీకు డబ్బు ఉంటే మీ చుట్టాలు ఒక రకంగా చేస్తారు, డబ్బు లేకపోతే ఒక రకంగా చూస్తారు. ఈ మధ్యన ఒక ఆడబడిచికి డబ్బు పోయింది పాప, అంటే తగ్గిపోయింది సంసారం. ఏదో నష్టాలు వస్తే తగ్గిపోతాయి కదా. మరి ఆవిడ ఆడబడిచిన ఎవరో చూడటానికి వచ్చారు. ఎవరో వచ్చి అంటున్నారు, ఎలా మీకు ఆరోగ్యం ఎలా ఉందండి అంటున్నారు. ఆవిడని పాప నష్టాలు వచ్చినవాడిని ఆవిడంటుంది, ఇటువంటి ఎప్పుడు ఎట్టకారం మాటలు మాట్లాడకూడదు మనం. ఆవిడంటుంది ఆరోగ్యం బాగోలేదండి, ఆరోగ్యం బాగోలేదా అంటుంది. ఇప్పుడు ఈ వదిలి గారు మౌనం కోరుకొచ్చింది తప్పు కదా. మా ఆడబడిచికి ఒంట్లో బాగోలేదా ఇంట్లో బాగోలేదా అంటుంది, కింగర మాటలు కదా. అటువంటి మాటలు అంటే ఆ మాటలే భగవంతుడు మన ఎవడెవడి చేత మనకు అనిపిస్తాడు. మీకు ఒంట్లో బాగోలేదని అంటుంది ఆవిడ. అలా చితికిపోయారు వాళ్ళు. ఆ వదిన గారు అంటుంది, మా ఆడబడుచుకి ఒంట్లో బాగోలేదా ఇంట్లో బాగోలేదా అంటుంది. అంటే ఎటకారం మాటలు కదా. అటువంటి మాటలు అంటే మనం పాడైపోతాం. అది పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు, పడ్డవాళ్ళు మనం పాడైపోతాం. మన మైండ్ పొల్యూట్ అయిపోతుంది. మనం ఏంటి, మన మైండ్ పొల్యూట్ అయిపోతుంది. ఇక్కడ ఆచార్యులు వారు అనుకున్న శ్లోకం వాళ్ళ పుస్తకం తీసేటప్పటికి ఆచార్యులు వారి వచ్చిందమ్మా, ఒక పేజీ అటు ఇటు చెప్పలేదు. ఒక పేజీ ఇటు ఎదురుకుండా తీశాను కదా, ఒక పేజీ అటు చెప్పలేదు. ఆచార్యులు వారు పట్టేసుకున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, చదువుకున్నాడు చదువు లేని వాళ్ళు పనులు చేస్తారు, చదువుకున్నాడు ఏం పని చేయలేను. ఏంటది, చదువు లేని వాళ్ళు పనులు చేస్తున్నారు, చదువుకున్నాడు ఎవడ ఏం చేయడం. అంటే దీని అర్థం ఏంటంటే, కర్మజం బుద్ధియుక్తాహ ఈ ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాహ పదం గచ్చంతి అనామయం. అనామయం భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, లెరన్ నెవర్ టు రియాక్ట్. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పని చేస్తూ ఉంటావు, నేను పౌడి వాళ్ళు ఉంటారు, చిట్టి వాళ్ళు ఉంటారు, నువ్వు ఏదో ఏ పని చేసినా నిన్ను పొగిడి వాళ్ళు ఉంటారు, తిట్టి వాళ్ళు ఉంటారు. అప్పుడు రియాక్ట్ అవ్వద్దని చెప్పాడు భగవద్గీతలు. ఇంకా నీ నీ మీద అసూయ ఉన్న వాళ్ళు కూడా నేను నువ్వు మంచి పని చేసినా, నువ్వు మంచి పని చేసినా నీ మీద అసూయ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నేను విమర్శిస్తా అంటారు. అది ఆ విమర్శించిన వాడు తప్పు కదా, నువ్వు ప్రతిస్పందన నీవు రియాక్ట్ అయితే నీ తప్పు. నువ్వు నువ్వు ఏదైనా మంచి పని చేసావు అనుకో, నీ మీద ఇష్టమైన విమర్శిస్తారు, విమర్శిస్తారు. విమర్శిస్తే నువ్వు రియాక్ట్ అవుతావు. ఆ విమర్శించినట్టు తప్పు కాదు, దానికి ఆ విమర్శకి నువ్వు నువ్వు ఏదైనా దుఃఖం తెచ్చుకోవడం బాధ తెచ్చుకోవడం చేసుకుంటే అది నీ తప్పు అన్నాడు. రియాక్ట్ అక్కడ ఆ విమర్శకి రియాక్ట్ అవ్వద్దు. ఇది భగవద్గీత చదివి నువ్వు నేర్చుకోవాల్సిందని కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు నీకు చేత కాకపోతే నేర్చుకో. ఇప్పుడు మేము ఏదో ఇష్టమైన ఏదో అంటా ఉంటారు కదా, అయ్య బాబు వాళ్ళు ఇలానే వేసారు వీళ్ళు ఎలానే వేసారని నువ్వు అనుకుంటే నీదే తప్పు. ఏం చేత నీ లోపల అజ్ఞానం ఉంది కాబట్టి అనుకుంటున్నావు. ఆ ప్రతి ఆ స్పందన వద్దు. ఏది ఆ రియాక్ట్ అయ్యే స్వభావం నువ్వు తగ్గించుకో. నీ పనేది నువ్వు చూసుకెళ్ళిపో. రియాక్ట్ అయ్యే స్వభావం నువ్వు ముందు తగ్గించుకో. ఇప్పుడు నీకు ఆ రియాక్ట్ అయ్యే స్వభావం ఉంటే అది వదిలేయి. అది వదిలేసి మంచి నేర్చుకో. రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటే రియాక్ట్ అవ్వకుండా ఉంటే అది నేర్చుకో. ఇక్కడ ఏమంటున్నారంటే కర్మయం బుద్ధియుక్తాహ అంటే సమాన బుద్ధి గలవాళ్ళు. ఎవరికి సమాన బుద్ధి ఉంటుంది? వివేకవంతులకి జ్ఞానవంతులకి ఉంటుంది. వివేకం ఉన్నవాడికి సమాన బుద్ధి ఉంటుంది. వివేకం ఉన్నవాడికి సమాన బుద్ధి ఉంటుంది. వివేకం లేని వాడికి సమాన బుద్ధి ఉండదు. వివేకం ఉన్నవాడికి అంటే డిస్క్రిమినేషన్. వివేకం అంటే మామూలు చావు తెలివితేటలు కాదు, డిస్క్రిమినేషన్ అంటే ఇది సత్యము ఇది అసత్యము, ఇది నిత్యము ఇది అనిత్యము అని విడదీసుకునే బుద్ధిని వివేకం అంటారు. అది ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది మనకు ఉపయోగపడదు అని విడదీసుకోవాలి మన బుద్ధిలో. ఆ విడదీసుకునే పాయింట్నే వివేకం అంటారు. విడదీసుకునే పాయింట్నే ఆ వివేకం అంటారు. ఆ వివేకం ఉన్నవాడు బుద్ధి ఎప్పుడు సమానంగా బ్యాలెన్స్గానే ఉంచుకుంటాడు. బుద్ధి ఎలా ఉంటుంది? ఆడి బ్యాలెన్స్. ఎదుటివాడు పొగిడిన ఆడికి ఏమనిపించదు. ఎంచేది అక్కడ రియాక్ట్ అవ్వడాడు. విమర్శించిన ఆడికి ఏమనిపించదు, విమర్శించినా ఆడికి ఏమనిపించదు. ఆడే రియాక్షన్ ఉండదు వాడికి. వివేకవంతుడికి రియాక్షన్ ఉండదు. ఈయన చెప్పేది ఏంటంటే వివేకవంతుడు సమాన బుద్ధి కలిగి ఉంటారు. ఏం బుద్ధి కలిగి ఉంటారు? సమాన బుద్ధి కలిగి ఉంటారు. ఎవళ్ళు? మనం కాదు, వివేకవంతుడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు సమాన బుద్ధి కలిగి ఉంటారు. సమాన బుద్ధి కలవాడే వివేకవంతుడు. వివేకం మన గురించి చెప్పడాలి, వివేకవంతుల గురించి చెబుతున్నాడు ఇక్కడ. బుద్ధిమంతులు సమాన బుద్ధి కలిగి ఉంటారు. కర్మజం, ఇది అక్షరమణమాలలో చూడవచ్చు చెప్పాడు. కర్మ ఫలితాలను ఆశించినప్పుడు జన్మలు రాకుండా ఎలా ఉంటాయి అరుణాచరిస్తాడు. ఇది అక్షరమణమాలలో చూడొస్తుంది. నువ్వు కర్మ ఫలితాన్ని ఆశిస్తున్నావు, నువ్వు కర్మ ఏదో పని చేసి ఫలితాన్ని ఆశిస్తావు కదా. కర్మ ఫలితాలు నువ్వు ఆశించినప్పుడు నీకు జన్మలు రాకుండా ఎలా ఉంటాయి? జన్మ పరంపరలో నువ్వు కొట్టుకుపోవలసిందే కర్మఫలాన్ని ఆశించేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కర్మజం అంటే కర్మ వల్ల వచ్చే ఫలితాలు. ఏదో కర్మ చేస్తావు, సరసంగా ఫలితం రాకుండా మనం ఏ పని చేయము. పని కోసం పనిని చెయ్యాలి, పని కోసం పనిని చేసేవాడు ఆ పనిని ప్రేమించి చెయ్యాలి. పని కోసం పని చెయ్యాలి, ఏదో యాంత్రికంగా కాకుండా నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు ఆ పనిని ప్రేమించి చెయ్యాలి. ఆ పనిని ప్రేమించి చెయ్యాలి, పని కోసం పనిని చెయ్యాలి. ఆ పనిని ఎలా చెయ్యాలి? ప్రేమించి చెయ్యాలి. చేస్తే పని ఫలితం కోసం పని చేయకూడదు. నీకు నువ్వు అనుకోకుండా ఏదైనా ఫలితం వస్తే నేను బంధించలేదు. నీకు అర్థమవుతుందా? నువ్వు అనుకోకుండా నీ సంకల్పంతో సంబంధం లేకుండా, నీ కోరికతో సంబంధం లేకుండా, నీ దేహబుద్ధితో సంబంధం లేకుండా నీకు ఏదైనా ఫలితం వచ్చిందనకి అదేమి నేను బంధించదు. అది నేనేం బంధించదు. ఫలితం కోసమే మనిషి సామాన్యమైనవాడు పని ఫలితం వస్తుందంటే చేస్తాడు, లేకపోతే చేయడు. ఒక మాట సహాయం కూడా చేయడు. ఏమంటే కొంతమంది గౌరవం కోసం పని చేస్తారు. ఆ గౌరవం కోసం పని చేసిన వాడు వాళ్ళకంటే కూలి వాళ్ళు మెరుగన్నాడు కృష్ణుడు గీతలో. అందుకే పొలం పొలాలకు వెళ్ళి కేవలం ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేసేవాడు, అందుకంటే పొలం వెళ్ళి కూలి పనులు చేసుకునేవాడు మెరుగన్నాడు. అంటే ఫలితం ఈ పని చేస్తాం, ఇందులో మనకు ఎంత గౌరవం వస్తుంది, ఎంత ఫలితాలు బ్యారీ చేసుకుంటారు వాళ్ళు, లెక్కేసుకుని అది వస్తే పని చేస్తారు, అది చేయరు అసలు వాళ్ళు. నిన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి గుళ్ళో చెప్పాం, మనకు రూపబుద్ధి ఉంది, నామబుద్ధి ఉంది. ఏంటి భగవాన్ చెప్పారు ఇది, మనకేముంది రూపబుద్ధి ఉంది, నామబుద్ధి ఉంది. అసలు సత్యానికి రూపం లేదు, నామం లేదు. అసలు సత్యానికి రూపం లేదు, నామం లేదు. అయితే దేవుడికో రూపం పెట్టుకుని నువ్వు పూజిస్తున్నావు కదా, అదంతా నీ కల్పితం. భగవాన్ దగ్గర ఒక ప్రమాదం ఉంది, ఒకసారి మనం ఏదో ఆధారాలు పెట్టి బదులుతాడు, ఆధారాలు ఓడగొడతాడు. ఏదో కాలక్షేపం చేస్తున్నాం కదండి, అది నిజం కాకపోయినా నిజానికి ఏదో రోజులు గడిపేస్తున్నాం కదండి, అది ఓడగొడతాడు. అది ఆయన దగ్గర ప్రమాదం, అదే అది నిజం కాకపోయినా నిజమైన కాలక్షేపం చేసి చచ్చిపోతున్నాం కదా, రోజులు వెళ్ళిపోతున్నాం కదా, ముందు మనకు సత్యం తెలియపోయినా రోజు అది ఓడగొడతానంటాడు. అంటే అందుకే భగవాన్ అంటే చాలామందికి, ఆ ఫిలాసఫీ అంటే చాలామంది ఇష్టపడరు అమ్మా, అది ఏంటంటే తిరకాసు గోడ ఒక అంటారు. అంటే మరి అసలు సత్యానికి దేవుడు రూపం లేదు, నామం లేదు అంటున్నారు, మరి దేవతను పూజించుకుంటున్నారు కదా, అన్నింటి నా రూపాలు నువ్వు కల్పించుకున్నా, పేరు నువ్వు పెట్టుకున్నావు, అప్పుడు ఏమవుతుంది, ఆ పేరు నిజమే రూపం నిజమని మనం చేసుకుంటాంటే ఏమైపోతాం, మనం ఎంత కష్టపడి ఇలా చేసుకుంటే ఈడెంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే, మన ఆధారాలు ఓడగొట్టేచ్చేలాగా, మనకున్నది ఎకరం, అది ఎకరంతో కాలక్షేపం చేసుకుంటే అది ఓడగొడతానంటాడంటే. అసలు సత్యానికి నీకు రూపం ఉంది, నామం ఉంది, 24 గంటల రూపంతో నామంతో కలిసి ఉంటే ఒక నిద్రలో తప్పించి. అసలు సత్యానికి రూపం అది నేమ్లెస్, ఫారంలెస్, యాక్షన్లెస్. ఏది దానికి నువ్వు రిజల్ట్ ఆశ, నీకు రూపంతో సాధాత్యం ఉంది, నామంతో సాధాత్యం ఉంది, ఏదైనా పని చేస్తే రిజల్ట్ ఆశించకుండా నువ్వు చెయ్యు, నువ్వు చెయ్యు. నీకు అది ఎలా, నువ్వు దాన్ని ఎలా అందుకుంటా, ఎలా సాధ్యం? నేను కృష్ణుడే అని చెప్పానంటే ఇది రూపబుద్ధి నామం బుద్ధి నీకు పోకుండా దాన్ని ఎలా అందుకుంటావు, రూపం లేదని నామం లేదని ఎలా అందుకుంటావు అన్నాడు. దీన్ని కృష్ణుడు ఇంకో రకంగా చెప్పాడు, ఆ లిటిల్ ఐ గ్రేట్ ఐ. ఏంటది ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం, ఇది బులి నేను, ఇదేంటిది బుల్లోడి, ఈ పిల్లకాయడి. ఇప్పుడు మనం అందరం నేను నేను అంటే ఏమంటున్నాం మనం, నేను నేను అంటున్నాం కదా. ఈ నేను అన్నోడు వెరీ స్మాల్ లై, లిటిల్ లై. ఏది ఇప్పుడు మనం అనుకునేది, ఇప్పుడు దీన్నే రమణ మహర్షి గారు వాళ్ళు మిజ్జా నేను అంటారు కదా, మిజ్జా నేనే దొంగ వాళ్ళు అంటారు కదా, ఎవరు రమణ మహర్షి గారు వాళ్ళు మిజ్జా నేను, శంకరాచార్య వారు కూడా మిజ్జా నేను, ఈ దేహగతమైన నేను, ఇలా బాడీ బాగుండే ఫాల్స్ అయ్యాను ఏదో చెప్తారు వాళ్ళు. ఇది కృష్ణుడు ఎవరు అంటే ఇది బుజ్జిగాడు ఎవడో. ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం కదా, ఈ నేను బుజ్జిగాడు, ఆడు గ్రేట్ ఐ ఎవడో లోపల, నువ్వు లోపల చేయి. దేహంతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా, దేవతలతో సంబంధం లేకుండా, ఏది బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ఈ ఏట్లతో రిలేటెడ్ కాకుండా ఒక నేను ఉంది, ఇది అది గ్రేట్ హై, అది డిస్టింగ్విష్ లాయ్, అది గ్రేట్ హై. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఈ లిటిల్ అయ్యి విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, ఆ గ్రేట్ హై దొరకాలి. ఇప్పుడు మనం ఎక్కడ పల్టీలు కొడుతున్నామంటే కృష్ణుని ఇక్కడే చెప్పాడు, ఈ బుజ్జిగాడిని నువ్వు విడిచిపెట్టలేవు, ఈ బుజ్జిగాడిని నువ్వు విడిచిపెట్టలేదు. ఆ గ్రేట్ హై ఎవడు, ఈశ్వరుడు. ఆ గ్రేట్ ఎవడు, ఈశ్వరుడు. మరి ఈ బుజ్జిగాని ఇట్లా దేహ సంబంధమైన, మనస్సుకు సంబంధించిన, ఇంద్రియాలకు సంబంధించిన నేను విడిచిపెట్టలేనప్పుడు వాడు ఎలా జరుగుతాడో వాడు దొరకడని చెప్పాడు. ఈ బుజ్జిగాని విడిచిపెడతావు నువ్వు, నువ్వెక్కడ విడిచిపెడతావు? అంటే ఈ బుజ్జిగాడు ఎవరితోటి చచ్చేస్తూ ఉంటాడో, దేహం ఒకటి, మనస్సుతోటి, ఇంద్రియాలు చేయం, వీడి కాలక్షేపం వాళ్ళకి ఈ బుజ్జిగాడికి దేవుని ఒకటి కల్పించుకుంటాడు. వీడికి పూజకి ఎవడో దేవుడు ఉండాలి కదా ఈ బుజ్జిగాడికి, అలా దేవుడు పటం కొనుక్కుంటాడు, ఆడి తోడు అక్కడ నామకాల చదువుతూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. మొత్తం మీద ఈ లిటిల్ అయినాడు దాటి వెళ్ళాడు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఈ సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు. అది లిటిల్ అయ్యే సంసారం, లిటిల్ అయ్యి దాటినోడికి ఇంకా సంసారం లేదు. అంచేది నీకు లిటిల్ అయిలో ఉండాలంటే ఉండిపోను, నీకు ఇక్కడే ఉండాలంటే ఇదే బాగుందంటే ఉండిపో. నీకు గ్రేట్ ఐ ఏది ఆ డిస్టింగ్విష్డ్ ఐ అంతలా వ్యాపించినటువంటి సత్యం, అది ఆనంద స్వరూపం, శాంతి స్వరూపం. దానికి పుట్టిక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు, దాని ప్రకృతి ఏమీ చేయలేదు. శీతాకాలం వేసాకాలం దాన్ని ఏమి చేయలేదు, కత్తులు నరకలేవు, నీళ్లు తడపలేవు, అగ్ని దహించలేదు. అటువంటి గ్రేట్ అయి ఒకటి ఉంది, పంచభూతాలు కూడా దాన్ని ఏమి చేయలేవు, దానికి పుట్టుకలతోటి సాగులతోటి సంబంధం లేదు, సంసారంతో సంబంధం లేదు. అది దేనికి రిలేటెడ్ కాదు. అది నీకు కావాలంటే లిటిల్ అయిన వదులుకో, నీవు లిటిల్ అయిన వదులుకోలేవు. అక్కడికి ఎగురుతానంటావు, ఎవరికి గ్రేట్ లేకి ఎగురుతానంటావు, ఎగర ఎగిన లాభం అనేది కింద పడతామని చెప్పి. ఈ బుజ్జిగాడు ఎవడో లిటిల్ అయ్యి, ఎవడో స్మాల్ అయ్యి, ఎవడీడు బాగా బుజ్జిగాడు. ఈ బుజ్జిగాడు శరీరాన్ని మనసు ఇంద్రియాలను చుట్టబెట్టుకుంటాడు, శరీరాన్ని మనసు ఇంద్రియాలని చుట్టబెట్టుకుంటాడు. ఇది కదలడం మెదలడం, నువ్వు సాధన చేసినా ఇది చుట్టూరు చేస్తూ ఉంటావు, పై ఈయన బలపరుస్తావు సాధన చేసి. ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్తావు, ఈ బుజ్జిగాడు ఏమంటాడు, మా అమ్మాయిలందరూ బాగుండాలి, మా అబ్బాయిలందరూ బాగుండాలి, మా సంసారం పచ్చగా ఉండాలి, బాగా డబ్బు ఎప్పుడు డబ్బుతో నిండు ఉండాలని దేవుని కోరుకుంటావు. బలపడేవాడు ఎవడు, ఈ బుజ్జిగాడే, ఈ బుజ్జిగాడులో నన్ను ఇడిపించి బాబు అని ఎవడన్నా ప్రార్థిస్తున్నాడా? అది కానీ మీరు గుళ్ళోకి వెళ్ళి చేసేది ఏంటి, మా సంసారం బాగుండాలి, ఇంకా ఎదుటి వాళ్ళ సంసారం పోయినా పర్లేదు, మా సంసారం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మరి వాళ్ళందరికీ చదువులు వచ్చేయాలి, పెద్ద పెద్ద లక్షల కొలది చదువులు జీతాలు సంపాదించగలవు. చివరికి అసలు వీడికి తిండి పెట్టడానికి వీడికి తెలియదు. వీడికి ఈ బుజ్జిగాడికి మీరు ఎవరి గురించి అయితే గుళ్ళో గుళ్ళో చెల్లి ప్రార్థిస్తున్నారో ఆడి తిండి పెట్టడం మీకు. ఈ బుజ్జిగాడికి 500 ఎకరం 600 ఎకరం ఉన్నవాళ్ళు చచ్చిపోతే అల్లుళ్ళ ఆ తినేసిదంతా అల్లుళ్ళు తినేసి మా మామగారు నాకేం ఇచ్చాడని అన్నం నేను పెట్టానంటున్నారు. మన ఒక మాజీ ఎమ్మెల్యే గారు నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాం, కూర్చుంటే ఇనలేకపోతున్నాం అనేది మాటలు. ఆడి సొంగకరం అది సొంగ పెద్ద పెద్ద జమీందారులు ఆస్తులు ఇచ్చి తినేసి మేము ఆడికి అన్నం పెట్టామని ముసలివాడు ఆడు మాకేం ఇచ్చాడు అంటాడు, తినేసి అంతా తినేసి ఇలా ఉన్నారు జనం. అది కృతజ్ఞత ఉండాలి కదా. పోనీ ఆడు పోయి అక్కడ 50 ఎకరం ఇక్కడికి ముట్ట చేసి ఇక్కడ అన్నం పెట్టి ఆడ 50 ఎకరం నేను తిన్నానని చెప్పేది మాట చేసి నేను అన్నం పెట్టానంటాడు ఏంటి ఆడికి. ఇదంతా ఈ లిటిల్ బుజ్జిగాడి లక్షణాలు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఆ బుజ్జిగాడిని మనం విడిచిపెట్టలేం కదా. కృష్ణుడు వివేకానంద మాట చెప్పాడు, మీకు కృష్ణ శబ్దం ఎక్కడ వచ్చిన వాడు మామూలు వసుదేవుడు గారు అబ్బాయి అబ్బాయి కాదు, వాడు భగవంతుడు విషయం మర్చిపోకుండా అని చెప్పాడు. నీకు కృష్ణుడు అనే పేరు నీకు ఎక్కడికి వచ్చినా ఆడేదో ఓం వసుదేవుడి గారు అబ్బాయి, కుమారస్వామి ఏమో తారకాసురుడిని చంపడానికి వచ్చాడు, రాముడు రావణాసురుడిని చంపడానికి వచ్చాడు, కృష్ణుడేమో కంసుడిని చంపడానికి వచ్చాడు, ఇలా మనకు పురాణాలు ఉన్నాయి కదా. కృష్ణ శబ్దం ఎక్కడ వచ్చినాడు, వసుదేవుడి గారు అబ్బాయి అని మీరు అనుకోవద్దు, భగవంతుడే అని చెప్పాడు. భగవాను వాచ ఏంటది, భగవాను వాచ కృష్ణ వాచని ఎక్కడ ఉండదు. అక్కడ కృష్ణుడు అంటే ఒక వ్యక్తి అనుకోకుండా మన లేక భగవంతుడే గాడ్. ఆడు 100 ఎకరా 400 ఎకరం తినేసి ఆడికి అన్నం పెట్టాను అంటాడు ఏంటంటే. ఈ లక్షణాలు ఎవరు కృష్ణుడు చెప్పి ఆ బుజ్జిగాడి లక్షణాలు ఏంటి, ఆడు మాండాడు ఈ మాటలు మాట్లాడటం మాండవు మాన అది ఆడు పెరిగిపోతా ఉంటాడు. ఎవడు ఈ బుజ్జిగాడు? మనం గుళ్ళోకి వెళ్ళి బుజ్జిగాడిని ఈ బుజ్జిగాడిలో నుంచి నన్ను విడిపించు దేవాన్ని ఎవరు అడగరు. ఈ బుజ్జిగాడిని, ఈ బుజ్జిగాడికి సంబంధించిన చుట్టాలు, ఈ బుజ్జిగాడికి సంబంధించిన స్నేహితులు, ఈ బుజ్జిగాడికి సంబంధించిన విరోధులు, ఈ గొడవ చూడండి ఉంటాడు బుజ్జిగాడు. మీరు గుళ్ళోకి వెళ్ళి, మీరు గుళ్ళోకి వెళ్ళి ప్రార్థించింది నిజంగా చెప్పండి, మా వంశం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, అందరూ లక్షాధికారులు అయిపోవాలి, అందరికీ చదువులు వచ్చేయాలి, ఇంకా మీరు కోరిక ఇదే, ఇదేనా ఇంకోటి ఏమైనా అడుగుతున్నారా? ఎవరైనా జ్ఞానం అడుగుతున్నారా? అంటే మీ దేహానికి బేస్ అయ్యే కదా ఈ కోరికలన్నీ, ఇంకా మీకు జ్ఞానం ఏంటి? మీరు ఈ కోరికలు దేని మీద డిపెండ్ అయినాయి? బాడీ బాగుండాయి, మీ బాడీ బాగుండాయినే లిటిల్ అయి అంటున్నాడు. ఇది ఎవరు? కృష్ణుడు. మనం బాడీ బాగుండాయి అంటున్నారు, ఈ ఋషులు వాడు లిటిల్ అయి అంటాడు. ఈ బాడీ చూడు, బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్ అయితే గ్రేట్ అయి, అదేంటది గ్రేట్ అయి. నీకు అది కావాలనుకుంటే దీన్ని విడిచిపెట్టు, దీన్ని విడిచిపెట్టలేదు నీకు దొరకదు, ప్రయత్నం చేసినా దొరకదు, సాధ్యం అది పిట్టవు నువ్వు. కర్మజం, ఇక్కడ ఆచార్య వారు చెప్పారు కదా, అయ్యేం మాట్లాడి, చదువు సంధి లేని వాళ్ళు పనులు చేస్తారు, చదువుకున్న వాడికి పని ఏంటన్నాడు అయ్యేం మాట్లాడి ఆచార్య వారు. మరి ఆయన ఎందుకు పని చేశాడు? ఆయన చేశాడు కదా. మరి కృష్ణుడు కూడా పని చేశాడు కదా, ఆయన చదువు లేనివాడా? కర్మజం బుద్ధియుక్త ఈ ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. ఇది ఏమంటున్నాడంటే, బుద్ధియుక్తులు అంటే తెలివిగల వాళ్ళు, వివేకవంతులు, వైజ్ పీపులు, వాళ్ళు సమానమైన బుద్ధి కలిగి ఉంటారు. అంటే బుద్ధిని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎటుకట్టి ఒరిగిపోరు బుద్ధిని. అంటే గౌకర్యం ఇటు ఇష్టం మీద అయిష్టం మీద బుద్ధిని అక్కడ, ఇష్టం మీద కానీ అయిష్టం మీద కానీ బుద్ధిని అక్కడ తోలికెళ్ళరు. ఇష్టం లేకుండా అయిష్టం లేకుండా అలా బ్యాలెన్స్ పెట్టుకుని ఉంటూ ఉంటారు, రాగద్వేషాలు లేకుండా. ఎవరు? మనం కాదు, బుద్ధిమంతులు, వివేకవంతులు వాళ్ళు అలా ఉండి సమాన బుద్ధిని సమాన బుద్ధిని కాపాడుకుంటారు. వాళ్ళు ఎవడో బుద్ధిమంతుడంటే వాడు కర్మ చేస్తాడు, ఫలం కోరుకోడు. కర్మ చేస్తాడు ఫలితం మీద వాడు మామూలుగా ఆడు కోరికతో ఆడు సంకల్పంతో సంబంధం లేకుండా ఫలం వస్తుంది, వేరే విషయం. ఆడు బంధించదు, అది కోరిక పెట్టి తెచ్చుకున్నది బంధిస్తుంది, కోరిక పెట్టి తెచ్చుకున్నది బంధిస్తుంది. కర్మజం ఏంటది? కర్మజం కర్మ వల్ల పుట్టిన ఫలితాలు. కర్మ చేస్తే ఫలితం పుడుతుంది. ఈ కర్మ వల్ల వచ్చే ఫలితం త్యక్త్వా విడిచిపెట్టి, ఎవడు కర్మ వల్ల వచ్చే ఫలితాలు, నువ్వు కర్మ చేసేటప్పుడే ఆ ఫలితం గొడవలోకి వెళ్ళకు. కర్మలో నువ్వు కర్మ చేసి ఫలితాన్ని ఆశించావా? నీకు జన్మ పరంపర లాగా ఎవడో ఆపుచేరటి, నీకు జన్మ వచ్చేస్తుంది, ఫలకాంక్ష ఉన్నోడికి జన్మ వచ్చి తీరుతుంది. అంటే సన్యాసి అంటే ఎవడంటే అక్కడ ఎర్రబట్టలు కట్టుకున్నాడు కాదు, ఫలకాంక్ష లేనివాడు సన్యాసి. ఫలకాంక్షలు లేనివాడు సన్యాసి అంటే అక్కడ ఎర్రబట్టలు కట్టుకోవడం కాదు, నువ్వు ఫలకాంక్ష లేకుండా పని చేస్తాంటే నువ్వు సంసారంలో ఉన్నా నువ్వు సన్యాసితోడు సమానం, నువ్వు సంసారంలో ఉన్నా నువ్వు సన్యాసితోడు సమానం. జన్మ బంధవి అంటే కర్మఫలాన్ని ఆశిస్తున్నంత కాలం నువ్వు జన్మలు రాకుండా ఆపు చేసుకోలేవు. చదువుకున్నవాడు పని చేయడు, చదువు లేనివాడు పని చేస్తాడు. ఇక్కడ లాజిక్, ఇక్కడ ఆచార్య వారి ఉద్దేశం ఏంటంటే, ఆత్మవిద్య ఉన్నవాడు ఎవడో ఫలం కోసం ఆశించి పని చేయడు, ఫలం కోసం ఆశించకుండా పని చేసేవాడు చేసినా చేయని వాడితో సమానం, చేసినా చేయని వాడితో సమానం. ఆడు చేసినా అది జన్మకు కారణం అవదు. ఎవడు చేస్తేనే? ఆత్మవిద్య చేసిన వాడు. ఆత్మవిద్య ఉన్నవాడు పని చేసినా ఆడి ఫలకాంక్ష లేదు కాబట్టి ఆడికి ఇంకో జన్మకి అది కారణం అవదు. ఎప్పుడైతే నువ్వు చేసిన కర్మని నీ బంధించదో, ఆడి పని చేసినా చేయని వాడితో సమానం. అది చదువుకున్న వాళ్ళు ఎవడో పని చేయరన్నాడు. ఫాలో అవుతున్నారు మీకు? తిరకాస్తున్నా. చదువుకున్న వాళ్ళు ఎవడో పని చేయరంటే మరి మన అందరం ముద్దులమే కదా. ఇంకా చదువులు అంటే ఈ MBBS ఇంజనీరింగ్ ఈ చదువులు కాదు. ఆత్మవిద్య వాడు ఆత్మవిద్య ఉన్నవాడు పని చేస్తాడు. పని చేసినా చేయని వాడితో సమానం. ఏం చేయాలి సమానం చేయని వాడితోటి? ఆ పని వల్ల వీడికి పునర్జన్మ ఫలకాంక్ష ఉండదు కదా, ఆడికి ఆడికి పునర్జన్మ ఉండదు, ఆడికి పునర్జన్మ ఉండదు. అంటే పునర్జన్మ వచ్చే బీజాలు అడిలో పడవు, ఫలకాంక్ష ఉంటే బీజాలు పడిపోతాయి. ఇది పునర్జన్మ వచ్చే బీజాలు. అంటే ఆత్మవిద్య ఆత్మవిద్య ఉన్నవాడు పని చేసినా చేయని వాడితో సమానం కాబట్టి ఆడి పని చేయని వాడితో సమానం కాబట్టి ఆడు పని చేయడు, చేసినా చేయని వాడితో సమానం కాబట్టి ఆడు పని చేయడు. ఇంకా చదువుకున్నవాడు చదువు ఉన్నవాడు చదువు లేని వాళ్ళు పని చేస్తారు అంటే మనం వస్తాం అందులోకి. చదువు లేని వాళ్ళు పని చేస్తారంటే అర్థం ఏంటి అంటే మనం ఏ పని చేసినా మనం చుట్టుకుంటుంది. ఇంకా మనకు విద్య లేదు కదా, మీరు ఫాలో అవుతున్నారా? చక్కటి ఏమన్నా చక్కగా ఉందా? ఆచార్యులు వారు చక్కగా చెప్పారు కదా కొంచెం. మనం చదువు లేని వాళ్ళు పని చేస్తారు అంటే మన అంటే చదువు లేని వాళ్ళు పని చేస్తారంటే మనం చేసే పని మనం పట్టుకుంటుంది, మనం చేసే పని మనల్ని బంధిస్తుంది, మనం చేసే ఫలక చదువు పని చేసి ఫలాన్ని ఆశిస్తాం, ఆ ఫలం ఏం చేస్తుంది మనల్ని బంధిస్తుంది. ఆ బంధం వల్ల ఏం చేస్తుంది? పునర్జన్మని తీసుకొస్తుంది. అంచేత చదువు లేని వాళ్ళు పని చేస్తారు అంటే వాళ్ళు పని వాళ్ళని బంధిస్తాం కాబట్టి. చదువుకున్నవాడు ఎందుకు పని చేస్తాడు అంటే ఆడిని బంధించే పని ఆడు చేయడని, ఆడిని బంధించే పని ఆడు చేయడు కాబట్టి చదువుకున్నవాడికి పని లేదు. ఇంకా పని ఎవరికి? మనకే చదువు లేని ముద్దులు అందరూ ఇలా చదివారు. చదువులు అంటే కాలేజీ చదువులు కాదు, ఆత్మవిద్య. అక్కడ ఏంటది? అక్కడ చదువు అంటే ఆత్మవిద్య. ఆత్మవిద్య ఆత్మవిద్య ఉన్నవాడు ఆడు చేసిన కర్మ అంతా అకర్మ అయిపోతుంది. అదేంటది? చేసిన కర్మ అంతా కూడా అకర్మ అయిపోతుంది. అకర్మ అంటే ఆడికి కర్తృత్వం ఉండదు. ఎవడికి? మనసుకి కర్తృత్వం ఉంటుంది, ఆత్మకి కర్తృత్వం ఉండదు. మనసు కర్తృత్వం ఉన్నప్పుడు ఆ ఫలితం కోరుకోకుండా ఉండలేదు. ఏదో భగవద్గీత ఎలా చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళిపోయి అయితే మనం కూడా ఫలితం ఆశించకూడదు అనుకున్నా మీరు మానరు ఆశించరు. లోపల నేననే ఈ బుజ్జిగాడు ఒక ఉన్నాడు, ఆడంటాడు ఆశించకుండా పని ఏం చేస్తారో ఆశించే చెయ్యంటాడు ఈ బుజ్జిగాడు. మన బుజ్జిగాడు మన కొంపలు తీసేస్తాడు. ఓ మీరు భగవద్గీత వింటున్నారు కదా, ఇల్లి మనం పరమఫలం ఆశించొద్దన్నాడు కృష్ణుడు అని చేత మనం ఆశించొద్దని మీరు అనుకున్నా పని ఆశించకుండా చేయలేదు. ఏం చేది బుజ్జిగాడు మిమ్మల్ని అక్కడ అద్దె దాటినప్పుడు. వాడెవడో చదువు లేని వాడెవడో గ్రేట్ అయ్యాడు ఆడెవడో అంటే వాడికి విద్య ఉన్నవాడికి నేను విద్యావంతుని అనుకోడు కదా వాడు. ఆత్మవిద్య ఉన్నవాడు ఎవడో నేను ఆత్మవిద్య నాకు నేను జ్ఞానం అనుకునేవాడు లేడు. అక్కడ అనుకునేవాడు లేడు కాబట్టి వాడు చదువు లేని వాడు. మనం అందరం చదువుకున్న వాళ్ళం, చదువుకున్న వాళ్ళందరూ పనులు చేస్తున్నారు, చదువు లేని వాడికి పని లేదని ఆచార్యుడు చాలా తిరకాస్తుగా ఉందండి. ఈ గొడవ మాట అనేసి వదిలేసాడు. మనం చస్తున్నాం ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి. ఆయన ఏదో మాట అనేసి కాను భగవద్గీత మీద కామెంటరీ రాసి ఒక వాక్యం రాసి వదిలేస్తే మనం చస్తున్నాం దాన్ని మింగటానికి. అది మింగలేకపోతున్నాం, కక్కలేకపోతున్నాం. చదువు లేని వాళ్ళు బాగానే పనులు చేసుకుంటారట, చదువుకున్న వాళ్ళు ఏం చేయడట. మరి ఆయన ఎందుకు చేశాడని 32 సంవత్సరాలు బతికాడు ఆయన. ఎవరు? ఆచార్యారు 32 సంవత్సరాలు పని చేస్తారన్నాడు, ఒక గంట విశ్రాంతి లేదు. ఒక పక్కన మతాన్ని సంస్కరించడం, ఒక పక్కన పీఠాలు పెట్టడం, మరి ఒక పక్కనేమో ప్రకరణ గ్రంథాలు. కొంతమంది ఈ అద్వైతం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే శివుణ్ణి ప్రార్థించే వాళ్ళందరూ అద్వైతులేమనే ఒక చెడ్డ సాంప్రదాయం వచ్చేసింది లోకంకప్పుడు. శివుణ్ణి ప్రార్థించే వాళ్ళందరూ అద్వైతులని శివుడి కంటే విష్ణువు మీద ఎక్కువ స్తోత్రాలు రాశాడారు. ఆచార్యుల వారికి తల ఇంటికి వాసంత శివకేశవ భేదం లేదు. కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే శివభక్తులు అందరూ అద్వైతులనే భావన వచ్చేసింది. కర్ణాటకలో అద్వైతాన్ని ఫాలో అవుతారు, విష్ణువుని ఆరాధిస్తారు ఎక్కువ. శివకేశవ భేదం ఆచార్యుల వారికి లేదు, కానీ ఆచార్యుల వారి సాంప్రదాయంలో అనుభవం ఉండేవాళ్ళందరూ శివభక్తులు అనే చెడ్డ పేరు ప్రపంచంలో వచ్చేసింది. అది కాల ప్రవాహంలో వచ్చేసిందండి. ఆయనకి శివకేశవ భేదం లేదండి. ఆయన స్తోత్రాలు శివుడి కంటే విష్ణు మీద ఎక్కువ రాశాడు. స్తోత్ర గ్రంథాలు రాశాడు కదా, శివుడి కంటే విష్ణు మీదే రాశాడు. అలా భగవద్గీత రాసేటప్పుడు ఆయన నారాయణ స్మరణ చేశాడు కానీ శివస్మరణ చేయలేదు. అయితే ఈ ఆచార్యుల వారి భక్తులందరూ శివభక్తులు అనే గొడవ వచ్చేసింది. అది తప్పుడు అభిప్రాయం. మరి కాల ప్రవాహంలో ఏదో వస్తుంది జన ప్రవాహంలో, అది నిజం కాదు. ఆమె విష్ణు భక్తు అద్వైతుల్లో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది విష్ణు భక్తులు ఉన్నారు. అద్వైతులందరూ శివభక్తులు కాదు. కొన్ని కర్ణాటకలో అద్వైత శంకరుని సాంప్రదాయం, శంకరుడు సాంప్రదాయం చాలా మంది విష్ణు భక్తులు ఉన్నారు. కానీ ప్రజల్లో ఈ చెడ్డ పేరు వచ్చేసింది. ఆచార్య వారి భక్తులందరూ శివభక్తులు అనే చెడ్డ పేరు వచ్చేసింది. 32 సంవత్సరాలు నేను పనిచేస్తా. మరి ఎంత పని చేశాడు? చాలా పని చేశాడు కదా, నీకు అర్థమవుతుందా? అంత పని చేశాడు. ఎందుకు అంత పని చేశాడు? చదువు లేని వాడు కాబట్టి చేశాడు. నేను చదువుకున్నా అంటే ఆడు పని సొన్నా. ఆడు చదువు లేనివాడు కాబట్టి చేశానంటున్నాడు. నేను చదువుకున్నాడు, నేను చదువుకున్నాడు కాదు, చదువు లేనివాడిని అంటే నేను చదువుకున్నాననే తలంపు కూడా నాకు లేదు. అంచేది ఇంత పని చేశానని ఖర్చుత్వం లేదని అర్థం. చదువుకున్న దగ్గర నాకు చదువు ఉందంటే ఆడు ఖర్చుత్వం ఉంది కదా. ఆడికి చదువు ఆడికి ఆడు ఆడు ఏంటంటే ఇక్కడ ఆచార్యుల వారు చెప్పిందంటే చదువు లేని వాళ్ళు పని చేస్తారు, చదువు ఉన్నాడు ఎవడో పని చేయడు. చదువు లేని వాడు ఎందుకు పని చేస్తున్నాడు? ఆడు చేస్తాడని బంధింపబడతాడు కాబట్టి అది పనే. పని చేసినా ఎవడైతే బంధింపబడ్డో ఆడు చదువు లేదు, చదువుకున్నా చదువు లేని వాడే. ఇక్కడ అది లాజిక్. నీకు తెలకాసం ఉందా? ఇప్పుడు ఆచార్య వారి దృష్టిలో మనం అందరం చదువుకున్న వాళ్ళ కింద లెక్క. ఆయనకి చదువు లేదు, ఎవరికి? ఆచార్య వారికి చదువు లేదు, మనం అందరం చదువుకున్న వాళ్ళ కింద లెక్క. మనందరం ఆ కామెంట్లో నేను చూసి ఆశ్చర్యపోయానండి. ఈ మాటను ఎప్పుడు వినలేదండి. ఆచార్య వారే చెప్పారండి. ఏమని? చదువుకున్న వాళ్ళు పని చేస్తారు, చదువు లేని వాడు ఎవడో పని చేయడం అన్నాడు. మరి ఆయన చదువుకున్నాడా చదువు లేనివాడా? నేను చదువుకున్నాను కాదు, నేను చదువుకున్నాను సంగతి కూడా ఆయనకు తెలియదు. చదువు లేని వాడితో సమానం. ఆ భావన లేదు అసలు. అసలు ఇంకోటి చేస్తే నిజమైన మంచివాడికి ఆడు మంచివాడని సంగతి తెలియదు, నిజమైన తెలియని వాడికి వాడు తెలివైన వాడని సంగతి ఆడికి తెలియదు. ఇప్పుడు ఆడ విశ్వేశ్వరయ్య ఉన్నాడు, పెద్ద ఇంజనీర్ కర్ణాటకలో, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉన్నాడు. ఆడు బ్యాంకులు కూడా స్థాపించాడు. ఒకసారి ఆయన స్థాపించిన బ్యాంకులోకి అప్పుకెళ్ళాడు ఆయన, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 96 ఏళ్ళు బతికాడు ఆయన. ఇంచు చాలా ప్రాజెక్టులు కట్టాడు ఆయన, చాలా ప్రాజెక్టులు కట్టాడు. మరి 96 ఏళ్ళు బతికాడు. కరప్షన్ ఎలా ఉంటుందో తెలియదు అసలు ఆయనకి. 96 ఏళ్ళు బతికాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అంచేది ఆయన పుట్టినరోజున ఇంజనీర్స్ డే చేస్తూ ఉంటారు. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఏ బ్యాంకు అయితే స్థాపించాడో ఒకసారి డబ్బులు కావాల్సి ఆ బ్యాంక్ అప్పుకెళ్ళాడు. ఆ మేనేజరు ఈయనకి ఎక్కడెంత పొలం ఉంది? ఎవరికి? ఈయనకి ఎక్కడెంత పొలం ఉంది? ఎన్ని సెంట్లు ఉంది? ఎన్ని ఎకరాలుంటే ఎంత అప్పుకోవచ్చు? బ్యాంక్ స్థాపించినప్పుడు ఆయనకి ఎంత తెలియకుండా ఎలా ఉంటాడు? ఆ మేనేజర్ దగ్గరికి ఆ డాక్యుమెంట్స్ పెట్టుకెళ్ళి ఈయన ఈ డాక్యుమెంట్స్ అండి, దీన్ని బట్టి మీరు నాకు ఇంత అప్పు ఇవ్వచ్చు, ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుని నాకు ఈ అప్పు ఇవ్వండి, మళ్ళీ నా అప్పు తీర్పు చేసుకున్నాక మీ డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేద్దామని పట్టుకెళ్తే మేనేజర్ బీచిపోయేటట్టు. ఇదేంటండి మీకు డాక్యుమెంట్స్ ఏంటి? అది బ్యాంకే మీది. బ్యాంకు నాది ఎలా అవుతుంది? నేను స్థాపించానంటే బ్యాంకు నాది ఎలా అవుతుంది? ఇప్పుడు నేను మీ దగ్గర ఏమో డబ్బు పుచ్చుకుంటున్నాను, మీకు ఏదో ఆధారం ఉండాలి కదా. ఆధారం లేకుండా నేను బ్యాంక్ స్థాపించాను, మీరు నాకు డబ్బు ఇస్తారా? మీరు డబ్బు ఇస్తే మీకు తప్పే కదా. మీ చేత నేను తప్పులు ఎందుకు చేయించాలి? ఆడి విశ్వేశ్వరయ్య, మీ చేత నేను తప్పులు ఎందుకు చేయించాలి? నా రికార్డు మీ దగ్గర ఉంచుకొని ఈ డబ్బు ఇవ్వండి, మళ్ళీ నేను డబ్బు మీకు తీర్చేస్తాను, ఆ డబ్బు మళ్ళీ ఆ రికార్డు నాకు తిరిగి ఇచ్చేది కానీ. అదేంటంటే మీకు రికార్డులు ఎందుకంటే బ్యాంక్ ఏమీది కదంటే బ్యాంక్ నాది ఎలా అవుతుంది? నేను ఫౌండర్ని అంతే. నేను స్థాపిస్తే బ్యాంక్ నాది అవుతుందా? ఆడు మోక్షం ఉండే విశ్వేశ్వరయ్య. సామాన్య మానవుడు ఎన్ని డాక్యుమెంట్స్ పెట్టుకెళ్ళాడో ఆయన అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకెళ్ళాడు. ఏంటి 10 రూపాయలు అప్పు కోసం ఎంత చేస్తే? ఇది నీకేం చికమక పోయింది కదా ఇప్పుడు. చికమక ఏమైనా ఉందా? ఏంటి చదువుకున్న వాళ్ళు ఎవరో పని చేయరు, ఇంకా పని పాటు చేసేవాళ్ళు చదువు లేని వాళ్ళే పనులకు సిద్ధమవుతున్నారు. నీకు ఫాలో అవుతున్నారా? చదువు లేని వాళ్ళే పనుల్లో ఉంటున్నారు, చదువుకున్నాడు ఎవడో పని చేయడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే, ఎవడికైతే పని చేత బంధింపబడుతున్నాడో వాడు చదువు లేని వాడితో సమానమే. పని చేసినా ఎవడితోటి దేని చేతితే బంధింపబడ్డా ఆడు చదువుకున్నవాడు. నీకు కన్ఫ్యూజన్ లేదు కదా ఇప్పుడు. కర్మయం జన్మ బంధ అంటే కర్తృత్వం లేకుండా కర్మ చేస్తే, కర్మఫలాన్ని త్యాగం చేసి పని చేస్తుంటే వాడు జన్మని చావు పుట్టుకలు చావుల్లోంచి విడుదల పొందుతాడు. పుట్టుకలు చావుల్లోంచి విడుదల పొందుతాడు. చావులు పుట్టుకలు నిజమే అమ్మ. ఇప్పుడు శరీరాలు మారిపోతూ ఉంటాయి. చచ్చిపోవడం అంటే మనం ఎక్కడికి పోవం, శరీరం మారుతూ ఉంటుంది. అంటే కర్మఫలం ఇక్కడ కృష్ణుడు చెప్పి గోల ఏంటంటే, ఇక్కడ కర్మ మనకి మోక్షం రావాలని, ఇక్కడ మోక్షం రావాలంటే రాదమ్మా, మనకి మోక్షం రాదు. కర్మఫలాన్ని ఆశిస్తున్నాం లేదా మనం ఆశిస్తున్నాం, మరి ఆ కర్మఫలం నువ్వు అనుభవించాలి కదా. అనుభవించాలంటే శరీరం రావాలి. నీకు అర్థమవుతుందా? ఆ శరీరాన్ని ఇప్పుడు ఆ శరీరం అనుభవిస్తుంది. నువ్వు కర్మఫలితాన్ని ఆశించకపోతే నీకు శరీరం రాదు. కర్మఫలితం ఆశిస్తుంది కాబట్టి నువ్వు పుట్టి తీరాలి. ఎందుకు పుట్టాలి నువ్వు? ఆ ఫలం అనుభవించడానికి. మంచి ఫలం అయితే మంచి ఫలం, చెడ్డ ఫలం అయితే చెడ్డ ఫలం. ఇప్పుడు లాజిక్ అర్థమవుతుందా? మీరు పుట్టి తీరుతారు, పుట్టకపోతే శరీరం ఎలా వస్తుంది? ఈ భగవంతుడు ఇక్కడ చేసే మాయ ఏంటంటే, మీరు దోణ కట్టినాడు కట్టాను, ఓ దోణ కొట్టండి, ఓ దెబ్బకు దొరుకుతుంది, అది రెండో దెబ్బ కొడితే పారిపోతుంది. అది ఏం చేస్తుంది? రెండో దెబ్బ కొడితే అది పారిపోతుంది. మామూలుగా దోణ అలా వదిలేయండి, ఓ దెబ్బ కొడితే పారిపోతుంది. ఓ దెబ్బ కొడితే ఆ దెబ్బ పడుతుంది, రెండో దెబ్బ మీకు దొరకదు, దూరంగా పారిపోతుంది దోణ. ఇక్కడ మీరు ఆ దోణనే కట్టినాడు కట్టాను, ఆ దోణనే కట్టినాడు కట్టేసి కొట్టండి. ఎన్ని దెబ్బలైనా ఎక్కడికెళ్తుంది, అక్కడ ఉంటుంది కాదు. మీరు ఎన్ని దెబ్బలు కావాలంటే అన్ని దెబ్బలు కట్టచ్చు. ఇక్కడ దేహం మనం కాదు. దేహం మనం కాకపోయినా దేహాన్ని నేననే బుద్ధి బలంగా పెట్టేశాడు. ఎందుకు దెబ్బలు కొట్టడానికి? పెద్ద మోసం ఇది. ఇది భగవంతుడు చేసే గొప్ప మోసం అమ్మ. మనం వాళ్ళు 100కి 100 రూపాయలు దేహం నేనంటున్నాం కదా, 100కి 100 రూపాయలు కాదు. కానీ 100కి 100 రూపాయలు నేరనే భావన ఎందుకు పెట్టామంటే, పూర్వజన్మలో మనం మంచి కర్మలో చెడ్డ కర్మలో చేసి ఉంటాం కదా. ఆ దేహము నేననే భావం నువ్వు లేకపోతే అది అనుభవించవు. నువ్వు అనుభవించడం కోసం ఆ కర్మ ఫలజం పెట్టి నేను కొడతా ఉంటాడు. నువ్వు పారిపోవడానికి ఏంది? ఎక్కడ పారిపోతా? దేహం నేననే బుద్ధి ఉంది కదా, నీకు ఎక్కడ పారిపోవడానికి అవకాశం లేదు. దోడ కట్టాడు కట్టేసిన దోడ ఎక్కడికి వెళుతుంది? నువ్వు కట్టాడు కట్టేలేదు అనుకోండి, దోడ ఒక దెబ్బతోటి పారిపోతుంది, నీకు దొరకదు. ఇప్పుడు కట్టినాడు కట్టేశావు నువ్వు. దేహం అనే ఈ జీవుడు దేహం అనే కట్టినాడు కట్టబడి ఉన్నాడు. అయ్యా కట్టినాడు కట్టేసి నిన్ను కొడుతున్నాడు. దేహం నేను కాకపోయినా దేహం నేననే 100కి 100 రూపాయలు నీకు బుద్ధి పెట్టి ఆ పూర్వజన్మలో అందరూ అనుభవిస్తున్న కర్మ అనుభవిస్తున్నాడు. ఇది అంటా ఉంటారు కదా, ఏమంటే కర్మ పూర్వజన్మలో మేము ఏదో మంచి చేసామంటే ఇప్పుడు సుఖపడుతున్నాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పూర్వజన్మలో ఏదో చేసేటప్పుడు కష్టపడుతున్నామండి అనుకుంటారండి. అప్పుడు ఏదో అప్పుడు పెట్టాం కాబట్టి పుడతామంటారు ఉన్నవాళ్ళు. అప్పుడు ఏం పెట్టలేదు కాబట్టి మాకు లేదండి ఇప్పుడు అని వీళ్ళు అనుకోండి. ఏదో రకంగా అనుకుంటారు, పిచ్చమాటలు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు కదండి, ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు కదా. ఇలాగ అనుకోండి. ఈ అనుకోవడానికి కారణం దేహము నేననే బుద్ధిని మీద పెట్టి ఇలా పిచ్చమాటలు అని మీకు ఎలా అనిపిస్తూ ఉంటాడు. అది కట్టిరాడు. ఏది మీ దేహం అనేది కట్టిరాడు. ఈ దేహము నేను బుద్ధి పెట్టే దేహాన్ని మిమ్మల్ని తాడెట్టి కట్టేశాడు, కట్టేసి కొడుతున్నాడు. ఆడు కొడుతున్నాడని సంగతి మీరు ఆడు ఇదంతా ఈశ్వరుడు చేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు మనల్ని, మీకు అర్థం ఉంటుంది. మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తే చూడండి ఎంతమంది ఎంత బాధపడతారు, భరించలేకపోతున్నామండి అంటారు కదా. ఏమండి ఇంట్లో గొడవలు భరించలేకపోతున్నామండి, దుఃఖం భరించలేకపోతున్నామండి, ఎలా అని అంటారు. ఇప్పుడు అందరూ ఎవరిని అడిగినా 400 కోట్ల డబ్బులు అడిగితే అశాంతిగా ఉన్నామంటారు. అసలు డబ్బులో శాంతి ఉంటే కదా, 400 కోట్లు పెట్టుకుని శాంతి కొనడానికి డబ్బులో శాంతి ఉంటే కదా. ఒక చైతన్యంలో తప్పించి నువ్వేదిగా ఉన్నావో అందులో తప్పించి ఎక్కడ శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. మీరు ఈ జన్మలో కష్టపడుతున్నాం, వచ్చి జన్మ మారిపోతే సుఖపడతాం అనుకుంటున్నారు. ఈ జన్మలో సుఖం కూడా వచ్చి జన్మలో జారిపోతుంది మీకు, ఇంకా ఎక్కువ కష్టాలు పడాలి. ఏమో ఏం చెప్పగలం, మీ రాత ఎలా ఉందో. మనకు చదువు లేదు, మనకు పనులు చేయటం మానవ చదువు లేని వాళ్ళు పనులు మానుతారా అన్నాడు ఆచార్యుడు. మనం ఎక్కడ మానుతాం, చదువు లేక చదువు లేకుండా తయారయ్యాం. ఇప్పుడు కాలేజీల్లో యూనివర్సిటీలో ఎన్ని డిగ్రీలు పుచ్చుకుని వాళ్ళు చదువు లేని వాళ్ళే. ఈ చదువు లేని వాడు పని చేయటం మానడం, పని చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం వస్తే జన్మ వస్తుంది. అక్కడి నుంచి ఏడుస్తే కూర్చుంటాడు. ఈ చక్రం ఎవడు తప్పిస్తాడు నిన్ను? నువ్వు పని మానేయటానికి నీకు చదువు లేదు కదా. అసలు ఇది వీడు ఏమంటున్నాడంటే, అంటే మాయ చాలా బలీయమైంది. ఒకసారి ఓ రోజున దేహం నూటికొని వాళ్ళు మనం కాదని చెప్పినా దేహం నేననే బుద్ధి గట్టిగా ఉంది కదా మనకి. ఒకసారి ఆచార్యుల వారు అని శిష్యుడు అక్కడ కూర్చున్నారు, ఊరికో కూర్చున్నారు. కూర్చుంటే ఏమండో గురువుగారు మీ మాటలు కొన్ని నాకు నచ్చటలేదు. ఎవడో మంచోడే పాపవాడు, నలుగురిలో అనలేదు ఒంటరిగా అన్నాడు. ఏమండో గురువుగారు మీరు చెప్పేది గొప్ప జగద్గురువు అంటున్నారు మిమ్మల్ని, మీరు చెప్పే మాటలు కొన్ని నచ్చినాయి కొన్ని నచ్చాలి అంత ఆడితే. అంటే అద్వైతంగా, అద్వైతం అంటే ఆడ అద్వైతంగా మాట్లాడుతున్నాడు అంటే మాయగా మాట్లాడుతున్నాడు ఇలా ఇటువంటి అర్థం కూడా వస్తుంది. అది మీరు చెప్పే మాటలు మాకు నచ్చలేదు. మీరు బ్రహ్మ సత్యం అంటున్నారు, జగత్తు నిజం అంటున్నారు. అదేంటంటే మీరు కనిపిస్తున్నారు, మీకు నేను కనిపిస్తున్నాను, మీరు కనిపిస్తున్నారు, ఒకరిని దేవుడు కనిపిస్తున్నాడు. కర్మ మంచి కర్మ చెడ్డ కర్మ ఫలితాలు అనిపిస్తున్నారు. ఇది ఎంత నిజంగా అనిపించింది అంతా మీజేంటి, ఎలా కూరుతున్నది మీ ఇష్టం మీరు చెప్పిపోతున్నారు. ప్రపంచం బ్రహ్మ సత్యం అంటున్నారు, ఏమని ఇంకోటి జగన్ మిథ్య అంటున్నారు. అయితే ఇంకోటి ఉంది పాప ఆయన చెప్పాడు, అది వదిలేస్తున్నారు అందరూ. బ్రహ్మ సత్యం జగత్తు నిత్యం అని చెప్పేది రెండు వాక్యం, మూడో వాక్యం కూడా చెప్పాడు ఆచార్యులు గారు. అందరి చేత మాట్లాడి ఉంటుందమ్మా, మూడో వాక్యం అందరూ మర్చిపోతారు. చాలామంది తిడతారు ఆచార్యుల వారు. ఇప్పుడు ద్వైతులు మరీ తిట్టేస్తారు, అసలు ఆడ మాటలు వినొద్దని చెప్తారు. అడే కృష్ణ వాళ్ళు ఆచార్యుల వారు కూడా ఇక్కడ ఎత్తొద్దని చెప్తారు, పాడైపోతారని చెప్తారు. ఆడు మూడో వాక్యం ఏం చెప్పాడు, మూడో వాక్యం చెప్పిన మాట నిజం అది ఎవడో తలపెట్టడు. ప్రపంచము బ్రహ్మముగా నిజమే అన్నాడు, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. మూడో వాక్యం ఏం చెప్పాడు, ప్రపంచం ప్రపంచంగా నిజం కాదు, నీకు బ్రహ్మమే ప్రపంచంగా కనిపిస్తుంది, ప్రపంచం బ్రహ్మముగా నిజమే, ప్రపంచం ప్రపంచంగా నిజం కాదన్నాడు. ఆ మూడో వాక్యం ఎవరు పట్టించుకోరు, ఆ రెండు వాక్యాలు పట్టించుకుని తిడతా ఉంటారు వాడు. వీళ్ళ మాయావాదులు అంటారు ఎవరినే, ఈ శంకర స్వామి హరేకృష్ణ వాళ్ళు అంటారు బాబు, ఈ మాయావాదులను వదిలించుకోండి అని చెప్తారు. వీళ్ళు మాయావాదులు శంకరుడు చెప్పిన మాటలు వినొద్దని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళు మంచివాళ్ళే, కష్టం అది అవగాహన చేసుకోవడం చాలా కష్టం అమ్మా. అదే కృష్ణ వాళ్ళు తెరచిట్టేసి అది వినొద్దని చెప్తారు. మాయావా శంకరాచార్య మాటలు ఎక్కడ ఎక్కడ ఎవరన్నా చెప్తా అంటే లేచి వెళ్ళిపోమని చెప్తారు వాళ్ళు. అదే కృష్ణ వాళ్ళు మీరు పాడైపోతారని కూడా చెప్తారు ఎవరు, అరే కృష్ణవాడు. ఏం చదండి, అర్థం చేసుకోవడంలో తేడా ఏంటిది, అర్థం చేసుకోవడంలో తేడా. మీరు ప్రపంచం బ్రహ్మ సత్యం అంటున్నారు, ప్రపంచం అబద్ధం. ఇంత స్పష్టంగా ప్రపంచం కనిపిస్తా అంటే అబద్ధం అంటే ఎలా కూడుతుందండి? ఆ మూడో వాక్యం ఏం చెప్పాడు? ప్రపంచం ప్రపంచంగా అబద్ధం కానీ బ్రహ్మముగా నిజమే అని చెప్పాడు. సరే, వాడు చెప్పాడు. ఆచార్యులు వారు ఒకటి ఊరుకున్నారు, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే నిజం కాదు, మీరు చెప్పింది తప్పని చెప్పాడు గురువు శిష్యుడు. ఆచార్యులు వారు మామూలుగా ఊరుకున్నారు, మాట్లాడి ఊరుకున్నారు ఆచార్యుల వారు. ఆ రోజు అమావాస్య, ఆ రోజు ఏంటంటే అమావాస్య కటికి చీకటగా ఉన్నాను. రాత్రి 12 ఆ శిష్యుడు గురువు అగ్గదిలోనే పడుకున్నారు. అడిగిన శిష్యుడు ఆచార్యుల వారు అగ్గదిలోనే పడుకున్నారు. పడుకుంటే ఆ శిష్యుడు వేరు చెప్పి ఒకసారి లేవరా అన్నాడు. అంటే ఆచార్యుల వారు ఏదైనా 12 బయటికి వెళుతున్నారేమో లేచాడు. ఎవడో శిష్యుడు దగ్గిశాడు, బయటకు వచ్చాడు. బుద్ధిలో కలిసి బయటకు వచ్చారు. ఏదో గురువు గారికి 12 లేపుతున్నారేమో అనుకున్నాడు. అమావాస్య రాత్రి 12 అయిపోయింది. ఇద్దరు బయటకు వచ్చారు. ఇద్దరు బయటకు వచ్చి బయటికి రాగానే అమ్మ బాబు అన్నాడు. ఎవడ శిష్యుడు అంటే అక్కడ తాడు ఒకటి ఉంది, పొడుగు తాడు. ఎక్కడ అక్కడ పొడుగు తాడు సరిగ్గా ఇటుకు పాము, అది అది ఆ పాము కింద కనిపించింది ఇటుకి. ఎవరికి? శిష్యుడికి ఆ తాడు పాము కింద కనిపించింది. పాము కింద కనిపించింది, పాము కింద కింద భయం వేస్తుంది కదా అమ్మ బాబు అన్నాడు. ఎవడ ఇటు శిష్యుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇల్లు దగ్గరే ఉంది కదా, లోపల పరిగెట్టాడు. మళ్ళీ రా, నీకేం కంగారు లేదు రా అన్నాడు. పిలిచాడు ఇంకో భక్తుని, ఆయన లేపి దీపం తేమన్నాడు. దీపం తెమ్మంటే ఆ దీపం పెట్టి ఆ తాను చూపించాడు. ఆడు భయపడిపోయాడు కదా పాము అనుకునే. ఇది పాము అంటాడు, అదేంటిది అది పాము అంటాడు. తాను చూసేమన్నాడు పా అంటే భయపడిపోయాడు కదా. ఆవిడ శిష్యుని అన్నాడు ఒత్తి పెంచమన్నాడు. అప్పుడు కిరసనాల లైట్లు కదా, ఒత్తి పెంచమన్నాడు. ఏమంటే ఒత్తి పెంచమన్నాడు. ఒత్తి పెంచాడు. ఈ పట్టు చూడు అన్నాడు. మరి బాగా చూశాడు. ఈ పట్టు ఎలా కనిపిస్తాను? ఇంకా పాము కింద కనిపిస్తుంది, తాడు కింద కనిపిస్తాను అన్నాడు. తాడే అన్నాడు. ఏమన్నాడు? తాడే అన్నాడు. మరి నీకు తాడు తాడుగా కనపడాలి కానీ పాము కింద నీకు ఎందుకు కనిపించింది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ నోటితో నువ్వు చెప్పదు తాడా పామా? తాడే. నీకు పాము కింద ఎందుకు కనపడాలి? అది ఎందుకు కనపడాలి? చీకటి కారణం. అదే పగలైతే నీకు, అదే పగలైతే నీకు, అదే పగలైతే నీకు అది తాడు కింద కనిపిస్తుంది కానీ పాము కింద కనపడదు. నీకు ఆ తాడు కింద, ఆ తాడు పాము కింద ఎందుకు కనిపించింది నీకు? చీకటి వల్ల కనిపించింది. పగలైతే నీకు అలా కనపడదు. పగలు ఎలా కనిపిస్తుంది? తాడు తాడు కనుక అప్పుడు భయం వేస్తుందా నీకు? భయం లేదు. నీకు ఈ చీకటి వల్ల తాడు ఎలా కనిపించింది? పాము కింద కనిపించింది. అలాగే నీది అంతా బ్రహ్మమే కానీ నీకు అజ్ఞానమే చీకటి. ఈ చీకటి పోయిన తర్వాత ఇప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది? వెలుతురు రాగానే తాడు తాడు ఉన్నది ఉన్నట్టే కనిపిస్తుంది. అలాగే ఈ మనకు ఈ చీకటి చీకటి ప్రభావం ఉందో మన అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానంలో ఉన్నాం చెప్పు మనకి ప్రపంచం బ్రహ్మమైనా ప్రపంచంగా కనిపిస్తుంది కానీ బ్రహ్మంగా కనపడదు. అజ్ఞానం పోయిన వెంటనే, అజ్ఞానం పోయిన వెంటనే నీకు ఇది ఇది బ్రహ్మమే. అసలు బ్రహ్మమే ప్రపంచం కింద కనిపిస్తుంది. లైట్ రాగానే ఉన్నది ఉన్నట్టు కనిపించింది, లేనిది లేనట్టు పోయింది. అలాగే నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఏదైతే నువ్వు నువ్వుగా ఉన్నావో ఏ భగవంతుడు నీకు అసలు స్వరూప జ్ఞానం ఇవ్వాలి కదా. భగవంతుడు నీకు స్వరూప జ్ఞానం ఇవ్వాలి కదా. స్వరూప జ్ఞానం ఇంద్రియాలతోటి మనస్సుతోటి సంపాదించలేం. భగవంతుడు అనుగ్రహించి నీకు స్వరూప జ్ఞానం ఇవ్వాలి కదా. ఆ స్వరూప జ్ఞానం ఇచ్చినప్పుడు చీకటి పోయిన వెంటనే వెలుతురు రాగానే నీకు తాడు తాడు కింద ఎలా కనిపించిందో, స్వరూపం నీకు స్వరూప జ్ఞానం రాగానే ఈ ప్రపంచం ప్రపంచంగా కనపడదు, బ్రహ్మముగానే కనిపిస్తుంది. అది నీకు పాముగా కనపడటానికి చీకటి ఎలా కారణము? ఈ కనిపిస్తున్నది బ్రహ్మమైనప్పటికీ నీకు ప్రపంచంగా కనిపించడానికి నీ అజ్ఞానము కారణము. అజ్ఞానం ఆ లైట్ తెచ్చేవరకు ఇడేమనుకుంటున్నాడు? పాము అనుకుంటున్నాడు. నీకు కూడా ఇది ప్రపంచం అనుకుంటావు. ప్రపంచం చూస్తే, పాము చూస్తే భయమైనట్టు, ప్రపంచాన్ని చూస్తే భయం వేస్తుంది కదా. అలా మనిషిని చూస్తే మనిషికి భయం కదా, ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంట్లో వాళ్ళకే భయం కదా. వేరు భావన నుంచే భయం వాడు ఆఫ్ చేయలేడు. నీ వేరు నేను వేరు బుద్ధి ఉన్నంతకాలం భయం వచ్చి తీరుతుంది. అజ్ఞానం ఉన్నప్పుడు వేరు బుద్ధి రాకము, వేరు బుద్ధి రాకుండా ఉండదు. ఇప్పుడు నీకు అది భయం ఎందుకు పోయింది? నీకు ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూడటం వల్ల భయం పోయింది. ఉన్న వస్తువు ఉన్నట్టు చూడటానికి నీకు ఏది సహాయం చేసింది? దీపం సహాయం చేసింది. అలాగే నీకు ఉన్న వస్తువు ఈ ప్రపంచం ఉన్నది ఉన్నట్టుగా కనపడాలంటే నీకేమి రావాలి? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం రావాలి. బ్రహ్మజ్ఞానం వస్తే ఏమవుతుంది? ప్రపంచం నీకు ఎలా కనిపిస్తుంది? బ్రహ్మగా కనిపిస్తుంది. అప్పుడు ప్రపంచం ఏమైందని, ఇప్పుడు పాము నిజంగా పాము ఎక్కడికైనా పారిపోయిందా? పారిపోలేదు. అప్పుడు తాడే నీకు ప్రపంచం. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఆ పాము ఏమైపోయింది? తాడైపోయింది. పాము ఎక్కడికి పారిపోలేదు నిజమైతే కదా. ఇప్పుడు పాము ఇక పాము ఏమైపోయింది? తాడుగానే ఉంది. అలాగే నీకు బ్రహ్మజ్ఞానం రాగానే నీకు ఈ ప్రపంచమే బ్రహ్మముగా, ప్రపంచమే ఇంకా బ్రహ్మముగా, ఇప్పుడు కూడా బ్రహ్మమేది కానీ నీకు ప్రపంచంగా కనిపిస్తాను, ఉరికే కనిపిస్తాను అంటే నీకు బ్రహ్మజ్ఞానం కాగానే బ్రహ్మం బ్రహ్మంగానే కనిపిస్తుంది. ఆడికి లైట్ రాగానే ఆడి పాము ఎక్కడికైనా పారిపోయింది అసలు ఉంటే కదా ఆడు ఆరోపణ. నీకు లైట్ రాగానే తాడు తాడులా కనిపించింది, పాము ఎక్కడికి పారిపోలేదు, ఎందులో కలిసిపోయింది? తాడులో కలిసిపోయింది. అలాగే నీకు బ్రహ్మజ్ఞానం రాగానే ఈ ప్రపంచం ఎక్కడికి పారిపోదు, బ్రహ్మంలో ఐక్యం అవుతుంది. అప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది ప్రపంచం? బ్రహ్మంగా చూస్తే కనిపిస్తుంది. చూస్తే కళ్ళు చూస్తే కళ్ళు మూసి చూచవు, కళ్ళు తెరచి చూపెదవు, చాటు మాటులు లేని చల్లని రమణ. కళ్ళు మూసి చూచవు, కళ్ళు మూసి చూచవు, కళ్ళు తెరచి చూపెదవు, చాటు మాటులు లేని చల్లని రమణ. చాటు మాటులు లేని చల్లని రమణ, లోపల బయట లేని రమణ. చాటు మాటులు లేని మనకు లోపల ఉంది బయట ఉంది కదా, లోపల బయట లేని రమణ, చాటు మాటులు లేని రమణ. నువ్వు కళ్ళు తెరిస్తే బ్రహ్మమును మాకు చూపిస్తున్నావు, కళ్ళు మూసుకుంటే లోపల ఉన్న బ్రహ్మమును నువ్వు చూస్తున్నావు. కళ్ళు తెరిస్తే నిన్ను చూసుకుంటున్నావు, కళ్ళు మూస్తే నిన్ను చూపించుకుంటున్నావు, కళ్ళు మూస్తే నిన్ను చూసుకుంటున్నావు. నువ్వు చూసుకున్నదే కళ్ళు తెరిస్తే మాకు చూపిస్తున్నావు. చాటు మాటలు లేని చల్లని రమణ, కళ్ళు మూసి చూచవు, కళ్ళు తెరచి చూపెదవు, చాటు మాటలు లేని రమణ, చాటు మాటలు లేని అద్వైత శేఖరుడా. అంటే అద్వైతం చెప్పడంలో శంకరుడి కంటే దూరం వెళ్ళాడు. ఎవరు శంకరుడి కంటే ఈయన దూరం వెళ్ళాడు. చాటు మాటలు లేని ఇప్పుడు కనీసం ఆ దేహాన్నైనా ఆచార్యుల వారు ఒప్పుకుంటున్నారు. అది కూడా దేహం దేహాన్ని ఇప్పుడు ఆచార్యుల వారు భగవాన్ ఇప్పుడు దేహం ఉంది కదా, ఇప్పుడు ఒప్పుకోలేని తలం పేంటాడు. ఇంకా శంకరుడే మెరుగు అనిపిస్తున్నాయి. మనం నువ్వు పుట్టావని ఒప్పుకుంటున్నాడు శంకరుడు, పుట్టలేదంటాడు ఇక్కడ. ఇంకా శంకరుడే మెరుగు, ఇది మరీ అద్వైతంగా ఉంది. ఇప్పుడు నువ్వు పుట్టావు కదా, నువ్వు పుట్టావని ఆచార్యుడు ఒప్పుకుంటున్నాడు, మిజ్జ అయినా ఒప్పుకుంటున్నాడు, నువ్వు అసలు పుట్టలేదంటాడు. ఈయన ఒక అదేంటే పుట్టాను కదా అని అంటావు అనుకు, నువ్వు ఆ పుట్టింది నువ్వు కాదు కదా అంటే పుట్టావు, పుట్టింది నువ్వు కాదు కదా. ఎవరు పుట్టారు? తోలు మాంసం పుట్టినాయి, తోలు మాంసం పుట్టినాయి. నీకు అర్థమవుతుందా? ఆ మాంసమే చేతులు కాదు, మాంసం పుట్టింది, మళ్ళీ మాంసం చచ్చిపోతుంది. ఒకవేళ నువ్వు పుట్టాను అనుకున్నా అనుకో, ఆ పుట్టింది నువ్వు కాదు కదా. పుట్టింది నువ్వు అనుకున్నంత కాలం పుట్టదు నీకు తెలియదు కదా. శంకరుడే మెరుగా ఈయన మరీ దారుణం. అదే కృష్ణ భక్తులు అంటారు, ఆ రమణ మాట కూడా వినొద్దు అంటారు. లెగిసి ఆ రమణుడు మాట ఎవడో చెబుతాడని లెగిసి వెళ్ళిపోమని చెప్పారు. వీడు మరీ దారుణం శంకరుడే మెరుగు. నువ్వు పుట్టావంటే ఒప్పుకున్నాడు, వీడు పుట్టలేదంటాడు. ఒకవేళ పుట్టాను అదేంటే నేను పుట్టాను కదా నువ్వు అంటావు అనుకో, ఒక నిజంగా నువ్వు పుట్టాను అనుకున్నా పుట్టింది నువ్వు కాదు, పుట్టింది నువ్వు కాదు. ఆ పుట్టింది నువ్వు అనుకున్న కాలం పుట్టంది నీకు తెలియదు. నువ్వు పుట్టంది నువ్వు అయి ఉన్నావు కానీ పుట్టింది నువ్వు కాదు అనుకుంటే అనుకో, నువ్వు అబద్ధాన్ని కూడా నిజమనుకోవచ్చు, అబద్ధాన్ని కూడా నిజం. నువ్వు అబద్ధాన్ని నిజమనుకున్నావు, అది నిజం ఎలా అవుతుంది? 6 3 9, 6 3 9, 6 3 10 అని నువ్వు అనుకో, నువ్వు అనుకున్నావు అని 10 ఎలా అవుతుంది? 6 3 అని తెలుసుకున్నప్పుడు కూడా, 6 3 9 అని తెలుసుకున్నప్పుడు కూడా 9, 6 3 9 అనే సంగతి నీకు తెలియనప్పుడు కూడా ఆ 9. పుట్టింది నువ్వు అనుకున్నప్పుడు కూడా బ్రహ్మమే, పుట్టింది నువ్వు అనుకున్నప్పుడు కూడా బ్రహ్మమే, పుట్టింది బ్రహ్మం అనుకున్నప్పుడు కూడా అది బ్రహ్మమే. నువ్వు అనుకో పుట్టింది అని ఏమి అనుకో, అయినప్పటికీ ఒక ఒక అబద్ధాన్ని నిజం అనుకుంటే నువ్వు అనుకున్నావు కాబట్టి నిజమవుతుందా? ఇది మరీ దారుణం. ఇది నీకేం తలకాయ పోటు మాట్లాడుతున్నాయేమో. ఇప్పుడు కృష్ణుడు ఏం చెబుతున్నా అంటే, ఈ బుజ్జిగా నిడిచిపెట్టలేము మనం, నీకు ఆ గ్రేట్ అయిన పట్టుకోవాలి. ఈ స్మాల్ నైన్ లిటిల్ నైన్ ఈ బుజ్జిగాని మనం విడిచిపెట్టలేము, మనకు ఆ గ్రేట్ అయి దొరకాలి. ఎలా సాధ్యం అది? వీడు అని చెప్పి ఈ బుజ్జిగాడి దేహాన్ని ఇంద్రియాలని మనసుని పట్టుకుని ఉంటాడు వీడు. ఈ తప్పించి దేహం తప్పించి ఏమి లేదంటాడు, దేహం తప్పించి ఏది లేదు, దేహం తప్పించి ఇంకోటి ఏదైనా ఉందని చెప్పి నా అబద్ధాన్ని వీడే చెప్పేస్తాడు. ఆ శాస్త్రాన్ని నమ్మడం. మరి భగవద్గీత ఎలా చెప్పాడంటే, ఏంటంటే బుద్ధిలో దోషాలు పుస్తకాన్ని కృష్ణ భగవంతుడు చెప్పిన మాటనే, మన బుద్ధిలో దోషాలు ఉంటే భగవంతుడు చెప్పిన నా మాటనే అంగీకరించడానికి బుద్ధి ఇష్టపడదు. బుద్ధి ఇష్టపడదు. కొంతమంది విశ్వాస పాత్రలు ఉంటారు ఎవరో, కొంతమంది అసలు సహజంగానే ఇక్కడ కావాల్సింది మనకి పాండిత్యం కాదు, ఇక్కడ సజీవం భగవంతుడి పడ్డ భగవంతుడిని ఎవరకున్నాడు సజీవమని విశ్వాసం ఉండాలి. ఎలాగా సజీవమని విశ్వాసం ఉండాలి? ఇక్కడ ఇక్కడ పాండిత్యం మీద, అక్కడ చదువు పాండిత్యం కాదు, ఇక్కడ కావాల్సింది భగవంతుడు అనేవాడు ఇప్పుడు ఉన్నాడు, అలాంటి విశ్వాసం లోతుగా ఉండాలి, బలంగా ఉండాలి. ఫిబ్రవరి 11వ తేదీ వచ్చేసింది, 1886 సంవత్సరం, 1886 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన రామకృష్ణుడు శరీరం విడిచిపెట్టాడు. తన శిష్యుడు ఆయన క్యాన్సర్, శిష్యుడు బాగా చూశారు ఆయన ఎవరు, ఈ రామకృష్ణుడి భార్య రాత్రులు వెళ్ళేది కదా, పగల మట్టు కొంచెం అన్నం పెట్టి వచ్చేసింది, ఇంకా రాత్రుడు పైకి వెళ్ళేది కదా మేడ, అది మేడది కింద పైన మేడపైన ఏమో ఆయన ఉండేవాడు, కిందేమో రామకృష్ణుని భార్య ఏదైనా టైంకి వంట పెట్టి భోజనం పెట్టి టైంకి వెళ్ళి వచ్చేసింది. ఆవిడ ఏమి సేవ చేయలేదు, శిష్యులే చేశారు. అయినా ఆవిడ చేసి పనికి ఉరికి అన్నం వండేది అంతే. ఆవిడ మొత్తం 16 మంది సైన్యం ఉన్నారు కదా, వీళ్ళు గ్యాంగ్ ఉన్నారు కదా 16 మంది. గ్యాంగ్ ఉంటే 16 మంది వంతులు వేసుకున్నారు అమ్మ, రాత్రులు ఎంతమంది పగలు ఎంతమంది సర్దుకున్నారు, రాత్రులు 4 పగలు 4, ఒక వాట ఒక రాత్రి పోయింది, ఇంకో రాత్రి ఇంకొక 4 అలా ఉండేవారు. ఈ నరేంద్రుడు రాకాలీలు ఉన్నారు. ఈ రాకాలంటే ఆడి బ్రహ్మానంద ఆడి పేరు, ఆడి పేరు బ్రహ్మానందుడు. ఆయన రామకృష్ణుడు అనేవాడు నా మానసిక పుత్రుడు అనుముడు, దేవునుముడు ఈ బ్రహ్మానందుడు నా మానసు నా సన్నాడు అంటే, ఆడు ఇంకా 15 రోజులకి వీడి దగ్గరికి వస్తాడని కాడు ఎవడు బ్రహ్మానంద, ఇంకో అప్పుడు వాడి పేరు ఆడు రాకాల బ్రహ్మానంద అనే పేరు రాలేదు, ఇంకో 15 రోజులకి వీడికి వస్తాడంటే ఖాళీదేవి అమ్మ వీడికి కనిపించి అబ్బాయి నీకు కొడుకుని పంపుతున్నారు అన్నాడు. అమ్మ బాబు నా కొడుకు బాబు నాకు పట్టాలి, నేను పోషించలేను అంటాడు. నాకేసలు నాకేం ఆదాయం లేదు, ఇదివరకు నెలకి 8 రూపాయలు జీతం సంపాదించుకున్నప్పుడు ఆ 8 రూపాయల జీతం కూడా వదిలేశాను. నెలకి 8 రూపాయల మీద కొంతకాలం పనిచేశాడు రామకృష్ణుడు. అవి ఎలా చెప్పాలో తెలియకనిక, ఎందుకంటే పంతులు గారు ఉద్యోగం మానేశారని నాకు పెళ్ళి అయిపోయినందుకు మానేశారు నోడు. అప్పుడు శిష్యుడు చెప్పారు అలా చెప్పకూడదండే, చెప్తే అత్తవాళ్ళు మోసం చేసినట్టు ఉంటుండే, మరి అత్తవాళ్ళు తిడతారంటే మళ్ళీ తిడితే తప్పే ఉందన్నాడు. నన్ను అత్తవాళ్ళు తీర్చే తప్పే ఉంది. మరి పెళ్ళి అయ్యాక ఉద్యోగం, ఆ పెళ్లి కోసం ఉద్యోగం చేశాను, లేకపోతే నాకు ఉద్యోగం ఎందుకు? మరి మీకు పొట్టేళ్ళాలి, నాకు పొట్ట మీరు అందరూ ఉన్నారు కదా అన్నాడు. మీరు సాపాటు పెట్టలేరు, నాకేం అక్కర్లేదు కదా, మా నాన్నం పెట్టలేరు అన్నాడు. అదేమి చెప్పండి, అలా చెప్పకుండా మీరు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఉద్యోగం మానేశారంటే అత్తవాళ్ళని మోసం చేసినట్టు అత్తవాళ్ళు తిట్టుకోరమ్మీ. అత్తవాళ్ళు అలా చెప్పకూడదంటే మరి అందుకే మానేసి ఉద్యోగం ఎందుకు చేశాను కదా అన్నాడు. మీరు ఆరోగ్యం బాగోలేదని చెప్పండి, ఆరోగ్యం బాగోలేదని మానేశారంటే బాగా తింటున్నాను తిరుగుతున్నారు కదా అన్నప్పుడు. అక్కడికి శిష్యుడు తెలివితేటలు నేర్పోరమ్మా ఆయనకి, అది ఎలా చెప్పాలి భక్తులకి తెలివితేటలు నేర్పోరు. ఆయన చేత కాదు, ఇక చేత కాదు కాదు అంటే ఆయనకి అసలు లౌక్యం ఎలా ఉండదో తెలియదు ఆయనకి. శిష్యు భక్తులకి తెలివితేటలు నేర్పుదామని చూశారు, ఇక ఎప్పుడు ఎలా చెప్పాలో ఆయనకి అసలు లౌక్యం లేదు. ఆ లౌక్యాన్ని తెలియదు ఆయనకి, అలా కప్పటం అనేది ఆయనకి ఎలా ఉంటుందో తెలియదు. ఏంటి శంకర రామానుజం మధ్వాజ అమెరికాలో బుద్ధుడికి గాంధీకి రామకృష్ణ పరమహంసకున్న పేరు శంకరాచార్య. గొప్ప పండితులు వీళ్ళు, శంకరుడికి లేదు, రామానుజుడు లేదు, మధ్వాచార్య ఆడు మూడో తరగతి చదువుకుని ప్రపంచం అంతా పేరు కొట్టేశాడు ఆ పిచ్చోడు. ఈ శంకరుడు రామానుజం మన దేశమనే ఆడికి ఆడి పేరు అమెరికా వెళ్ళిపోయింది, రామకృష్ణ పిచ్చోడు. ఆడు కాపలాలు ఉన్నారు పగలు నాడుగురు, క్యాన్సర్ తగ్గేది కాదు ఏం ఆడికి తగ్గదని ఆయనకి తెలుసు. మరి డాక్టర్ గారు అనుకోడు, ఏమన్నా డాక్టర్ గారు మీరు ఆలస్యం చేస్తున్నారు తొందరగా తగ్గించేయండి అనుకోడు. ఎవరినా అదే డాక్టర్ గారు మీరు ఏంటి ఆలస్యం చేసేస్తున్నారు తొందరగా తగ్గించేయండి, పెయిన్ ఎక్కువ ఉంటుంది తొందరగా తగ్గించేయండి డాక్టర్ గారు అని అనుకోడు. అనే పోనీ పోతే పోనామండి, బాడీ పోతే పోనామండి, ఏదో వచ్చిందా పని అయితే చూసుకుందా వెళ్ళిపోతుంది, పోతే పోనామండి. మీరు తగ్గించకపోతే పోతుంది అదే, కొన్ని పోతే ఏం చేస్తాం, పోతే మనం పట్టుకుంటూ ఆగుతుందా, పోతే పోనండి అన్నాడు. ఒకసారి 11వ రోజు నీకు రాకాలు, వీడు ఇంకో 15 రోజులకి వీడు వస్తాడనగా నీకు కొడుకుని పంపుతున్నా అన్నాడు. ఎవరు రా దేవి అంది, నా కొడుకు వద్దు బాబు, నేను పోషించలేనని చెప్పాడు. ఆడు నువ్వు పోషించక్కర్లేదు, నీ శరీరానికి పుత్రుడు కాదు నీ మనసుకు పుత్రుడు అన్నాడు. ఇప్పుడు అమ్మ ఏమని చెప్పింది, నీ శరీరానికి మట్టుకు ఆడు పుత్రుడు కాదు నీ మనసుకు పుత్రుడే, నీ మనసుకి మానసిక పుత్రుడు. ఆడెవడు మానసిక పుత్రుడు. మిగతా శిష్యులందరూ వివేకానందతో సహా కిందే కూర్చున్నారు, ఆయన కూర్చున్న బెంచ్ మీద ఆయన పక్కన కూర్చోమన్నాడు. ఎవడు మానసిక పుత్రుడు, ఈజ్ మై నా మైండ్ బాలన్స్ చైల్డ్, ఏం నా మనసుకు పుట్టాడు వీడు, ఏం పేరు పెట్టాడు, నువ్వు పక్కన కూర్చో, నా మైండ్ బాయ్, యూఆర్ మై మైండ్ బాలన్ చైల్డ్. ఆడు ఖాళీ చెబుతుంది, ఆడు పోషించక్కర్లేదు నువ్వు, ఆడు తిని ఆడు తిండే ఆడే తిని వచ్చి నీకు సేవ చేస్తాడు, వాడికి ఏం అన్నం పెట్టక్కర్లేదు. ఆ ఇంటికాడు ఆడు తిని ఆడు ఆడు తిండి ఆడే తిని వచ్చి నీకు సేవ చేస్తాడని చెప్పాడు ఖాళీ చెప్పింది, ముందే చెప్పింది. ఈజ్ మై మైండ్ బోరన్ చైల్డ్ బ్రహ్మానంద. ఇప్పుడు ఇంతకి గొడవ జరిగిన 11వ రోజు రాత్రి ఆయన ఇంకా 4 రోజులకు పోతాడనగా తెలుసు. 4 రోజులు ఏ పిచ్చోళ్ళారా మీరు నన్ను అవుతారు పురుషుడు అంటున్నారు మీరు. అప్పుడు వివేకానంద నాడు రాకాల, నరేంద్రుడు నాడు రాకాల నాడు, ఇంక ఇద్దరు మరి ఇదెవడు హైదరాబాద్లో రామకృష్ణ మెడ్రాసులో రామకృష్ణ మఠం స్థాపించిన శశి ఉన్నాడు, ఇంకెవడున్నాడంటే శారదానంద అక్కడ 4 ఉన్నారు. ఆ రాత్రి కాపరాళ్ళు 11వ తేదీ ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి 1886 ఇరే నా శరీరం కృషించిపోయింది, నా శరీరం కృషించిపోయింది. సామాన్య మానవుడు ఎలా బాధపడుతున్నాడో నేను ఎలా బాధపడుతున్నాను, క్యాన్సర్తో బాధపడుతున్నాను, ఇంక తగ్గేది కాదు. మీరు నన్ను అవతార పురుషుడు అంటున్నారు. అవతార పురుషుడికి ఇంత నేను బాధపడతా అంటే నా శరీరం శల్యం అయిపోతే, చిక్కిపోయింది శల్యం అయిపోయింది, నన్ను మీరు పెంచవల్లారా, ఇంకా నన్ను అవతార పురుషుడు నన్ను నమ్ముతున్నారా అన్నాడు. అది నమ్మకం ఓడగొట్టాను, షేక్ చేశాడు. మీరు పెంచోళ్ళు నన్ను అవతార పురుషుడు అనుకుంటున్నారు, మీరు అవతార పురుషుడు ఇంత బాధకు గురవుతాడా, అవతార పురుషుడు ఇంత బాధకు గురవుతాడా, ఇంత బాధకు గురి అయిన వాళ్ళని మీరు అవతార పురుషులకి అంటే వాళ్ళ నమ్మకం ఎంతవరకు ఎంత లోతులో ఉందో చూడటానికి చేసేవాళ్ళు ప్రయత్నం. నన్ను అవతార పురుషుడని నమ్మకండే, అవతార పురుషుడు ఇంత శారీరకంగా బాధపడతాడా, ఇంత దిక్కులేని వాడు అయిపోతాడా, మీరు నమ్మకండి నన్ను అవతార పురుషుడని. మీరు అవతార పురుషుడని అనుకుంటున్నారు, మీరు నేను అవతార పురుషుడిని కాదంటే ఇప్పుడు ఈ మానసిక పుత్రుడు అంటాడు, మరి యేసుక్రీస్తు కూడా నీకంటే ఎక్కువ బాధపడ్డాడు కదా, ఏచాడు అవతారం కాదా? యేసుక్రీస్తు నీకంటే ఎక్కువ బాధపడ్డాడు శారీరకంగా, అయితే వాడు అవతార పురుషుడు కాదా? ఎప్పటికీ నువ్వు శరీరంలో మంచం పట్టి నడవలేని శక్తిలోకి వచ్చి బాత్రూమ్కి కూడా వెళ్ళలేని శక్తిలోకి వచ్చి నీ శరీరం అంతా శిథిలం అయిపోయినా, ఓ రామకృష్ణదేవ ఇప్పుడు కూడా నేను అవతార పురుషుడిని నమ్ముతున్నాను అన్నాడు. ఈ గడిలో కూడా నువ్వు బాత్రూమ్ కూడా నీ అంతటి నువ్వు వెళ్ళైపోతున్నావు, మజ్జిగ కూడా బయటకు వచ్చేస్తుంది, కంఠంలో క్యాన్సర్ అది. ఓ రామకృష్ణదేవ ఇప్పుడు కూడా ఈ గంటలో కూడా నేను అవతార పురుషుడిని అయితే నేను ఇంత బాధపడతానని ఈ గంటలో కూడా. యూఆర్ లివింగ్ గాడ్, యూఆర్ ఇన్కార్నేషన్, యూఆర్ ఇన్కార్నేషన్ ఆఫ్ కాళి. ఈ క్రిటికల్ మూమెంట్లో కూడా, ఈ క్లిష్ట సమయంలో కూడా నువ్వు అవతార పురుషుడనే మాకు, నువ్వు అవతార పురుషుడనేటువంటి మాకు మా బుద్ధి మాకేమి చేపలం లేదు, మా విశ్వాసంలో ఏమీ చేపలం లేదు. నువ్వు కాదని చెప్పినప్పటికీ మా విశ్వాసంలో చేపలం లేదు. ఓ రామకృష్ణదేవ గురుదేవ, మీరు నమ్మకండి అవతార పురుషుడే దీన్ని బాధలకు గురవుతాడా? నీ మాటలు నీ నువ్వు ఎలా మాట్లాడినా నువ్వు అవతార పురుషుడివే. ఓ గురుదేవ, ఓ రామకృష్ణదేవ, 11వ తేదీ రాత్రి డైలాగ్, 16వ తేదీని చనిపోయాడు ఫిబ్రవరి 16వ తేదీని 11వ తేదీ డైలాగ్. ఆ రోజు ఇటు మానసిక పుత్రుడు అక్కడ ఉన్నాడు. ఎవడ మానసిక పుత్రుడు? బ్రహ్మానంద రాకాలం. ఆడి ఆడి పేరు అప్పుడు రాకాలం తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రామకృష్ణ మట్టన్ రామకృష్ణ మిషన్ వాజ్ రాకాల్ అంటే బ్రహ్మానంద. ఆడ మానసిక పుత్రుడే తర్వాత ఈ రామకృష్ణ సామ్రాజ్యానికి ఫస్ట్ ప్రెసిడెంట్. ఆ బ్రహ్మానంద చెప్పిన టీచింగ్స్ అండి ఆశ్చర్యం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చదివాడు రామకృష్ణ పరమహంస నాకు మానసిక పుత్రుడే అని ఎవడైతే చెప్పాడో, ప్రపంచంలో ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్లో మహామాధవైన మిస్టర్ ఆల్బర్ట్ ఈ బ్రహ్మానని చెప్పిన గ్రంథాలు చదివాడుతున్నవాడు ఆశ్చర్యం. ఈ మానసిక పుత్రుడు నువ్వు ఇప్పుడు కూడా నమ్ముతున్నావు అని అన్నావు. నేను బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నాను, ఊరికి నిలబట్టడానికి ఇద్దరు పట్టుకోవాల్సి వస్తుంది. ఈ బాడీని చూసి మీరు ఇంకా నన్ను అవతార పురుషుడిని నమ్ముతున్నారు, నమ్మొద్దాను. ఆయన వాళ్ళు విశ్వాసం చెందించలేదు, వాళ్ళ విశ్వాసం షేక్ అవ్వలేదు. ఈ ఫిబ్రవరి 11 రాత్రి డైలాగ్స్ అది లివింగ్ ఫెయిత్ అంటారు. ఏమంటది లివింగ్ ఫెయిత్? బుద్ధియుక్తుడు అంటే వివేకవంతుడు. బుద్ధియుక్తో జగాతి ఇహ ఉభయ సుకృత దుష్కృతే. ఇక ముగిస్తాం. ఇవాళ కూడా మనం భగవాన్ పుస్తకం చేయటం, వీడు అడ్డు వచ్చేస్తున్నాడండి గీతాచార్యుడు. గ్రేట్ మళ్ళీ స్వామీజీ మాటలు జ్ఞాపకం వస్తున్నాడు. గురువు పేరు చెప్పలేదండి ఆశ్చర్యం. గ్రేటెస్ట్ బీయింగ్, వండర్ఫుల్ బీయింగ్ బుద్ధ. గ్రేటెస్ట్ స్క్రిప్చర్ ఇంది వాళ్ళు భగవద్గీత. గ్రేటెస్ట్ జీనియస్ వేదవ్యాస. తలకాయ ఉన్నవాళ్ళు వేదవ్యాసుడికి ఉన్న తలకాయ ఎవడక లేదు. గ్రంథాల్లో భగవద్గీతగా మించిన గ్రంథం లేదు. ఒక వ్యక్తిగా ఒక మహాత్ముడిగా చూసినప్పుడు బుద్ధిని కంటే గ్రేటెస్ట్ మీద నాకు యూనివర్స్లో కనపడతాడు. వాడు గురువును కూడా వదిలేశాడు. ఒక మీటింగ్లో ఈ మూడు మాటలు జారాడు స్వామీజీ. ఈ రామకృష్ణ మెట్టు సాంప్రదాయంలో వివేకానంద ఎవరో వివేకానంద అంటారు స్వామీజీ అంటారు. తర్వాత రామకృష్ణ పరమహంసని ఎవరు రామకృష్ణ పరమహంస అంటారు, గురుదేవు అంటారు. ఏంటి, వీడు స్వామీజీ వాడు గురుదేవుడు, వాడు స్వామీజీ వీడు గురుదేవుడు. ఒకసారి ఏమంటే మీకు ఈ రామకృష్ణ మట్టు రామకృష్ణ మిషన్ సంపాదించి లక్షల రూపాయలు ఇక్కడ పెట్టి ఇంత మఠం ఖర్చు పెట్టి ఇన్ని మఠాలు స్థాపించి ఇంత అభివృద్ధి చేసినవాడు వివేకానంద కదా, రామకృష్ణుడు కాదు కదా. మీరు ఎంతసేపు రామకృష్ణునే గురుదేవు అంటారు కానీ వివేకానంద మీరు గురుదేవు అంటారు అని తర్వాత ఎప్పుడు అడుగుతాడు, ఎవడో మనలాంటి వాళ్ళు అడుగుతారు. రామకృష్ణుడు రామకృష్ణుడు దేవుడాడు, ఆడు బ్రహ్మము. ఎవడో రామకృష్ణుడు అంటే బ్రహ్మమే అంచేది దేవుడు వాడు. వీడు వాడు చెప్పిన మాటలు ప్రపంచంతో వ్యాప్తి చేశాడు అంచేది వీడు జగద్గురువు. వాడు జగద్గురువు కాదు, వాడు బ్రహ్మమే. ఎవడో రామకృష్ణుడు బ్రహ్మమే, వాడు చెప్పిన మాటలన్నీ ప్రపంచంతో వ్యాప్తి చేశాడు కాబట్టి వీడు గురువే. వీడు జగద్గురువు, వాడు జగద్గురు, వాడు బ్రహ్మము, సాక్షాత్ బ్రహ్మం. దారిపోయి వెళ్ళి మమ్మల్ని తీసి గురువులకింత తయారు చేసాడు వాడు. ఆడు బ్రహ్మం కాసే దారిపోయి మాకు దారిపోయి వాళ్ళందరూ మమ్మల్ని జారి తీసి మట్టిలోంచి మాణిక్యాలు లాగినట్టు మమ్మల్ని గురువులకింత తయారు చేస్తే వాడిని బ్రహ్మమ్మ కాదని ఎలా అంటాము? అలా అంటే విశ్వాసహీనత కదా, విశ్వాసహీనం కదా మేము. బుద్ధియుక్తులు కూడా ఏం మోసుకెళ్ళరు, పుణ్యం ఎక్కడ వదిలేస్తారు, పాపం ఎక్కడ వదిలేస్తారు చచ్చిపోయినప్పుడు. మళ్ళీ మోసుకెళ్తే ఇక్కడ అనుభవించాలి కదా వచ్చే జన్మల్లో, వాళ్ళు ఎక్కడ వదిలేస్తారంటే ఏంటి? ఎవడు మనం కాదు, బుద్ధియుక్తులు వివేకవంతులు అవి అంటే తెలివైన వాళ్ళని కాదు, డిస్క్రిమినేషన్ ఉన్నవాళ్ళు, డిటాచ్మెంట్ ఉన్నవాళ్ళు. ఏంటది ఆ డిటాచ్మెంట్ ఉండాలి, ఆ వైరాగ్యం. ఇంకోటి వైరాగ్య సంపద, కొంతమందికి రూపాయలు లేకపోయినా వైరాగ్య సంపద ఉంటుంది. ఆ వైరాగ్య సంపద ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చి చేరుతుంది. కొంతమందికి ఇంటికాడ పైసలు లేకపోయినా వైరాగ్యం అనే సంపద ఉంటుంది. ఆ వైరాగ్యం అనే సంపద వల్ల వాళ్ళకి మామూలుగా రూపాయల వల్ల జ్ఞానం రాదు వాళ్ళకి. ఏ మనిషికి వైరాగ్యం అనే సంపద ఎవడైతే సంపాదించుకుంటున్నాడో వాడికి రెండు పూట్ల తిండి లేకపోయినా ఒక పూట తిండి ఉన్నా వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. పెట్టుబడి ఏంటి? పెట్టుబడి రూపాయలు కాదు వైరాగ్యం. వైరాగ్యం అనే పెట్టుబడి నీకు ఉంటే, వైరాగ్యం అనే సంపద ఉంటే కౌంటీ శాతం నీకు నీకు వచ్చి చేరుతుంది. ఆ సమాన బుద్ధి లేని వాడికి ఎక్కువ భయం కూడా వస్తూ ఉంటుంది. ఆ సమాన బుద్ధి లేని వాడికి హెచ్చు తగిన బుద్ధి ఉన్నవాడికి ఎక్కువ భయం పడుతుంది. ఏంటది ఎక్కువ భయం పడుతుంది? ఆ సమాన బుద్ధి ఉన్నవాడికి ఇంకా భయం ఏముంటుంది? నథింగ్ అని అర్థం. వాడు ఇంక భయపడేది అర్థం మీద ఏముండదు. ఇది ముగించేస్తామని చెప్పి ఇంక ఇవాళ కూడా మనం భగవాన్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ఇటు అయ్యి కానీ వదిలే వెళ్ళి గేట్ అయ్యి కానీ పట్టుకో, ఇది నిడిచిపెట్టలేవని కాడు దొరకడం. రెండాటిలో ఏదో తేల్చేసుకో, నువ్వు రెండాటిలో నువ్వు ఈ నిడిచిపెట్టలేవని కాడు దొరకడు. ఈ నిడిచిపెట్టకుండా ఆడిని దొరుకుతావని ఎప్పుడు కోటి జన్మలు ఎత్తినా నువ్వు ఆశించద్దు. కోటి జన్మలు ఎత్తినా నువ్వు ఆశించు, ఆడు దొరకడు. ఆడెక్కడ దొరుకుతాడు గ్రేట్ అయ్యి? ఈ బుద్ధిగా నువ్వు ఎలాగ విడిచిపెట్టి లేదు, ఆడు దొరికేది లేదు. నీకు సాధ్యం కాదు అది, ఇంకా నీకు సాధ్యం కాదు. ఎవడో వాసుదేవుడు అంటాడు నాకు జ్ఞానంటే పరమ ప్రీతి, నాకు జ్ఞానంటే బాగా ఇష్టం, జ్ఞానంటే ప్రేమ ప్రీతి అని చెప్పాడు అని చెప్పి మనం సరిగ్గా చెప్పలేకపోతాం అనుకున్నాడండి ఆయన వాసుదేవుడు. వాడే నేను, నేనే వాడు. వాడికి నమస్కారం పెడితే నాకు కూడా అందుతుంది. ఏం చేద్దాం, వాళ్ళలోని నిజమైన ఆత్మ నేనై ఉన్నాను. జ్ఞానిలోని ఆత్మ ఎవరు? నేనే. జ్ఞానిలోని ఆత్మ ఎవరు? నేనే. అంచేత వాడికి మీరు నమస్కారం పెడితే నాకు కూడా అందుతుంది. ఈ జ్ఞాని వేరే, నీ రెస్ట్ అండ్ డీ రెస్ట్ మీ. జ్ఞాని నాకంటే భిన్నం లేడు, జ్ఞానికి భిన్నంగా నేను లేను, వాసుదేవుడు లేడు, వాసుదేవుడికి భిన్నంగా జ్ఞానం లేడు. చెప్పాడు ఏమంటే నాకు ఇస్ వెరీ డియర్ టు మీ, ఇస్ వెరీ నియర్ టు మీ, జ్ఞాని ఇస్ వెరీ క్లోజ్ టు మీ అంటే చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం ఆయనకి, ఆయనకి అనిపించింది ఇది మై సెల్ఫ్ అన్నాడు. వాడే నేను అన్నాడు. వాడు నాకంటే ఇష్టం అన్నాడు. వాడు నాకు భక్తులు ఎంతమంది ఉన్నా అటువంటి భక్తులు అంటే నాకు ఇష్టం అన్నాడు. ఏదో చాలా చెప్పాడు. చెబితే ఎక్కడో ఏదో నోటు ఉంది మనం చెప్పడంలో, ఏదో నోటు ఉంది అనుకున్నాడు. ది సేజ్ ఇది మై సెల్ఫ్ అన్నాడు. ఏమన్నాడు, ది సేజ్ ఇది మై సెల్ఫ్, వాడే నేను, నేనే వాడు. వాడికి మీరు పూజ చేస్తే నాకు పూజ చేసినట్టే, వాడికి నమస్కారం పెడితే నాకు నమస్కారం పెట్టినట్టే. ది సేజ్ ఇది మై సెల్ఫ్. భగవాన్ వాసుదేవ సేస్ భగవాన్ సేస్. నెవర్ టు రియాక్ట్. మీకు చేత కాకపోతే నేర్చుకోండి. మిమ్మల్ని ఇష్టం ఉన్న వాళ్ళు పొగుడుతూ ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు తిడతా ఉంటారు. అది వేసవకాలం ఎటువంటిదో, శీతాకాలం ఎటువంటిదో, అది మనుషులు, ప్రపంచంలో అది సహజం. కానీ ఎక్కడ మిమ్మల్ని పొగిడితే పొంగిపోకండి, ఎవరైనా విమర్శిస్తే కుంగిపోకండి. అసూయ వల్ల కూడా ఎక్కువ విమర్శలు వస్తాయి. లెరన్ నెవర్ టు రియాక్ట్. దట్ ఈస్ కృష్ణ సేస్, దట్ ఈస్ భగవాన్ సేస్. ఇప్పుడు రియాక్ట్ అవ్వద్దు మీరు. ఇప్పుడు మీరు మిమ్మల్ని కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అక్కడ రియాక్ట్ అయ్యారనుకోండి, మీ స్వరూపానికి మీరు దూరం అయిపోతారు, మీ నేచర్కి మీరు దూరం అయిపోతారు. మీకు ఇంకా అలా ప్రతిదానికి రియాక్ట్ అవుతుండే స్వరూప జ్ఞానం రాదు, స్వరూప జ్ఞానం రాదు. లెరన్ నెవర్ టు రియాక్ట్. దట్ ఇస్ భగవాన్ సేస్, దట్ ఇస్ కృష్ణ సేస్. ఇప్పుడు ముందు తర్వాత చూద్దాం ఆత్మజ్ఞానం మాట. మీరు ఎవరైనా పొగిడినప్పుడు, శీతాకాలం వర్షాకాలం వస్తున్నా పొగిడి వాళ్ళు ఉంటారు, ప్రకృతి అది చట్టం, అది తిట్టి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడి వాళ్ళు ఉంటారు, తిట్టి వాళ్ళు ఉంటారు. ఆ గొడవల్లో పడి మీరు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతుంటే పొంగిపోయి, ఎవరిని విమర్శిస్తాంటే కుంగిపోవద్దు. అలా ఎచ్చు ఆ బుద్ధి మీకు పోదనుకోండి, మీకు స్వరూప జ్ఞానం కలగదు. లెరన్ నా వర్త్ రియాక్ట్. ఏం చెబుతున్నాడంటే భగవంతుడు, అది భగవంతుడు కాబట్టి ఈ చెబుతున్నాడు. ఎవడకు సాధ్యమే, భగవంతుడు కాని వాడు ఈ మాటలు చెప్పగలరా? లెరన్ నెవర్ టు రియాక్ట్. ఎన్నడూ మిమ్మల్ని ఎవరైనా ఎన్నిచి మీ మార్గంలో మీరు వెళ్ళిపోండి, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోండి, మీ మార్గాన్ని మీ శాస్త్రాన్ని గైడ్గా తీసుకోండి, భగవంతుడు చెప్పిన మాటే గైడ్గా తీసుకోండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి. అటు దిక్కులు చూడకండి, అటు చూడకండి, ఇటు చూడకండి. మీరు పొగుడుతున్నారని సంతోషించడం కూడా అది రియాక్షనే. ఎవరిని విమర్శిస్తుంటే దుఃఖపడకుండా దుఃఖపడటం కూడా రియాక్షనే. ఒకవేళ మీకు ఆ రియాక్షన్ లేకుండా ఎలా ఉండాలో, యూ మస్ట్ లెరన్. దట్ ఈస్ కృష్ణ సేస్. వివేకానంద ఉన్నాడు, కృష్ణుడు అక్కడ, మీరు కృష్ణుడని వాయుదేవుడు గారు అబ్బాయి కూడా ఇంజివజ్జులకు రాకుండా అక్కడ భగవాన్ సేస్, భగవంతుడే. మీరు ఇంద్రియాలు నిగ్రహించుకోవడం, మనసు నిగ్రహించుకోవడం చాలా కష్టం. ఇంద్రియాలు నిగ్రహించుకోవడం, మనసు నిగ్రహించుకోవడం కష్టం. ఇంకా మీరు మీ 16 మందికి పెద్ద కష్టం లేదు. ఇంద్రియాలు నిగ్రహించుకోవడం, మనసు నిగ్రహించుకోవడం మీరేం కష్టం లేదు. నా ఆస్తి అంతా మీకు ఇచ్చేడిపోతున్నాను. మీరు అందరూ ధనవంతులు అయిపోయారు, నేను పేదవాడిని అయిపోయాను. ఏ రాకాల ఐ బికేమ్ పూర్, నేను పేదవాడిని అయిపోయాను. కష్టపడ్డాను, కష్టపడ్డాను, సంపాదించుకున్నాను, సంపాదించుకున్నాను, ఈనాటికి చచ్చిపోయే రోజుకి భేదవాడిని అయిపోయాను. నాకున్న శక్తిని, నా సాధన శక్తిని మీ 16 మందికి పంచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నాకున్నదంతా మీకు ఇచ్చేస్తే నాకేముంటుంది? ఓ రాకాల్ ఐ బికేమ్ పూర్, చచ్చి రోజుకి పేదవాడిని అయిపోయాను. నాకు ఏమి లేకుండా ఒట్టి చేతులతోటి బయటకు పోతున్నాను. ఏంటి ఆ శక్తి ఏంటి? మనస్సును నిగ్రహించడం, ఇంద్రియాలను నిగ్రహించడం చాలా కష్టం. మీకు ఏమీ కష్టపడకుండా మీకు అరిజాగ్రత అన్నం పెట్టి వడ్డించిన విస్తరలాగా మీ ఇంద్రియాలు మిమ్మల్ని బాధ పెట్టకుండా, మీ మనసును మీ బాధ పెట్టకుండా చేసి పోతున్నాను. రాకాలు బయటకు ఒట్టి చేతులతో బయటకు పోతున్నాను. కష్టపడ్డాను, సాధన చేశాను, సంపాదించుకున్నాను, చచ్చే ముందు ఒట్టి చేతులతో బయటకు వెళ్ళిపోతున్నాను. రాకాలు యు నరేన్ యూ లుక్ ఆఫ్టర్ దీస్ బాయ్స్. ఇల్లు ఇడిచిపెట్టి, పొలాలు ఇడిచిపెట్టి, ఆస్తులు ఇడిచిపెట్టి నా కోసం ఇల్లు వచ్చారు ఈ పిల్లకాయలందరూ. నువ్వు కొంచెం తెలివైనవాడు, స్ట్రాంగ్ మ్యాన్, నీ బ్లడ్ స్ట్రాంగ్ బ్లడ్. ఈ 16 మందిలో నీ బ్లడ్ చాలా స్ట్రాంగ్ బ్లడ్. అంచే ఈ 16 మందిని, ఈ 16 మందిని ఆడకూడదు. ఈ 15 మందిని నా శరీరం విడిచిపెట్టాక వాళ్ళని వదిలేయకు. ఆయన చూసి బాధ్యత నీదే. యూ లుక్ ఆఫ్టర్ దెమ్. నువ్వు నరేన్, యూ లుక్ ఆఫ్టర్ దెమ్. ఆ 11వ రోజున అంటాడు నీ మాటలు. మరి 11వ రోజున ఆయన కొంచెం ఆ పెయిన్ తగ్గింది ఏంటండి? 16 రోజులు 16వ తేదీ రాత్రి పోయాడు, 11వ తేదీ రాత్రి వస్తామని నీ గొడవ అంటారు. నరేన్, యు టీచ్ ద వరల్డ్. నువ్వు జగత్త ప్రపంచం అంతా తిరిగి బోధిస్తావు. నరేన్, యూ విల్ టీచ్ ద వరల్డ్. నాకు అది వద్దు. నేను నా అంతటి నేను తరిస్తే చాలు. నా అంతటి నేను బ్రాహ్మణ స్థితి పొందాను. మీరు ఏ స్థితి పొందారో ఆ బ్రాహ్మణ స్థితి నేను పొందితే చాలు. నాకు ఏదో చెప్పాలని, ఇతరులకు బోధించాలని అసలు మనస్సు లేదు. ఆ సంకల్పం కూడా నాకు లేదు, ఆ డిజైర్ కూడా నాకు లేదు. నేను మీరు ఏ స్థితిని పొందారో, ఏది అటైన్ చేశారో అది నేను అటైన్ చేస్తే చాలు. అదే నా మీరే నాకు ఐడియాలు. ప్రత్యేకంగా నేను ఏదో అంత తిరగాలని, ఇతరులకు బోధించాలని నాకు అటువంటి కోరికలు కూడా ఏమి లేవు. యూ విల్ టీచ్ ద వరల్డ్ అంటాడు. నీకు ఇష్టం లేని మాట నిజమే. నీకు టీచింగ్ చెయ్యాలనే కోరిక ఉందని నేను అంటలేదు. ఒకవేళ నీ కోరికతోటి సంబంధం లేకుండా దైవుని, ఆ దైవ నిర్ణయం, నీ కోరికతోటి సంబంధం లేకుండా నీ దేహాన్ని నువ్వు చెయ్యవు, నువ్వు టీచ్ చెయ్యవు. నీ నోరుని దేవుడు ఉపయోగించుకుంటాడు. నువ్వేమీ చెప్పక్కర్లేదు. నీ నోరుకి దేవుడు కూడా ఏదో నోరు ఉండాలి కదా. ప్రతి చిన్న మాటకి శరీరం ధరించి వస్తాడు, ఎక్కడ ధరించి వస్తాడు దేవుడు. నువ్వు చేస్తావని అంటలేదు. నీ నోరుని దేవుడు ఉపయోగించుకుంటాడు. నాకు ఇష్టం లేదంటున్నావు, అది దేవుడి నియమం. యూ విల్ టీచ్ ద వరల్డ్. అలా కదండి, నాకు అది ఉద్దేశం ఏమి లేదంటాడు. నువ్వు చెప్పవు, నువ్వు బోధించవు, కానీ ఈశ్వరుడు నీ నోరుని ఉపయోగించాడు. ఒకవేళ నీకు చెప్పడం ఇష్టం లేదనుకో, ఎవరు బోన్ ఎవరు వెరీ బోన్స్ విల్ టీచ్ ద వరల్డ్. నువ్వు చెప్పడం మానే, నీ ఎముకలు ప్రపంచంతో తిరిగి బోధించవస్తాడు. ఎవరు వెరీ బోన్స్ విల్ టీచ్ ద వరల్డ్. ఇది 11వ తేదీ రాత్రి డైలాగ్స్. ఇంకా 4 రోజులు శరీరం విడిచిపెడుతున్నాడు. నరేన్, నువ్వు చెయ్యకూడవు, నీ నోరుని ఉపయోగించుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వేం బోధించవు, నీ మౌత్ దాన్ని ఉపయోగించుకుంటాడు. ఎవడు? దేవుడు ఉపయోగించుకోడు. నీకు ఇష్టం లేని మాట నిజమే. మరి ఆయన నిన్ను ఉపయోగించుకోవాలన్నప్పుడు నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు. నాకు చెప్పడం ఇష్టం లేదంటున్నావు. నువ్వు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు చెప్పేది కరెక్ట్, అబద్ధం అని చెప్పటలేదు. బట్ ఎవరు వెరీ బోన్స్ విల్ టీచ్ ద వరల్డ్. దేవుడిని శరీరాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడ తప్పుకుంటావు, ఎక్కడ పారిపోతావు? దేవుడు కళ్ళు కప్పి ఎక్కడికి పారిపోతావు నువ్వు? మిస్టర్ నరేన్, మై డియర్ నరేన్, ఎవరి బోన్స్ విల్ టీచ్ ద వరల్డ్. ఒక శ్లోకం చదివి ఇక్కడ ఎక్కడున్నాం. బుద్ధిమంతుడు మనం అందరం బుద్ధిమంతులు. అక్కడ బుద్ధిమంతులు అంటే మనం లెక్కించుకోకూడదు అందరూ. మనం ఏదో కొద్దిగా బుద్ధి తక్కువ వాళ్ళం. మనం బొత్తిగా బుద్ధి లేదంటే బాగుండదు అంటే బుద్ధి తక్కువ వాళ్ళం. అసలు బుద్ధి లేకుండా ఏమైనా మనం, అసలు బుద్ధి లేకపోతే నేను చెప్పేది లేదు, మీరు వినేది లేదు. అసలు బుద్ధి లేని వాళ్ళం కాదు, కొంచెం బుద్ధి తక్కువ వాళ్ళం. అసలు బుద్ధి లేని వాళ్ళు అయితే మీరు ఇక్కడ రారు, నేను చెప్పేది లేదు, మీరు వినేది లేదు. ఎందుకులేని బుద్ధి లేని వాళ్ళు ఆ గొడవ ఎంచుకోవడం, బుద్ధి తక్కువ వాళ్ళం. ఎక్కడున్నా మనం బుద్ధియుక్తో అవివేకవంతుడు, ఆ శ్రూడ్ బ్రెయిన్ ఉన్నవాడు, ఆ వివేకవంతుడు అంటే తెలివైన వాళ్ళని కాదు. అక్కడ ఏది మనం స్వీకరించాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది మనకు మంచి, ఏది చెడ్డ, ఏది ఎంజాయ్మెంట్, ఏది ఎంజాయ్మెంట్కి దారి చేస్తుంది, ఏది పెర్ఫెక్షన్కి దారి చేస్తుంది, ఏది ఆత్మజ్ఞానానికి దారి చేస్తుంది, ఏది అజ్ఞానానికి దారి చేస్తుంది, అది విడదీసుకోవటం వివేకం. అక్కడ ఏంటది విడదీసుకోవటం వివేకం. వాడి బుద్ధియుక్తుడు, వాడెవడో ఆ డిస్క్రిమినేషన్ ఉన్నాడు, డిటాచ్మెంట్ ఉన్నవాడు బుద్ధియుక్తుడు. ఉభయ సుకృతి వాడు కూడా పుణ్యం పట్టుకెళ్ళడు, పాపం పట్టుకెళ్ళి, ఇవి రెండు భూమి మీద విడిచిపెట్టేస్తాడు. ఏం చేయాలంటే పుణ్యం బంధిస్తుంది, పాపం బంధిస్తుంది. పుణ్యం ఏమో బంగారపు సంఖ్యలు, పాపం ఇనప సంఖ్యలు. సంఖ్యలు ఏదైనా ఒకటే కదా. ఆడు పుణ్యం చేసుకున్నా జన్మ వస్తుంది, పాపం చేసుకున్నా జన్మ వస్తుంది. ఎందుకు వస్తుంది? దాని ఫలితం అనిపించడానికి. వీడు ఎందుకు ఫలకాంక్షతోడు చేశాడు, ఫలకాంక్షతోడు చేశాడు కాబట్టి ఫలితం అనిపించడానికి జన్మ వస్తుంది. అది ఎవడో ఆపు చేయలేడు ఇంకా. అందుకే చదువు లేని వాళ్ళు పనులు చేస్తాడు, చదువుకున్నవాడు చేస్తాడా? చదువు లేని మంద కాబట్టి మొదలెట్టారు ఈ పనులను. అయ్యే మాట్లాడి ఆచార్యులు వాళ్ళు అంటే మన అందరం చదువు లేని మందని. చదువు లేని వాళ్ళు పనులు చేస్తారు కానీ చదువుకున్న వాళ్ళు పని చేస్తారా? ఎంత వండర్ఫుల్ టీచింగ్ అండి. ఆ వాక్యం చాలా తిరకాసిగా చెప్పాడు కదండి, చాలా తిరకాసిగా చెప్పాడు. ఎక్కడ ముగించేద్దాం, ఒక రెండు నిమిషాలు ముగించేద్దాం అండి. బుద్ధియుక్తో జగాతి ఇహ, ఇక్కడే వాడు వాడి పుణ్యపాపాలు పుణ్యపాపాలు మోసుకెళ్ళాడు. పుణ్యాన్ని చచ్చిపోయే ముందు ఇక్కడ పుణ్యాన్ని వదిలేస్తాడు, పాపాన్ని వదిలేస్తాడు, కూడా పుణ్యాన్ని పట్టుకెళ్ళడు, పాపాన్ని పట్టుకెళ్ళడు. మనకి మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే పుణ్యం పట్టిపోదాం, పాపాన్ని పట్టుకెళ్ళకూడదు అనుకుంటాం. కానీ మరి పుణ్యం పట్టుకెళ్ళినప్పుడు పాపం అవుతుంది, అది వచ్చేస్తుంది. మనం తెలివి తక్కువళ్ళం కదా, గడిసోళ్ళు ఉన్నాం మనం. మనం భగవంతుడు మనల్ని పల్టి కొట్టేస్తున్నాడు కాబట్టి ఇలా ఉన్నాం. కానీ ఇదిలా పడున్నాం మనం. బొత్తిగా తెలివి తక్కువ మంద కాదని మనం తెలివైన వాళ్ళు. ఎలా తెలివైన వాళ్ళు అంటే పుణ్యం కూడా పట్టిపోయి పాపం ఇక్కడ విడిచిపెట్టేద్దాం అనుకుంటాం. పుణ్యం పట్టుకెళ్తే పాపం కూడా వచ్చేస్తుందని మనకు తెలియదండి. ఒకటి మోసుకెళ్ళినప్పుడు మనిషి కూడా నీడ వచ్చేస్తుంది కదండి. అంటే నువ్వు పుణ్యం పట్టుకెళ్ళినప్పుడు పాపం కూడా నీకు కూడా వచ్చేస్తుంది. అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పుణ్యం పాపం ఎలా వదిలేస్తాడు, పుణ్యాన్ని కూడా అలా వదిలేస్తాడు. ఏం చేయాలి? రెండూ బంధిస్తాయి. ఏంటది రెండూ బంధిస్తాయి? స్మత్మా ఏం చేద్దు నువ్వు యోగాన్ని ఆశ్రయించు. అంటే యోగం అంటే అక్కడ భగవంతుడు ఐక్యం చేసేది. యోగం అంటే భగవంతుడిలో నేను ఐక్యం చేసేది యోగం. యోగం అంటే ఏంటి? భగవంతుడిలో నిన్ను ఐక్యం చేసి చూడం. ఇప్పుడు మీరు ఇది పెట్టండి, ఏదైనా తేనె నీళ్ళలో తేనె కలిపి ఆ గ్లాస్ అక్కడ పెట్టండి. ఆ గ్లాస్ పడితే అందరూ ఏమైనా కొంత అవి చేమలు ఏం చేస్తే దాన్ని లాగుతాయి, అంచును పట్టుకుని దాన్ని లాగుతాయి. ఇది ఎక్కడ తీపి ఉందనుకోండి, అక్కడ మీరు నీళ్ళలో పందారు నీళ్ళలో బెల్లం వేసి ఏదేసి గ్లాస్ నిండా పెట్టి అక్కడ పెట్టాను కూడా అందులో వాళ్తాయి. ఏదో ఒకటి ఏగలో ఏదో వాళ్తాయి, అంచులు ఉంటాయి గ్లా ఇలా పాగుతాయి. అందులో పడవు ఎందులోనే ఆ పానకంలో పడవ, పానకంలో బయ్యం పడిపోతాం, అందులో కొట్టిపోతాము. నాగుతాయి అందులో దిగం ఎందులోనే ఆ పానకంలో దిగం అంటే భయం అయినా అందులో పడిపోతాం. అందులో పడిపోతే ఇంక బయటికి రాలేవు కదా, అందులో పడిపోతే ఇంక బయటికి రాలేదు. కృష్ణుడు చెప్పేది ఏంటంటే అలా మీరు అంచుల దగ్గర ఉండి నాకు అక్కర్లేదు పడిపోండి, మీరు ఏం అవరంటున్నాడు. అంచులు కొంచెం ఏమన్నాగుతారు, అందులో పడిపోండి, అదే మీరు అయిపోతారు అంటున్నాడు. ఈ కక్కుర్తిగా నాకటం ఎందుకు? ఈ నాగటం కూడా ఇదిలేయండి. అంటే దానికి భయం చచ్చిపోతామని, మీరు పడిపోతే అది ఏం చంపదు. ఇది మామూలుగా పానకం కాబట్టి చంపేయచ్చు, అది బ్రహ్మము. ఏది అది బ్రహ్మము, అది మీరై ఉన్నారు, అదేం మిమ్మల్ని చంపదు. అందులో పడిపోతే దాని స్వరూపం మీకు ఇచ్చేస్తుంది కదా, అదేం చంపదు. అలాగే అలా చేయని జంతువులు చేయని నాకట అలా అంచులు నాకడం మీరు మురిగైన అంటున్నాడు, పడిపోండి అంటున్నాడు. ఈ కకృతిగా నాగటం ఎందుకన్నా కర్ణాలు నాగుతారు, అందులో ఉరికైన అందులోనే ఆ బ్రహ్మంలో ఉరికేయని అన్నాడు. ఉరికెళ్తే మీరు చచ్చిపోతారనుకోకుండా అదే అయిపోతారు. ఏది బ్రహ్మమే మీ స్వరూపంగా వ్యక్తం. అందులో ఉరికేయమ నాకైతే లాభం లేదు, పడిపోవాలి, అందులో ఐక్యమైపోవాలి. ఐక్యమైపోతే ఏమవుతుంది? ఆ బ్రహ్మమే మీకు స్వరూపంగా వ్యక్తం అయిపోతుంది. ఆ బ్రహ్మమే అంటే మనం ఒకవేళ ఏగలు నాకినట్టు ఆ పక్క బ్రహ్మములో నాకుతో కూర్చోకుండా మీకు పూర్తి ఆనందం రాదు. అలా నాకుతోనే వెళ్ళి అందులో పడిపోయిన ఏం మిమ్మల్ని ఏం చేసి చంపేది, చంపేసేది కదా, దాని స్వరూపం మీకు ఇస్తుంది. పడిపోమంటున్నాడు, మీకు భయపడకండి, పడిపోవటానికి చచ్చిపోతారేమో. అలా ఈగలు మరి ఈగలు చేమలు అనుకుంటాయి కదా, అందులో పడిపోయి చచ్చిపోతామని. అది ఆ పాలకం లాంటిది కాదు, బ్రహ్మమ్మ అది మిమ్మల్ని చంపదు, దాని స్వరూపం మీకు ఇచ్చేస్తుంది, అందులో పడిపోనంటున్నాడు. ఈ నాకటాలు వదిలేయమంటున్నాడు. ఇక్కడ జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే మీ పుణ్యభూము టూకీగా ఏం చేద్దాం, ఆచార్య వారి కామెంటరీలు ఇందులోకి వెళ్ళొద్దు. ఇంకా ఉభే సుకృత దుష్కృతే పాపాన్ని వదిలే, పుణ్యపాపాలు రెండు సమానంగా వదిలే. నేను చదువు రెండు బంధించి, నేను మీరు కర్మ ఫలితాన్ని ఆశించి పుణ్యం చేసినా అది బంధిస్తుంది, పాపం చేసినా బంధిస్తుంది, రెండు బంధించే కాబట్టి రెండు తాళ్లే కాబట్టి వదిలేయండి. ఇక్కడే వదిలేయండి, ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి. ఇక్కడ వదిలేసి మీరు శరీరాన్ని విడిచిపెట్టకముందే వాటిని వదిలేసి శరీరాన్ని విడిచిపెట్టమని. పుణ్యం మీ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయినప్పుడే మీరు చేసిన పుణ్యపాపాలను అక్కడ వదిలేసి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టండి అని చెబుతున్నాడు. అంచేది నువ్వు దీనికి ఎలా విడిచిపెట్టగలవు? నువ్వు యోగాన్ని ఆశ్రయించాలి. భగవంతు యోగం అంటే భగవంతుల్లో నిన్ను ఐక్యం చేసేది యోగం. అది భక్తి యోగం అయినా సరే, జ్ఞాన యోగం అయినా సరే. ఒకసారి వివేకానంద అక్కడ భక్తి గురించి చెప్తున్నాడు. దేని గురించి? భక్తి ఆయనకి ఏదో ఉద్యోగం వచ్చింది, రక్తపోటు మనిషి అని. అసలు రక్తపోటు మనిషి ఆయనకి ఏదో ఉద్యోగం వచ్చింది. భక్తి ఇట్సెల్ఫ్ భక్తి, అసలు భక్తే వైభవం, భక్తే వైకుంఠం. ఇంకా భక్తి ఉన్నవాడు మోక్షం కోరుకుంటాడు సర్వసాధారణంగా. భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? నాకు భక్తి ఉన్నవాడు నాకు మోక్షం కావాలని అనుకుంటాడు కదా. ఈ భక్తిగా ఈ వైకుంఠం కావాలని ఏదో అనుకుంటాడు కదా ఈ భక్తి ఉన్నవాడు. ఏ లోకమైనా ఇది బంధించిదే భక్తి కంటే గొప్పదా లోకం అంటాడు స్వామి. ఒక మోక్షం తప్పించి, అజ్ఞానంలోంచి విడుదల తప్పించి నువ్వు ఏ లోకానికి వెళ్ళి నా లోకం బంధించి తీరుతుంది. ఒకవేళ వైకుంఠంలో బోధాలు బాగానే వైకుంఠానికి వెళ్తే అది బంధిస్తుంది, ఏ లోకానికి వెళ్ళినా బంధిస్తుంది. ఏది ఒక అజ్ఞానంలోంచి విడుదల పొందాలి కానీ నువ్వు అజ్ఞానం అక్కడ పెట్టుకుని ఏ లోకానికి వెళ్ళినా నేను బంధించి భక్తి ఉంది. భక్తి కంటే నువ్వు భక్తి పెట్టుకుని నేను కైలాసానికి వెళ్ళాలని వైకుంఠానికి వెళ్ళాలంటే అంటే భక్తి ఇట్సెల్ఫ్ ఇస్ రివార్డు. అది భక్తే చాలు నీకు, నీ భక్తి కంటే గొప్పగా ఉంటాయనుకుంటున్నావా లోకాలన్నీ? భక్తే చాలు నీకు, భక్తే చాలు అయ్యా. ఈ భక్తి సంపాదించిన ఏదో లోకాలకు వెళదా అనుకుంటున్నావా? ఈ నువ్వు వెళ్ళే లోకాలు భక్తి కంటే అవునత్యంగా ఉంటాయా? భక్తే రివార్డు. నీకు అంతకంటే పెద్ద బహుమతి ఏమో కావాలి, అది నువ్వు భక్తి సంపాదించాలి కానీ దానికంటే మించింది ఏముంది? దాని నువ్వు ఆ భక్తి సంపాదించి ఏదో లోకాలకు వెళ్తా అనుకున్నది కూడా ఈ భక్తి కంటే గొప్పది కదా లోకాలు, పైగా బంధిస్తాయి. భక్తి డిస్టర్బ్ ఇది రివార్డు. భక్తికి మించిన పరిచయముంది, భక్తికి మించిన పరిచయం లేదు. అని చేత నీకు భక్తి విలువ తెలియదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఏదో భక్తి ఉందంతే అంటారు. కానీ ఆ భక్తి విలువ తెలియక అనే ఈ మాట్లాడు. మామూలుగా చాలామందికి భక్తి మనకే తెలియదు, చాలామందికి భక్తి విలువ తెలియదు. చాలామందికి భక్తి ఆ భక్తి ఎంత కష్టపడితే వాళ్ళు సంపాదించుకున్నారో కూడా ఇది తెలియదు. వాళ్ళ భక్తి సంపాదించుకున్నారో ఎంత కష్టపడితే వాళ్ళకి ఆ భక్తి వచ్చింది, ఎంత సఫరింగ్ గురయ్యారో ఈ మాట్లాడిన వాళ్ళకి తెలియదు. ఏదో భక్తే కదా అనుకుంటారు. అదే భక్తికి మించిందే ఉంది, అదే రివార్డ్ అంటాడు స్వామి. దానికి మించిన రివార్డే లేదు. దానికి మించిన బహుమతి, దానికి మించిన పెద్ద బహుమతి ఏమి లేదు. ఆ భక్తిని పట్టుకుని ఇంకో లోకానికి వెళదామనుకుంటున్నారో ఆ లోకాలన్నీ బంధించే ఈ భక్తి కంటే లోకాలు గొప్ప ఏం కాదు. మీరు ఉరికి అనిపిస్తుంది అదంతా మీ ఊహాజనితం. ఈ భక్తి కంటే ఎక్కడ ఏదో గొప్పది ఉందనుకోవటం మీ ఊహలోంచి జన్మించింది. అది సత్యములోంచి జన్మించలేదు, మీ ఊహల్లో మీ తలంపుల్లోంచి జన్మించింది. భక్తి కంటే గొప్ప ఏది? అంతకంటే చాలు కదా మీకు. ఆ భక్తి ఇచ్చే శాంతి, ఆ భక్తి ఇచ్చే ఆనందం కంటే గొప్ప ఆనందం ఇస్తాయి ఇతర లోకాలు. దానికి మించిన రివార్డు ఉందా? అంచేత యోగ కర్మసు కౌశలం. అంచేత నువ్వు నేర్చుకో. ఏమి నేర్చుకుంటావు? కౌశలం నేర్చుకో. అంటే ఇక్కడ ఏంటంటే, నువ్వు పని చేస్తున్నప్పటికీ ఆ పని చేత ఆ పని చేత బంధింపబడకూడదు. నువ్వు ఏదైనా పని చేస్తా అంటే ఆ పని వల్ల నువ్వు బంధింపబడకూడదు. అదే కౌశలం, అదే నేర్పు, అదే నేర్పు, అదే ఓర్పు, అదే నేర్పు, అదే ఓర్పు. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని వల్ల ఏదో ఫలితం వస్తుంది. నువ్వు చేసే పని వల్ల నువ్వు బంధింపబడకుండా పని చెయ్యి. నువ్వు ఎప్పుడు చే బంధింపు ఎప్పుడు కేవలం పని యొక్క పని తాలూకు ఫలితం మీద కాకుండా పని మీద నీకు నూటికి నూటి పాళ్ళు ప్రేమ ఉన్నప్పుడు దాని ఫలితం అసలు నీకు స్ఫురించదు. అప్పుడు నువ్వు చేసే పని వల్ల నువ్వు బంధింపబడవు. నువ్వు ఎలా పని చేస్తే నువ్వు ఆ పని వల్ల బంధింపబడవు, అలా అలా చెయ్యాలి. అదే కౌశలం, అదే దాన్ని ఏమంటారో, దాన్ని ఏమంటారో కౌశలం. వాడికి ఆ పని ఎవడన్నా ఆపరేషన్ చేశాడనుకోండి, చాలా బాగా చేశారండి, మంచి నైపుణ్యం ఉంది, ఆ స్కిల్గా చేశాడు బాగా. స్కిల్ అంటారు కదా, ఎక్కువ నైపుణ్యం చేస్తే దాని ఇంగ్లీష్లో స్కిల్ అనేది అంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ చేయవలసింది అంటే స్కిల్, నీవు నైపుణ్యం ఎక్కడ ఉండాలి, నీ నేర్పు ఎక్కడ ఉండాలి, నీ ఓర్పు ఎక్కడ ఉండాలి, నీ నైపుణ్యం ఎక్కడ ఉండాలి. నువ్వు చేసే పని మనిషి యొక్క పని లేకుండా ఉండలేడు కదా. మనిషి యొక్క ఏదో పని చేసుకోవాలి కదా, పని లేకపోతే రోజులు వెళ్ళవు కదా, పని చెప్పదు. కానీ నువ్వు చేసుకునే పని వల్ల నువ్వు బంధి ఎలా పని చేస్తే నువ్వు బంధింపబడవు, అలా చేయటం నేర్చుకో. అదే యోగం. అదేంటది? అదే యోగం అంటే అదే కేవలం కడు ముసుగు కూర్చోడం కాదు యోగం అంటే. ఇప్పుడు కృష్ణుడు గీతలు ఏమన్నాడంటే, నేను పని చేసి సంపాదించవలసింది లోకంలో ఏమి లేదు. భగవంతుడికి సంపాదన అంటే వాడికి లేని ఏదైనా ఉంటే కదా. మనకి లేని చాలా ఉన్నాయి కాబట్టి మనం సంపాదించుకుంటున్నాం. భగవంతుడికి లేని చేయడం అంతా తానే కదా, అంతా తానే కదా. నేను పని చేసి సంపాదించవలసింది ఈ లోకంలో ఏమి లేదు, అయినప్పటికీ పని చేస్తున్నాను. అంటే భగవంతుడు ఎలా పని చేస్తున్నాడో, భగవంతుడు అలా మనం చేయగలిగితే కర్మఫలితం బంధించదు. మీరు బాగా అర్థం చేసుకోండి, భగవంతుడు ఎలా పని చేస్తున్నాడో అది మనం నేర్చుకుని మనం కూడా అలా పని చేయగలిగితే కర్మఫలం మళ్ళీ బంధించచ్చు. కర్మఫలం మనం బంధించాలనుకోండి జన్మలు రావు. ఏమాగిపోతాయి? జన్మలు ఆగిపోతాయి. జన్మలు ఆగిపోతే మనకు వచ్చే లాభం ఏంటి? దుఃఖ స్పర్శలోని ప్రమాదాలు లేని దశరథుడు ప్రమాదంలో పడ్డాడు కదా, పడ్డాడు. ఆడి ప్రమాదంలో పడ్డాడు, వీడి ఇబ్బందుల్లో పడ్డాడు, ఎంత పడ్డాడు. కామం వల్ల అలా పడిపోయి ఎవడి గురించి చెబుతాడంటే ఆడ ఆకలి ఉన్నాడు మన నాన్నగారు అన్నాడు. వాడు ఏమన్నాడు? రాముడు ఏమన్నాడు? మన తండ్రి దశరథుడే. ఎవడు? ఆడ ఇబ్బందుల్లో పడ్డాడు, ప్రమాదంలో పడ్డాడు, చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు దుఃఖంతో మంచం పడి, అప్పుడు ఇంక చచ్చిపోలేదు వాడు, దుఃఖంతో మంచం పట్టాడు అని రాముడు చెబుతాడు, లక్ష్మణుడు అనుకుంటున్నాడు. ఎవడి గురించి చెప్తాడంటే, ఎవడి గురించో చెప్పడం లేదు, మన తండ్రి దశరథుడి గురించి చెప్తున్నాను. ఏం డైలాగిస్తుంది? నిద్రపోయేముంది మాటలు. లక్ష్మణ నాడు నిద్రపోయేముంది, ఈడేమన్నాడు అన్నగారికి నిద్ర పట్టలేదేమో, రోజు మంచమే పడుకున్నాడు, ఎల కింద పడుకున్నాడు. దగ్గరికి వచ్చాడు, దగ్గరికి వస్తే ఈ సంభాషణ ఎవడి గురించో చెబుతున్నాడు అని కమ్మగా అంటున్నాడు. ఆకని తిరిగి తిరిగి వచ్చి మన తండ్రి దశరథుడికి ఈ గొడవలు అన్నాను. ఎంచదంటే ధర్మం తెలుసు ఆయనకి, కానీ ధర్మానికంటే కామానికి ఎక్కువ ఇచ్చిన మనని ఆందోళన పడిపోయాడు, మంచం పెట్టాడు, దుఃఖంతో పీడింపబడుతున్నాడు. ఎవడు? దశరథుడు. నేను ఎవరి గురించో చెప్పడం లేదు, మన తండ్రి అయినటువంటి దశరథుడి గురించే చెబుతున్నాను అంటాడు. ఎవరు? రాముడు లక్ష్మణుడితో. ఎవరి గురించో చెబుతున్నాడు అని అనుకుంటాడు, ఆకని చెప్తాడు, మన తండ్రి అయిన దశరథుడి గురించే నేను చెప్పి మాట్లాడినాను అంటే వాడు దుఃఖంలో పడి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆటంకాలు, ప్రమాదంలో పడిపోయాడు, ఇబ్బందిలో పడిపోయాడు, మంచం పట్టాడు. దేనివల్ల? ఇవన్నీ కామం తీసుకొచ్చిన గొడవ. చావటానికి రెడీగా ఉన్నాడు. లక్ష్మణ. మన తండ్రి దశరథ మాటే చెబుతున్నాను. ఇక్కడ వదిలేయండి. యోగ కర్మసు కౌశలం. ఏంటి కౌశలం అంటే? ఇప్పుడు ఒక డాక్టర్ వైద్యం ఎంత బాగా చేస్తాడు, బాగా చేస్తే నైపుణ్యంగా చేశాడంటారు కదా. ఇక్కడ నైపుణ్యం అంటే ఏంటంటే, పని బాగా చేయటమే కాదు నైపుణ్యం అంటే. ఇక్కడ పని బాగా చేయటమే, పని బాగా చేయటం నైపుణ్యమే, అది ఊటే కాదు. ఇక్కడ పని బాగా చేయటమే నైపుణ్యం కాదు, పని బాగా చేయటమే నైపుణ్యం కాదు. ఆ ఫలితాలు ఫలితం నిన్ను బంధించకుండా కూడా ఉండాలి. బాగా చేయటం అంటే కదా పని ఫలితం, నిన్ను ఆ ఫలితం నువ్వు బంధింపబడకుండా ఉండాలి. ఎలా చేస్తే బంధింపబడవో అలా చేయగలిగితేనే అదే నైపుణ్యం, అదే స్కిల్లు, అదే కౌశలం. ఏంటది? అదే కౌశలం. మనకి ఈడు పర వాసుదేవుడు అడ్డు వస్తున్నాడు, నాకు అందరికంటే జ్ఞానం అంటే బాగా ఇష్టం ఉన్నాడు. వాసుదేవుడు ఏమన్నాడు? నాకు అందరికంటే జ్ఞానం అంటే బాగా ఇష్టం. ఎంచేది ఇష్టం? వాళ్ళు ఉన్న ఆత్మ నేనై ఉన్నాను, వాళ్ళు ఉన్న ఆత్మనే వాడు నేనై ఉన్నాను, ఇష్టం అన్నాడు. నాకు అర్థం రకరకాలుగా చెప్పాడు. ఆఖరిని ఏమన్నాడంటే, ఇష్టం అంటే వాడు వేరు నేను వేరునే భావన వస్తుంది. ఇది మై సెల్ఫ్ అన్నాడు. వాడే నేను, నేనే వాడు. వాడికి మీరు నమస్కారం పెడితే నాకు కూడా అందుతుంది. ఇంకా ఇద్దరికి తేడా లేదు. ఇది మార్చం. జ్ఞానికి అంత గొప్ప స్థానం ఇచ్చాడు. జ్ఞానంటే చదువుకున్న వాళ్ళు కాదు, ట్రూత్ని రియలైజ్ చేసిన వాళ్ళు. జ్ఞానంటే చదువుకున్న వాళ్ళు కాదు, ఏళ్ళు ట్రూత్ని రియలైజ్ చేసిన వాళ్ళు. రమణ మహర్షి గారు అనేవారు, చదువు లేని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తేడా ఏంటంటే, చదువు లేని వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుంది. ఆ మూర్ఖత్వంతో పాటు అదనంగా చదువు ఉంటుంది, అంతే తేడా అన్నాడు. అది చదువుకున్న వాళ్ళు ఏదో గొప్పవాళ్ళని మీరు అనుకోకుండా ఉంది. చదువు లేని వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి మూర్ఖత్వం కామనే. కానీ మూర్ఖత్వంతో పాటు అదనంగా చదువు ఉంటుంది అన్నమాట ఆడికి, అంతే. కానీ మురికిడు ఆడు మురికిడే. మరి ప్రహ్లాద్ అన్నా కదా, ఎంత చదువు చదివినా పొట్ట కోసమే కదా. మామూలు చదువులు, లౌకికమైన చదువులు ఎంత చదివినా పొట్ట కోసమే కదనా. చదివి 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 చావటానికే కదా ఈ చదువులు అనే. నువ్వు అవ్వలేని చదువు వలన. ఎవడో ప్రహ్లాదుడు ఏంటి? నువ్వు చదువు వలన ఏం చదువు? చావులేని చదువు వలన. అంటే దాని అర్థం ఏంటండి? నువ్వు అమృతత్వం పొందాలి. ఏంటది అమృతత్వం పొందడం అంటే ఏంటి? అమృతత్వం పొందడం అంటే నువ్వు దేహం చనిపోతున్నావు. దేహం చనిపోయినప్పుడు నీకు దేహం చనిపోయినప్పుడు నేను పోతున్నాను అనుకుంటున్నావు. పోతున్నాను అనుకోవడం నిజంగా తలంపది. నువ్వు ఉంటావు కానీ పోతున్నానది తలం. దేహం తలంపు. దేహం చనిపోయినప్పుడు నువ్వు అనుకునేది కూడా దేహం చచ్చిపోతాను అనుకోవడం తలంపే. దేహంతో మనస్సుతోటి ఇంద్రియాలతోటి సంబంధం లేకుండా ఒక సత్వస్తువు నీ లోపల ఉంది. ఒక సత్వస్తువు, దానికి చావు లేదు, పుట్టుక లేదు. అంటే నీ శరీరం చనిపోయేటప్పుడు నీకు దానితో తాదాప్యం పొందే చదువు చదవాలి. దేనితో? ఆ చావు లేని సత్వస్తువుతోటి నువ్వు తాదాప్యం పొందాలి. అప్పుడు దేహం చనిపోతున్నా, నేను చనిపోవటం లేదని నీకు అనుభవం ఉంటుంది. ఒట్టి మాటలు కాదు, ఎక్స్పీరియన్స్ లేదు. నీ దేహం చనిపోతున్నప్పటికీ నేను మట్టికి చనిపోవటం లేదు, దేహం పోతుందని ఒక అనుభవం ఉంటుంది. చావు లేని చదువు అంటే అది. అంటే ఇది మామూలుగా ఒట్టి మాటలు కాదు. ఇప్పుడు మీ శరీరం చనిపోయినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? చచ్చిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. ఎవరు పోతున్నారు? దేహం చచ్చిపోతుంది. ఎవరు చచ్చిపోతున్నారు? దేహం చచ్చిపోతుంది. చావుతోటి సంబంధం లేకుండా అంతర్యామిగా ఉన్న అక్కడ నారాయణుడు ఉన్నాడు. చావుతోటి సంబంధం లేకుండా లోపల ఆత్మగా నారాయణుడు ఉన్నాడు. వాడికి చావు లేదు. ఇప్పుడు నీ దేహంతో తాదాప్యం ఎలా ఉందో లోపల నీకు చావు లేని సద్వస్తువు తోడు ఆ గ్రేట్ అయ్యి వాడు ఎవడు గ్రేట్ అయ్యి. ఇప్పుడు నీకు ఎవరితోటి తాదాప్యం ఉంది? ఇట్లయితోటి తాదాప్యం ఉంది. నీకు ఆ గ్రేట్ అయితోటి తాదాప్యం వచ్చేసింది అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకేం, నేనేం చచ్చిపోవడం దేహం పోతుంది అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? దేహం పోతుంది, నాకేం చావు లేదని నీకు ఆ గ్రేట్ అయ్యి, ఆ గ్రేట్ అయితోడు తా ఒట్టి మాటలు కాదు ఆ గ్రేట్. ఇప్పుడు దేహంతో నీకు తాదాప్యం ఎంత సహజంగా ఉందో అలా గ్రేట్ అయ్యి లోపల నిజమైన నేను. దాన్నే కృష్ణుడు గ్రేట్ అయ్యి అంటున్నాడు, సత్యమైన ట్రూ అయ్యి. ఏదంటది ట్రూ అయ్యి, దాంతో నీకు తాదాప్యం వస్తే దానికి చావు లేదు కాబట్టి నీకు కూడా చావు లేదనే సంగతి తెలుస్తుంది. అలా చావు లేని వస్తువును తెలుసుకోవడానికి చదవయ్యా, చదివంటే అది ప్రహ్లాదుడు ఏమన్నాడు, చదివంటే అదివయ్యా, చదువు వలన చదువు లేను చావు లేని స్థితికి ఎదగటానికి చదివయ్యా. ఇప్పుడు ఎంత చదువు చదివినా చచ్చిపోయేప్పుడు ఏమనుకుంటున్నాం మనం? చచ్చిపోతున్నాం అనుకుంటాం కదా, ఇంకా చావటానికని చదువులన్ననే. ఇప్పుడు మనకు వంద పిహెచ్డీలు ఉన్నాయి, ఆ దేహం పోయినప్పుడు ఏమనుకుంటున్నాడు? వంద పిహెచ్డీలు ఉన్నాడు చచ్చిపోతున్నా అనుకుంటాడు. అంటే చావటానికి ఈ చదువులని, నువ్వు చావటానికి చదువుతున్నావు అని. చదువు వలన చావు లేని చదువు చదవలను ఎవడు? ప్రహ్లాదుడు. డిస్పర్స్ అయిపోదాం, ఇలా ఒక మాట గుర్తుపెట్టుకోండి ఆచార్య వారిది. ఆత్మవిద్య లేనివాడు పనులు చేస్తూనే ఉంటాడు, ఆత్మవిద్య ఉన్నవాడు ఏమి పని చేయడు, విద్య ఉన్నవాడు ఏం పని చేయడు, విద్య లేనివాడు అన్నీ పులుక్కుంటా ఉంటాడు, పనులు బాగా చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? విద్య ఉన్నవాడు పని చేయడం కాదు, అంటే ఆడు చేసే పని ఆయన బంధించదు, ఆయన బంధించదు కాబట్టి ఆడు చేసినా చేయని వాడు చూసాం మనం. అంటే విద్య ఉన్నవాడు పని చేయడు, విద్య లేనివాడు రోజు పనులు చేస్తూనే ఉంటాడు, చావటం కర్మఫలం బంధిస్తూ ఉంటుందండి. మీకు కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఆచార్య వారి గొడవలో, మీకు బ్రెయిన్ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. విద్య లేని వాడు పని చేస్తూనే ఉంటాడు, విద్య ఉన్నవాడు ఆత్మవిద్య ఉన్నవాడు ఏం పని చేయడు. అంటే పైతే మరి శంకరాచార్య వారు చెప్పినోడు ఎందుకు పని చేశాడు అంటే, వాడు చేసి పని చేస్తున్నాడు, ఆ ఫలితం ఉండదు, ఆడికి ఫలితం రాదు, ఆ ఫలితం చేత బంధింపబడ్డు. ఎవడైతే కర్మ ఫలితం చేత బంధింపబడ్డో వాడు కర్మ చేసినా చేయని వాడు చూసా మనం. అది ఎలా చెప్పాడు? విద్య ఉన్నాడు ఆత్మవిద్య ఉన్నవాడు ఎవడో పని చేయడు, ఇంకా పని చూసాడు ఎవడో మరపోడు జనం. ఆత్మవిద్య లేని వాళ్ళందరం ఇంకా పనిలో పడ్డాం, ఎవరిని అడిగినా ఏం వెరీ బిజీ మాకెక్కడ ఖాళీ ఉందంటాడు. ఏం చేస్తారు చావడానికే? ఎవరిని అడుగుతామనుకోండి, ఎవరిని భగవద్గీత వింటానికి మాకెక్కడ ఖాళీ అని, బాబు మాకు బోడని పనులని ఎక్కడ ఈ పనుల నుంచి చస్తాడు. ఇప్పుడు భగవద్గీత మీరు వింటారా? 5 నిమిషాలు నడిస్తే మాకెక్కడ కదండి, అది ఏం వెరీ బిజీ, మాకు పనులు తెమంటారు లేదండి, అది ఎక్కడ వింటారు? అది ఏం పని చేస్తున్నాడు? అది ఏం పని చేస్తున్నాడు? కర్మఫలాన్ని ఆశించే చేస్తాడు. 100కి 100 రూపాయలు ఆశిస్తాడు, 99 రూపాయలు కాదు, 100కి 100 రూపాయలు ఆడు కర్మ ఫలితాన్ని ఆశించే చేస్తూ అది ఏం వెరీ బిజీ అంటాడు. నాకు భగవద్గీత వింటానికి టైం ఎక్కడ ఉందో, మా పనులు మాకు. ఏం పని చేస్తున్నాడు? అది ఏం పని చేస్తున్నాడు అంటే నరకంలోకి వెళ్ళడానికి మెట్లు కట్టుకుంటున్నాడా? పని చేస్తున్నాడు, బిజీ అంటాడు, ఈ వెరీ బిజీ అంటాడు. మాకెక్కడందంటే చావటానికి, చావు వచ్చినా చావటానికి టైం లేదంటాడు. మాకు ఒకవేళ చావు వచ్చినా వాయిదా అడుగుతామంటే చావటానికి కూడా మాకు పనులు తేవటలేదు కదా అంటాడు. మాకు పనులు చేతిలో పనులు తేవటలేదు, ఒకవేళ చావు వచ్చినా 4 రోజులు ఆగమని చెబుతాం మేము, ఇంకా మాకు ఈ భగవద్గీత తినడానికి టైం ఎక్కడుందంటాడు. ఐఎమ్ బిజీ అంటారు, ఐఎమ్ వెరీ బిజీ అంటారు. నువ్వు పని చేస్తున్నావు, దేనికోసం పని చేస్తున్నావు? నువ్వు చావడం కోసం చేస్తున్నావు, బిజీగా ఉన్నావు, దేనికోసం బిజీగా ఉన్నావు? నువ్వు చేసే పని వల్ల, నువ్వు బిజీగా చేసిన పని వల్ల నువ్వు బంధింపబడుతున్నావా, లేదా పని వల్ల నీకు మోక్షం వస్తుందా? నువ్వు చేసే పని వల్ల నువ్వు బంధింపబడుతున్నావా, లేక పని వల్ల నువ్వు మోక్షం వస్తుందని నువ్వు బిజీ అంటున్నావు కదా, ఆ బిజీగా చేసే పని వల్ల నువ్వు బంధింపబడుతున్నావా లేక మోక్షం వస్తుందా, మోక్షం నీకు వస్తుందా? ఓ అరుణాచరిస్తుడా, చిజ్జడ గ్రంథి అజ్ఞానమన్నా జీవుడన్నా చిజ్జడ గ్రంథన్నా మాయ అన్నా ఇవన్నీ ఒకటి పర్యాయ పదాలు, మనస్సు అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే దేహం వేరు ఆత్మ వేరు అనే బుద్ధి, మా దేహం వేరు ఆత్మ వేరు, దేహం వేరు ఆత్మ వేరు, అది ఉండేటి ఏం సంబంధం లేదు. అసలు మామూలుగా గడ్డి పరకంత సంబంధం లేదు, మన దేహానికి లోపల ఉన్న ఆత్మకి గడ్డి పరకంత సంబంధం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేను ఆత్మే ఉన్నా, ఆత్మని దేహం అనుకుంటున్నాం, ఆత్మనే దేహం అనుకుంటున్నాం, దాన్ని చిజ్జడ గ్రంథి అంటారు. అలా అనుకోవడానికి కారణం నీ లోపల చిజ్జడ గ్రంథి ఉందని, అలా అనుకోవడానికి కారణం నీ లోపల గ్రంథి ఉంది, అలా అనుకోవడానికి ఆ గ్రంథి తెగదనుకో, ఎన్ని జన్మలు ఎత్తినా గ్రంథి తెగకపోతే అలా అనుకుంటాను అంటావు. ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వు ఆ చిజ్జడ గ్రంథిని ఇప్పుకోవడం నేను ఇప్పుకోకముందే, ఆ చిజ్జడ గ్రంథిని నేను కత్తిరించకముందే నువ్వు నా మీద ప్రేమ కొలిది నేను ఇప్పుకోలేనని నీకు తెలుసు, అది నువ్వు ఇప్పి పెట్టేశావు, ఇంకా దేహాత్మ బుద్ధి ఎక్కడ కలుగుతుంది అరుణాచలేశ్వరుడా, దాన్ని లూజ్ చేసావు. ఆ ముడి బిగిసిపోయి ఉంటుంది, ఏది మన దేహం ఆత్మ కాదు, కానీ ఏమనుకుంటున్నాం దేహమే ఆత్మ అనుకున్నా, అక్కడ లోపల ముడి ఉంటుంది, ముడేసి ఉంటుంది. ఆ ముడి తెగే వరకు దేహాన్ని ఆత్మ చదువుకున్న లాభం, ఆ ముడి తెగే వరకు దేహాన్ని ఆత్మను కూడా మానం. ఇప్పుడే కాదు, రాబోయే చచ్చిపోయిన తర్వాత ఇంకో దేహం వస్తుంది, మరి అదే ఆత్మ అనుకుంటాం. అరుణాచలేశ్వరుడా, దాన్ని నువ్వేం చేసావంటే ముడి చాలా గట్టిగా ఉంటుంది, మనం ఇప్పలేము దాన్ని, చాలా గట్టిగా ఉంటుంది అది, నువ్వు దాన్ని లూజ్ చేసి వదిలేసావు. నాకు ఇది దాకా తెలియకుండా ఈ పని చెప్పు, నాతో చెప్పి చేసావా, నాతోటి చెప్పి చేసావు, చెప్పకుండా ఆ ముడిని ఇలా వదిలించేసావు, లూజ్ చేసి వదిలేసావు, అది నాకు నాతో చెప్పకుండా ముడి ఇలా లూజ్ చేసి దేహానికి ఆత్మకి సంబంధం లేదు, ఆత్మకి సంబంధం ఉన్న ముడిని ఎవడైతే నేనే దేహమే ఆత్మ అనుకుంటున్నాడో ఆ ముడిని తీసేసి దాన్ని లూజ్ చేసి నువ్వు వదిలేసావు అరుణాచలేశ్వరుడా, ఇక దేహం ఆత్మ అనే బుద్ధి నాకు కలుగుతుంది, అటువంటి ఉపకారం చేశావు. నీకు నేను ఏం చేశానని నువ్వు నాకంత ఉపకారం చేశావు, నీకు నేను ఏం చేశాను, ఏమి చేయలేదు. ఇదంతా నీ దయ వల్ల, నీ కరుణ వల్ల, నీ ప్రేమ వల్ల చేసింది, కానీ నీకు నేను బాహ్యంగా నీకేమైనా ఉపకారం చేశానా, ఏమీ చేయలేదు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెరిసీ, అవుట్ ఆఫ్ కంపాషన్ నీ దయ వల్లే ఇదంతా చేసావు, కానీ నీకు నేనేం చేశాను, ఏం చేయలేదా. కొంతమంది దేవుడి పాదాల దగ్గర పుష్పాలు పెడతారు, కొంతమంది సత్కర్మలు చేసి ఆ సత్కర్మల ఫలితం దేవుడి పాదాల దగ్గర పెడతారు. ఆ సత్కర్మ ఫలితీయుడు కదా, అక్కర్లేదు కదా, అంతే దేవుడి పాదాల దగ్గర పెట్టేస్తారు పుష్పాలు పెట్టినట్టు. ఇప్పుడు అటువంటి నేను ఏమైనా చేశానా, సత్కర్మలు చేసి నీ పాదాలకు ఏమైనా ఆఫర్ చేశానా, ఏమీ లేదు. ఇదంతా నీ కంపాషన్ వల్ల చేసిన పని, నీ దయ వల్ల చేసిన పని కన్నా ముడి లూజ్ చేయటం ఇంకో కారణం ఏం కనపడలేదు అరుణాచలేశ్వరుడు. అది లూజ్ చేసావు, నా అంతటి నేను ఆ లూజ్ చేసుకోలేదు, నువ్వు లూజ్ చేసి వదిలేసావు అరుణాచలేశ్వరుడు. మరి సాధన పేరు మీద ఆయన ఏం కష్టపడలేదు, ఆయన అక్కడ సాధన పేరు మీద కష్టపడలేదు. అరుణాచలేశ్వరుడు వచ్చి, అరుణాచలం వచ్చి కొన్ని వారాలు అన్నం తిన్నది ఏదో రాస్తూ ఉంటారు, అక్కడ తినకపోవచ్చు, అది వేరే విషయం. నేను అరుణాచలం వచ్చి కొత్తగా ఏది పొందలేదు, నేను పొందవలసింది ఏదో మరణానుభవంలోనే ముడిపేశాడు ఆయన మరణం. నేను పొందవలసింది ఏదో మధురైనా పొందాను, నేను పొందవలసిన ఆ దేహము ఆత్మ విడిపోయి అక్కడ దేహంతో దేహానికి ఇది ఆత్మకి ఎట్టి సంబంధం లేదని మరణానుభవం ద్వారా పొందవలసింది ఎక్కడ పొందాను, మధురైనా పొందాను, అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది ఏమీ లేదు. అక్కడ ముడి ఇప్పేశాడు, ఎక్కడ ఇప్పేశాడండి, అక్కడ అరుణాచలం రాకముందే మధురైలో ఇప్పేశాడు ముడి. నాతో చెప్పావా, నాతో చెప్పకుండా ఇప్పేశావు. అంటే నన్ను నాకు కాకుండా చేసేసావు, నా కొంప ముంచేసావు నువ్వు. అంటే నేను ఇప్పుడు ఎవరు ఇంతవరకు ఏమనుకుంటున్నాను, దేహాన్ని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేశావు నువ్వు, నన్ను నా దేహాన్ని నేను అనుకుంటున్నావు కాబట్టి నన్ను నాకు కాకుండా చేసేసావు నువ్వు. నా కొంప పడిపోయింది. లూజిట్టు లూజిట్టు అది లూజ్ చేసి వదిలేసావు, ఏదో చిజ్జడ గ్రంథని. నా అంతా నేను ఆ ముడిని ఇప్పుకోలేను. నేను ఇప్పుకోలేని సంగతి నీకు తెలుసు, నువ్వు ఇప్పేశావు. పోయి నాకు తెలిసి చేసావా, తెలిసి ఆ ముడి ఇప్పేటప్పుడు కూడా నాకు తెలియకుండా చేసేసావు. చివరికి ఇప్పుడు నా ఈ దేహాన్ని నేను అనుకునే బుద్ధి ఉంది కదా, ఇంతవరకు నాకు నన్ను నాకు కాకుండా చేసేస్తావు నువ్వు నాకు తెలియకుండానే. ఎంత పని చేసావని నాకు తెలుస్తాడు, ఎంత పని చేసావు నాకు తెలియకుండా చేసేసావు ఈ పనులని నువ్వు. పైగా నేను ఎలా చేశాడు అరుణాచల ఇస్తాడు, నాకు తెలియకుండా దేహాత్మబుద్ధి పోగొట్టేశాడని ఇంకోటితోటి ఎవరితోట చెప్పుకుందామంటే, మరీచి గారు అంటే వాళ్ళతో చెప్పుకుందామంటే, అలా చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదు. మరీచి గారితోటి భగవాన్ నాకు అరుణాచలేశ్వరుడు ఎలా చేశాడని పోనీ చెప్పుకుందామంటే, ఆయన అరుణాచలేశ్వరుడికి ఇష్టం ఉండదట. ఆయన చేసే పని కామ్గా చేస్తాడు, ఆయనకి టామ్ టామ్ ఇష్టం ఉండదు. ఎవరికి అరుణాచలేశ్వరుడు ఆయన చేసేది కామ్గా క్వైట్గా కూర్చు చేస్తాడు. అది కదా మారీచి గారు నాకు స్నేహం నేను చెప్తానంటే, ఆయన చెప్పడం ఇతరులకు చెప్పడం అసలు ఇష్టం ఉండదట. ఆయన చేతి అరుణాచలేశ్వరుడా నీకు ఇష్టం లేకపోయినా మారీచి గారికి చెబుతున్నాను అంటే, నన్ను నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు. నీకు ఇష్టమైన పనే చేస్తున్నాను, నీకు అసలు టామ్ టామ్ అంటే ఇష్టం ఉండదు. అయితే నీకు ఇష్టం లేని పనే చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు. నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి క్షమించు. వేరు బుద్ధిని తీసేసావు, ఆ బేర బుద్ధిని సృష్టించే చిజ్జడ గ్రంథం చేసేసావు. ఆ వేరు బుద్ధిని చేసేసి సర్వకాల సర్వావస్థల్లో ఆనందస్థితి కలగ ఆనందస్థితి. నీవు నేను అనగా ఆల్వేజ్ హ్యాపీనెస్, ఆల్వేజ్ పీస్, నిత్య ఆనందమయముగా నేను చేసేది కరుణింపారు, కరుణించేవారు నాచల. అంటే ప్రపంచంతో కానీ, దేవతలతో కానీ, దేనితో, దేహంతో కానీ, ఇంద్రియాలతో కానీ, దేనితోటి సంబంధం లేని స్వతంత్రమైన స్వతంత్రమైన ఆనందాన్ని ప్రసాదించావు. పైగా అది ఇండిపెండెంట్గా ఉంటుంది, పెర్మనెంట్గా ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉంటుంది, పెర్మనెంట్గా ఉంటుంది. అట్టి హ్యాపీనెస్ నువ్వు ఆ గ్రంథిని ఇప్పేసి ప్రసాదించావు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, peace to you. Thank you all.